మీ మధ్య మీకు వాక్యమును పరిచయం చేయుటకు ఈ ఉదయమున మీతో ఉండే ఈ ఆధిక్యతను నేనెలా మెచ్చుకుంటాను. ఇలాంటి సమయంలో ఎవరికైనాను తమను తాము వ్యక్తపరచుకునుట ఒక విధంగా కఠినంగా ఉంటుంది. మీరందరూ దానితో పరిచయం కలిగి ఉన్నారని నాకు నిశ్చయత ఉన్నది. సోదరుడు లియో మరియు సోదరుడు జెనే, మీ అందరిని ఈ గొప్ప అవకాశమును బట్టి నేను కృతజ్ఞత తెలుపుకూర్చున్నాను. నేను మొదటి పాట నుండి చివరి వరకు మీరు పాడుచుండగా ఆ పాటలను గూర్చి అక్కడ ఏదో ఉన్నది, అది ఒక ఆరాధన అయి ఉన్నది. ఇంకెంత మాత్రమూ ఎక్కువ కనుగొనలేరు. ఆ పాటల యొక్క మంచితనంతో మిమ్మల్ని మీరు నింపుకున్నట్టుకు నేను దరిదాపు సంవత్సరంలో ఒకసారి లేక రెండు సార్లు వస్తాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అది ఎల్లప్పుడూ ఒక గొప్ప ఆధిక్యతగా ఉంటుంది. ఈ ఉదయమున నా భార్యను నేను ఇక్కడ విడిచిపెట్టినప్పుడు వారు తూర్పు నుండి పడమరు నుండి వస్తారు అను పాట నా భార్య పాడవలనని సహోదరుడు లియో ప్రకటించుటను గూర్చి ఈ ఉదయం నేను ఆలోచిస్తున్నాను. ఈ గొప్ప ఉద్యమమును బిల్లి మరియు రిబ్కా దానిని ఒక ఈటె మనవలే ప్రారంభమై ఉన్నారు. అది ఇంకా దేశమును ఊడ్చివేసినది. మరియు శుభ్రముగా కనపడుచున్న ఆ స్త్రీల గుంపును గూర్చి నేను ఆలోచిస్తున్నప్పుడు వారిలో ఒకటి మెడాగా నాకు గుర్తున్నది. ఆమె ఒక చిన్న నల్లని వెంట్రుకలు కలిగిన బాలిక. ఇప్పుడు ఆమె నావలే ఉన్నది. మేము వృద్ధులు మగుచున్నాము. మా వెంట్రుకలు తెల్లబడుచున్నవి మరియు కాలములు సమాప్తమగుచున్నవి. ఇంకను ఈ గొప్ప నిరీక్షణతో మనం ఆయనలో ఏకంగా కూర్చోబడతాము. అక్కడ ఇంకెంత మాత్రము కాలము గాని వృద్ధాప్యము గాని మనల్ని బాధించేది అడ్డగించేది ఏదీ ఉండదు. మరి విశేషంగా ఇక్కడ ఉన్న అనేక మంది ఈ ప్రేమతో ఉన్న క్రైస్తవులు, ఇంతమందిని నేను ఏ స్థలంలో ఎన్నడూ చూసి ఉండలేదని నేను ఎరిగి ఉన్నాను. అది ఎన్నడూ ఆ ప్రేమను మీ మధ్య చనిపోనివ్వద్దు. కొంచెం గుర్తుంచుకోండి. ప్రజల మధ్యలో నేను ఒక చిన్న సామెతను కలిగి ఉన్నాను. నా భార్య పేరు హోప్, నా మొదటి భార్య బిల్లి యొక్క తల్లి. అప్పుడు మేము ముగ్గురము అక్కడ ఉండేవారము. అది హోప్, బిల్లీ మరియు నేను. వారు మమ్మలను విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని పిలిచేవారు. ఆ దినముల్లో ఈ వాక్యము సత్యమయ్యున్నదని ఒక కండరములను కలిగిన విశ్వాసం ఉన్నట్లుగా కనపడేది. దేవుడు ఏమి వాగ్దానం చేశాడో ఆయన దాన్ని చేస్తాడు. కానీ మీరు చూడండి, వాటిలో అతి గొప్పది ప్రేమ అయ్యున్నది. దయా ఈ ఉదయమున సోదరుడు లియో వ్యక్తపరిచినట్లుగా ప్రేమ. భాషలైనను నిలిచిపోను, ప్రవచనములైనను నిరుత్కమగును, కానీ ప్రేమ అదే దయ్యయ్యున్నది. అది ఎల్లప్పుడూ సహిస్తుంది. చూడండి, కైదానముగా కొనబడిన దేవుని సంఘము రక్షించబడి ఎంత మాత్రము పాపం చేయకుండా ఉండుటకు చనిపోవచ్చున్న గొరిపిల్ల, నీ ప్రశస్తమైన వాక్యము ఎన్నడూ దాని యొక్క శక్తిని పోగొట్టుకొనదు. విశ్వాసము ద్వారా నేనా ప్రవాహమును చూసినప్పటి నుండి కారుచున్న నీ గాయములు సరఫరా చేయుచున్నాయి. విమోచన ప్రేమయే నా సారాంశము, మరియు నేను చనిపో వరకు అలాగే ఉంటుంది. ప్రేమ కంటే గొప్పది అక్కడ ఏదీ లేదని నేను అనుకుంటాను. ప్రేమ దాన్ని మనం వ్యక్తపరచకపోయినట్లయితే ఇప్పుడు మనం ప్రేమ కలిగి ఉన్నామని చెప్పలేము. మనం కేవలము దాన్ని చెప్పుచున్నాము. కాని మనము కలిగి ఉన్న దాన్ని నిజంగా వ్యక్తపరిచినప్పుడు అప్పుడు మనము దాన్ని మనకే మనము చూపుతాము. ఇప్పుడు మనము పరిపూర్ణమైన ప్రజలము కాదు. మనము తప్పులను చేస్తాము, తప్పు కార్యములు మనం చేస్తాము. కాని మీరు చూడండి, ప్రేమ వాటన్నిటినీ కప్పుతుంది. మనము మన పొరపాట్లు చూసినప్పుడు వెనుకకు వచ్చి ఒకరితో ఒకరు క్షమాపణలు చెప్పుటకు ఇష్టపడతాము. వాళ్లే యుద్ధ యోధులు. నిజంగా వారే ధైర్య సాహసము గల స్త్రీలు మరియు పురుషులు. ఏ మనిషి అయినా యుద్ధభూమికి వెళ్లి అతడు తగినంత నరమును కలిగి ఉంటే అతడు క్రిందికి పడగొట్టబడినప్పుడు అతడు పైకి లేచుటకు ప్రయత్నిస్తాడు. చూడండి, అక్కడ యవన పురుషులు మరియు స్త్రీలు పాడే ఒక పాట ఆలయంలో ఉన్నది. నేను పడిపోయినా లేక తప్పిపోయినా, నేను పడిపోయినా లేక అది ఎలా పాడతారో నాకు తెలియదు, నన్ను లేచి తిరిగి ప్రయత్నించనివ్వండి ప్రభువా, నన్ను మరోసారి శోధించుము. చూడండి చూడండి, నేను పడిపోయినా పాపం చేసినా ప్రభువా నన్ను మరోసారి శోధించు. ఆ 120 మందితో ఏకంగా ఉన్నట్లుగా కొన్నిసార్లు నీవు తప్పు కార్యములను కనుగొనటకు పరిగెత్తవలసిన వాడు అయ్యుంటావు. శత్రువు నీ మనస్సు ద్వారా ఊడ్చుకుంటూ వచ్చి ఇది అది ప్రారంభిస్తాడు. వాడు దాన్ని చేసినప్పుడు సరిగ్గా ఆపివేయండి. మీరు క్రీస్తు యేసులో పరలోక స్థలముల్లో ఏకంగా కూర్చుండి ఉన్న సమయములను గూర్చి ఈ ఉదయమును గూర్చి మీరు వెనుకకు ఆలోచించండి. మీలో కొందరు వడ్రంగులయ్యున్నారు, కొందరు కుళాయి పనులు చేయవారయ్యున్నారు, మరికొందరు ఇది అది మరుగుటయ్యున్నారు. మీరు బయట ప్రతిరోజు మీ చేతులను లోకముతో రుద్దుతున్నారు, కానీ ఆ గొప్ప శోధనలు పైకిలేస్తున్నప్పుడు, ఆ కార్యములు చూస్తున్నప్పుడు మీరు ఒక్కటిగా కూర్చుని ఉన్న ఆ చిన్న పవిత్రమైన స్థలములను కొంచెం గుర్తు చేసుకోండి. అది ఒక్కటి మాత్రమే మిగులుతుంది. మీ ఉద్యోగములు ఈ దినముల్లో ఒక దినమును తప్పిపోతాయి, మీ ఆరోగ్యము తప్పిపోతుంది, ఈ భూమి మీద మీ జీవితం సైతము తప్పిపోతుంది. అయితే అప్పుడు అది తప్పిపోదు. మరియు ఆయనే అన్నిటికీ కేంద్రమయ్యున్నట్లయితే అప్పుడు ఏదైతే మనలను దీని ఎదుకు లాగి ఉన్నదో ఆ కేంద్రీయ బిందువుపై మన మనస్సులను ఉంచుదాం. అయ్యో, ఈ చక్కని శుభ్రంగా కనబడుచున్న గుంపు ప్రజలు, మీ బట్టలు అంత ఎక్కువ నాకు భావం కాదు. మీ బట్టలు శుభ్రంగా ఉన్నాయి, నిజానికి మీ ముఖములు అవన్నీ ఇక్కడ ఉన్న ఈ చిన్న స్త్రీలు వారిలో ఒక్కరు కూడా వారి పెదవులకు రవంత రంగు వేయలేదు. వారందరూ పొడవైన వెంట్రుకలను కలిగి ఉన్నారు. యవనులు, వృద్ధులు, మధ్య వయస్కులు అందరూ. అవును, చూడండి, బాగుంది. ఈ చిన్న ఆరాధనా స్థలంలో మీరు ఎలాంటి నిధిని కలిగి ఉన్నారో చూడండి. వారి యొక్క గృహంలో ఉండు భాగ్యమును బట్టి కూడా సహోదరుడు మరియు సహోదరి షాంజికు కృతజ్ఞతలు తెలపగోరుచున్నాను. మరియు ఇప్పుడు ఇది వారి గృహమయ్యున్నది. వారు కెనడాలో ఉన్న వారి స్థిరాస్తిని అమ్మి ఉన్నారని నేను అనుకుంటాను. మరియు మనతో వారు పరదేశులుగా ఉండుటకు ఇక్కడకు వచ్చి ఉన్నారు. మనకు భూ సంబంధమైన ఏ ఆస్తులు లేవు. దేవుడు దేనికి శిల్పి మరియు నిర్మాణకుడు, ఆ రాబో పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మనము మొదటగా కలుసుకున్నప్పుడు వారు పొంది ఉన్న దర్శనమును బట్టి, దాని పట్ల వారు ఉండి ఉన్న నమ్మకత్వమును బట్టి సహోదరుడు లియో మరియు జెనేకు వందనములు. ఎన్నోసార్లు అతడు మీకు ఏమి చెప్పి ఉన్నాడో దాన్ని బట్టి సందేహం లేదు. అది వింతగా ఉన్నది. ఇలాగుననే నేను దాన్ని చూడలేదు. అక్కడ ముందు ఏదో ఉన్నదని నేను ఎరిగి ఉన్నాను. ఈ యవనస్తుడు పిరమిడ్ను గూర్చిన కలతో నా ఎదుకు వచ్చినప్పుడు, ఈ పిరమిడ్ లో పైన నిలబడి ఉండుటను గూర్చి నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి అతడు ఎక్కాడు. మరియు నేను ఒక సాసర్లో, ఒక ప్లేట్లో, లేక ఒక వెలుగు వలె ఉన్న దానిలో నిలబడి ఉన్నాను. అతడు అన్నాడు, బ్రెన్హాం సోదరుడా, నీవు అక్కడకు ఎలా ఎక్కావు? నేనన్నాను, లియో సోదరుడా, ఈ స్థానంలో పైన దేవుడే ఒక వ్యక్తిని ఉంచవలసినది. నేనన్నాను, ఇప్పుడు నీవు అది చూసి ఉన్నావు. ఇప్పుడు ప్రజల యొద్దకు తిరిగి వెళ్లి అది దేవుందయ్యున్నదని నీవు నమ్ముచున్నావని వారికి చెప్పుము. అప్పుడు నేను ఒక స్థలమును కలిగిన వాడినయ్యున్నానని కొంచెం ఎరిగి ఉన్నాను. నేను ఆ బాలులను ప్రేమిస్తాను. నేను వారితో ఉండినట్లు నేను వారిని ఒక స్థానంలో ఉంచుతాను. వారు టేపులను తయారు చేయడం ప్రారంభించారు. కానీ మీరు చూడండి, నేను ఎరిగి ఉన్నంత వరకు వారు ఇంకనూ టేపులను తయారు చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు కానీ ఆ టేపులను తయారు చేయటం కంటే ఎలాంటి గొప్ప కార్యము దేవుడు వారికి చేసి ఉన్నాడు చూడండి. దరిదాపుగా ఎవరైనాను జ్ఞానం గలవారు టేపును తయారు చేసి ఆ టేపు రికార్డును ఆడించి లేక దాన్ని అమ్మగలరు. ఈ ఉదయం వారందరినీ సఖ్యతగా మరియు ఐక్యతగా ఏకముగా ఉంచుటకు, ఈ చిన్న గుంపుని రీతిగా ఒక్కటిగా నడిపించుటకు అది పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలను తీసుకుంటుంది. మరియు వారింకను వర్తమానంతో వేలాడుచున్నారు. దేవా, నీవు ఈ ప్రజలకు ఈ భూమి మీద దీర్ఘాయువును, సంతోషమును మరియు ఆనందమును దయచేసి మరలా నీ యజమాని యొక్క ఆనందములో పాలు పొందుము అని మార్గము యొక్క అంతములో చెప్పుదువుగాక. ఇప్పుడు మేము యుద్ధమునకు సిద్ధమై ఉన్నాము. బోర ఓదబడవలసినది, కీర్తనలు పాడబడి ఉన్నవి. ఇప్పుడు వాక్యం వస్తుంది. నేనిక్కడ నిలబడి ఉండగా మీకు తెలుసు, అవును బహుశా మీకునూ తెలియను, కాని యవన సైనికుల వ్యాఖ్యలను ఇక్కడ వింటున్నప్పుడు నేను వృద్ధుడు నలుచున్నాను. మరియు దేవుని నుండి నాకివ్వబడిన వర్తమానంపై మీరు ఉంచిన నమ్మకము, మీ విశ్వాసము, మీ నిశ్చయత చుట్టూ ఉన్నవారు వినండి. ఇప్పుడు అది మీ అందరి కొరకు కానియళ్ళా, వర్తమానం ఏమేలు చేయదు. చూడండి, అది తప్పక ఎవరో దాన్ని నమ్మవలసినది. మీరు చూడండి, దేవుడు ఒక మార్గమును తయారు చేసి ఉన్నాడు. ఆయన తన గొప్ప ఏర్పాటును ఆ విధంగా నియమించి ఉన్నాడు. అదే ఆయన దేన్నైనా పంపినప్పుడు దాన్ని ఇక్కడ కలుసుకున్నట్టు ఏదో ఉండవలసినది. కరడు కరడును పిలుస్తుంది. అది తప్పక ఆ మార్గంలో ఉండవలసినది. ఈ ఉదయం సోదరుడు జెనే ప్రార్థనలో వాడిన మాటను నేను ఇష్టపడతాను. ఆయన యొక్క గంభీరమైన గుమ్మములలో నేను ఆ వింతను అక్కడ దాటినప్పుడు దేవుడు ఎక్కడ గౌరవించబడతాడో మరియు మర్యాదను పొందుతాడో అక్కడికి వచ్చినప్పుడు నేను ఆ విధంగా భావిస్తాను. దాన్ని ఎల్లప్పుడూ ఆ విధానంలో ఉంచుతాను. శత్రువు లెక్క కాదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, దీన్ని మర్చిపోవద్దు. మరి విశేషముగా సోదరుడు లియో మరియు జెనే, ఇప్పుడు ఏ ఆటంకము లేకుండా సాతానుడు దీన్ని ఆ రీతిగా ముందుకు వెళ్లనిస్తాడని మీరు అనుకుంటారా? ఓ లేదు, నిశ్చయముగా వాడు వెళ్లనీయుడు. ఈ దినముల్లో ఒక దినమున ఒక సుడిగాలి వలె వాడు లోనికి ఎగిరి వస్తాడు. అయితే శత్రువు వరద వలె లోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ దానికి వ్యతిరేకంగా ఒక ప్రమాణాన్ని లేపుతాడు. కేవలము ప్రార్థనలో నిన్ను నీవు పైకి ఎత్తుకొని ఉండము, ఒకరినొకరు పట్టుకుని ఉండండి, దేవుణ్ణి పట్టుకుని ఉండండి. ఏదైనాగా మీరు ఒకరినొకరు ప్రేమించినట్లయితే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని అది చూపుతుంది. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉన్నప్పుడు దాన్ని బట్టి మీరు నా శిష్యులై ఉన్నారని మనుషులందరూ గుర్తిస్తారు. కొంచెం సేపటి క్రితం నేను అనుకున్నాను, ఎలాంటి చక్కని పాటలు పాడుట, ఎలాంటి చక్కని స్వరములు, పురుషులు మరియు స్త్రీలు ఎలాంటి చక్కని గుంపు, భార్యలు మరియు భర్తలు, వృద్ధులు, యవనస్తులు, మధ్య వయస్కులు ఒక్కటిగా ఇక్కడ కూర్చున్నారు. నేను అనుకున్నాను మంచిది, వారు దాన్ని ప్రెస్కాట్ లో కలిగి ఉంటే బాగుండేది, వారు చిన్న రేడియో ప్రసారమును అలా అక్కడ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు మీరు చూడండి, ఈ యవనస్తులు ఖచ్చితంగా దాన్ని చేయటకు దేవుడు పిలవలేదు. చూడండి చూడండి, వధువు బయటకు పిలువబడి ఉన్నది. చూడండి, బయటకు పిలువబడుట, ఇప్పుడు నా పని బయటికి పిలుచుటే. మరియు అప్పుడు ఇలాంటి కార్యములు, నిన్ను నీవు అన్య దేశములో ఒక వలస వాసులుగా మిమ్మలను మీరు ప్రోగు చేసుకున్నప్పుడు మిమ్మలను మీరు పట్టుకుని ఉండండి. పక్షిరాజు తన పిల్లలను గమనించినట్లుగా ప్రతిరోజు ఒక్కొక్కరిని గమనిస్తూ మీ పిల్లలను పెంచండి. అప్పుడు మీరేదైనా పొరపాటును చూసినట్లయితే అప్పుడు ఆ వ్యక్తిని ప్రక్కకు పిలిచి దాని మీద ప్రార్థించండి. అలాంటి కార్యములు దాన్ని కల్తీ లేనిదిగా పరిశుద్ధంగా ఉంచండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు వెనుకకు వస్తాడు. దేవుడు ఆరాధించబట్టుకు ఇష్టపడతాడు. మీరు ఆయనను ఆరాధించినప్పుడు ఖచ్చితంగా మనం ఒక పాటను పాడుటే కాక, కానీ ఆత్మ యొక్క ఆరాధనలో పాడుట. మీరు చూడండి, అప్పుడు పరిశుద్ధాత్ముడు వెనుకకు కదులుతాడు. ఒక గొప్ప బలమైన యవనస్తుని నేను చూశాను. ఆ దినమును గూర్చి తలంచినప్పుడు ఆ యవన గుంపు అక్కడ కూర్చుని ఉన్నారు. యవన బాలురు, వారి యొక్క భార్యలు ఇక్కడ కూర్చుని, పెద్ద కొరుకైన వారు ఇక్కడ కూర్చుని చిన్న బిడ్డల వలె ఏడ్చారు. ఎందుచేత ఈ రోజు చూడండి, వారు వీధుల్లో వ్యభిచారములో లోకం యొక్క మురికి పనులలో జీవిస్తున్నారు. మీరు విడిగా వచ్చి ఇలా కూడుకుంటను తలంచినప్పుడు కీర్తనాకారుడు చెప్పినట్లుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అదే ఆ అభిషేక తైలము. ఆ అభిషేక తైలం ఏమి చేస్తుందో మీకు తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళుటకు అది అతన్ని భద్రపరిచినది. చూడండి, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళుటకు ముందు ఆ నూనెతో అతడు అభిషేకించబడవలసినది. మరియు సహోదరులు ఐక్యతగా నివసించగలిగినప్పుడు అది ఆ పరిమళ తైలం వలె ఉన్నది. అప్పుడు మనము ప్రభు సన్నిధిలో ప్రవేశించినప్పుడు సహోదరులు ఐక్యతగా కూడి ఉండుటే ఆ అభిషేకము. అదే నూనె పరిశుద్ధాత్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది. వాక్యంను చదువుటూ ప్రవేశించుకు ముందు మనం ప్రార్థన చేద్దామా? హల్లో తండ్రి, మా సోదరుడు ఈ ఉదయం వ్యక్తపరిచినట్లుగా ప్రభు యొక్క గంభీరమైన గుమ్మంలోనికి ప్రవేశించుట. ఇప్పుడు తండ్రి, ఇక్కడ ఈ చిన్న గుంపును గూర్చి మేము గ్రహించినదేమనగా, ఇప్పుడు నేను ఏమి చెబుతానో తీర్పు దినమున నేను దాని కొరకు లెక్క చెప్పవలసి ఉన్నది. వారు నీ పిల్లలయ్యున్నారు తండ్రి, వారిని ఎడతెక్కకుండా దీవించుము. సోదరుడు లియో మరియు సోదరుడు జెనేను దీవించుము. సూర్యాస్తమయం వరకు మేము యాతను కొనసాగించుండగా ఈ ప్రజలను నడిపించుటకు వారు పరిశుద్ధాత్మ ద్వారా నడపబడుదురుగాక. ఓ దేవుని పరిశుద్ధాత్ముడా, కుమారుని యొద్దకు మమ్మల్ని నడుపుము. ప్రభువా, దాన్ని దయచేయము. నీ వాక్యం ద్వారా జీవపు రొట్టెను విరవండి. ఇప్పుడు మేము యుద్ధములో ఉన్నామని గ్రహిస్తాం. సర్వాంగ కవచపు ముక్కలను మేము బయట ఉన్న ఈ సైనికులపై ధరింపు చేస్తున్నాము. వారి జీవితంలో మిగిలిన గడియల్లో వారు దానితోనే పోరాడవలసి ఉన్నది. శత్రువు ఎప్పుడు వారి మీదకు వచ్చినా వారు కవచం ద్వారా ఎక్కడ భద్రపరచబడాలో, ప్రతి ముక్క ఎక్కడికి చెందునో అక్కడ నీవు దాన్ని చక్కగా అమర్చుమని ప్రభువా నేను నీవు ప్రార్థన చేస్తాను. ప్రభువా, దాన్ని దయచేయము. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఇప్పుడు నేను చాలా నెమ్మదిగా మాట్లాడతాను. ఏలైనగా నేను ఒక తర్ఫీత్ పొందిన సేవకుని కాను. ఇక్కడ చురుకైన, తెలివి గల, జ్ఞానవంతులైన ప్రజలున్నారు. మరియు వారు దాన్ని ప్రక్కకు పెట్టి తమను తాము దీనత్వముతో విరగదీసుకున్నట్టుకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. గొప్ప పౌలు ఆ అపొస్తలుడు అతడు చెప్పినప్పుడు అతని మాటలను గురించి నేను ఆలోచిస్తాను. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవల్లని మనుషుని లాలన మాటలతో నేను మీ మధ్యకి రాక పరిశుద్ధాత్మ శక్తితో మీ వద్దకు వచ్చాను. చూడండి, అతడు ఎరియున్న గొప్ప సంగతులను అతడు ఒక ప్రక్కన పెట్టవలసి వచ్చింది. ఇక్కడ ఉన్న మనుషుల వలె సోదరుడు హగి మరియు సహోదరి వారు సువార్త పరములో ఉన్న ఉపదేశకులు. ఇక్కడ ఉన్నవారు మీలో అనేక మంది తెలివైన వారు, చురుకైన వారు. నేను ఎంతో చిన్నవాడిగా, ఏమాత్రము విద్య లేని వాడిగా మీ ముందు ఉదయమును భావించు నిలబడుచున్నాను. అప్పుడు ఆ విధంగా ప్రజలైన మిమ్మలను చూచుట ఆ కార్యములకు మిమ్మలను మీరు తగ్గించుకుని దాన్ని ప్రక్కన పెట్టి కనీసము అతనికి ఆల్ రాని వ్యక్తి యొక్క మాటలు వినుటకు మీరిక్కడ కూర్చుని ఉన్నారు. అది మీ నుండి గొప్ప ప్రజలను తయారు చేస్తుంది. అది తమ భుజములను బయటకు చాపి నడుచువారు కాదు, కాని తను తాను తగ్గించుకుని వాడే. మనిషి యొక్క గుణశీలము చేతి మీద కండరముల ద్వారా లేక చేతుల బిగువును బట్టి కొలవబడదు, కాని అతని ప్యాంటు మోకాలు మీద ఉన్న డోల్ను బట్టి అతడు ప్రార్థించి ఉన్నాడు. అదే ఒక మనిషిని తయారు చేస్తుంది. ఈ ఉదయమున బైబిల్లో నుండి నేను కొంత చదవగోరుచున్నాను, మరియు వాక్యం అంటే నాకు ఇష్టము. మీకు ఇష్టం లేదా? ఇప్పుడు మనం ప్రభువును ఆరాధించి ఉన్నాము, ఆయనను ఆరాధిస్తూ కొనసాగుదాము. మనం ఎక్కడ నిలబడి ఉన్నామో కనుగొనుటకు రెండంచులు గల ఖడ్గము మనగుండా కదులుచుండగా ఇప్పుడు మనం ఆయన్ని ఆరాధిద్దాం. నేను నిలిచి ఉంటాను. ఎలాగనగా ఈ ఒక్క స్థలములోనే నేను ఈ ఉదయమున మీకు బోధించాలనుకుంటాను. అప్పుడు నిజంగా సోదరుడు లియో మరియు జెనే వారందరూ దాని మీద పనిచేస్తారు. మనం వెళ్లిపోయినప్పుడు నేను వినియనట్లుగా అతడు ఆ ముఖ్య విషయములను బయటికి తెస్తాడు. ఈ ఉదయమున ఎంతో దయగా అతని వర్తమానములో దాన్ని ఉదహరించాడు. అతడు దాన్ని పట్టుకుంటాడు. అయితే వేదిక మీద నుండి ఈ రీతిగా నీవు చెప్పలేవు, లేక టేపుల మీద. చూడండి, చక్కగా కూర్చుని దాన్ని వినండి, మరలా మరలా తిరిగి చదువుతూ ఉండండి. అది గ్రహించుట కష్టం. అనేక మంది దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీకు తెలుసా, చిన్నమందా, మనుషులందరి మధ్యలో అలాగనే ఉన్నది. అది ఎల్లప్పుడూ అలాగనే ఉండి ఉన్నది. వారు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునే అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఆయన అపొస్తలులు సైతం చూడండి, అలాగైతే ఈ దినమున వారు దాన్ని అర్థం చేసుకుంటారని ఎలా మనం ఆశిస్తాము? మీరు చూసారా, ఆయన అన్నాడు, మీకు తెలుసా, చిన్న విషయములను ఆయన చెబుతాడు మరియు ఆయన వాటిని వివరించడు. ఆయన కేవలం వాటిని చెబుతాడు. ఉదాహరణకు ఆయన అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీరు జీవము గలవారు కాదు. ఇప్పుడు ఆయన ఆ దినమున ఆ సమాజంలో మాట్లాడుచున్నప్పుడు ఒక వైద్యుడు గాని ఒక నర్సు గాని అక్కడ దగ్గరగా నిలబడి ఉంటే ఏం జరిగేది? బాగుంది, వారన్నారు, ఈ మనిషి ఒక నరమాంస భక్షకుడు. చూడండి, ఆయన రక్తమును త్రాగమనుచున్నాడు. చూడండి, ఆయన దాన్ని ఎన్నడూ వివరించలేదు. ఆయన కేవలం దాన్ని చెప్పాడు. కాని తరువాత పౌలు వెనుక వచ్చి దాన్ని బయటకు వివరించాడు. అది ఎలా పర్వరాత్రి భోజనము తీసుకున్నట్టుగా ఉన్నదో ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగుట ఆయన కేవలము ఆ విషయములను చెప్పి ఉన్నాడు. చివరిగా ఆఖరిగా ఒక దినమున అపొస్తలులు ఆయన పునరుద్ధానం తర్వాత ఆయన భుజంపై ఆనుకుని వ్యక్తి ఒకరున్నారు, ఆయన ప్రేమించిన యోహాను. అతడు ఒక పొడుచువాడు. ఆయన అన్నాడు, నేను వచ్చే వరకు ఈ మనిషి నిలిచి ఉంటే మీకేమిటి? అక్కడ యేసు తిరిగి వచ్చే వరకు యోహాను చనిపోడని ఒక సామెత బయలు వెళ్లింది. యేసు అలా చెప్పలేదు. ఆయన సరిగ్గా ఏమన్నాడంటే, అతడు నిలిచి ఉంటే మీకేమిటి? అప్పుడు నిజానికి వాక్యంలో మీరు చదువుతారు ఎలా దేవుడు దాన్ని ఒక ఉద్దేశంతో చెప్పి ఉన్నాడు. ఇవన్నీ ఒక ఉద్దేశం కొరకై ఉన్నవి. దేవుడు ఆ యవనస్తుడైన యోహాను తీసుకుని ఎలా ఆత్మలో పైకి లేపి ఉన్నాడు, ఆ పైన రాబోయే యుగముల వరకు అతడు ఆయన రాకను చూశాడు. చూడండి, ఆయన అన్నాడు, అతడు నిలిచింటే మీకేంటి? అతడు భౌతికంగా బ్రతకలేదు, కాని అతని ద్వారా మాట్లాడబడిన మాట అది ఇప్పుడు మనమన్న యుగములకు తెచ్చింది. మీరు చూడండి, కాబట్టి అదంతయు ఏకంగా మేలు కొరకే పనిచేస్తుంది. రోమా పత్రికలో మనకు బాగా పరిచయమైన అధ్యాయం, నేను కొన్ని వచనములను తీసుకుని కూర్చున్నాను. దరిదాపుగా మొదటి రెండు లేక మూడు వచనములు, నేననుకుంటాను రెండవ వచనం చదువుదాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా నేను ఎరిగిన శ్రేష్టమైన రీతిలో దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రోమా 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ ఉదయమున ఈ చిన్న గుంపుకు ఏమి చేసి ఉన్నావో అది ఎంతో చక్కగా ఉన్నదని నేను తలంచాను. ఇప్పుడు మరియు అను మాట సంయోగ పదమై ఉన్నదని నేను గ్రహిస్తాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందుడి. అదే మనమందరం చేయవలసినది. అదేమనగా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును పరిపూర్ణమునైన దేవుని చిత్తమును చేయుటకు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరము చెందవలను. మనము ఉన్నట్లుగా రక్షించబడి ఉన్నాము. మనము కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న మనస్సు మనలో ఉండవలను. సహజమైన జీవిత కార్యముల నుండి రూపాంతరము చెంది దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన వాక్యము ద్వారా రూపాంతరం పొంది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును చేయుటకు లోనికి తేబడవలను. ఇప్పుడు నా అంశమేమనగా రూపాంతరపరచు శక్తి. నా బైబిల్ ఇక్కడ విడవచ్చు. ఇప్పుడు వీరి వల్లనే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరముల క్రితము నేనిలా కూర్చుని లేఖనములను ఇలా చదువువలసి వచ్చేది కాదు. కాని నేను వృద్ధుణ్ణగుచున్నాను. అందుచేత నేను ఒక చిన్న పుస్తకమును మోసుకుని వచ్చాను. నాకు ఏదైనా దొరికినప్పుడు ఆ లేఖనమును నేను క్రింద రాసుకుంటాను. ఇది వరకు ఆ వరుస లేఖనములు నా మనసులో ఉండేవి. నేను తిన్నగా కిందికి వచ్చేవాడను. కాని స్నేహితులారా, ఈ ఉదయమున నేను మీ వలే యవనస్తుడను కాను, కాని నేను ఒక వృద్ధుడను. నేను ఎన్నో యుద్ధముల గుండా వెళ్ళియున్నాను చూడండి. మరియు ఆ కఠినమైన యుద్ధముల గుండా వెళ్ళుట ద్వారా ఈ ఉదయమున నీవు ఎక్కడ ఉన్నావో అక్కడికి నిన్ను తెస్తుంది చూడండి. కాబట్టి నిశ్చయముగా మీరు దాన్ని గ్రహిస్తారని నా నమ్మకము. చూడండి, ఇది అదేనని చెప్పుటకు నా జీవితము ఒక ద్వారమును తెరచుటకు దేవుడు దాని గుండా నన్ను ఉంచి ఉన్నాడు. అప్పుడు మీరందరూ ఆ మార్గం మీద పరిగెత్తారు. కాని నాకు ముందు వెళ్ళుటకు మరొకరు మార్గమును తెరుచున్నారు. చూడండి, మనము ఒకరము మరొకరు కొరకు మార్గమును తెరుస్తాం. కొద్ది సమయం మీరు చూస్తూ ఉండగా ఒక వృద్ధ సైనికుడు వృద్ధుడొచ్చున్నాడు. అతడు తన మీద అంతటా ముద్రలు కలిగి ఉన్నాడు. మరియు పౌలు సారి చెప్పి ఉన్నట్లుగా నేను నా దేహములో యేసుక్రీస్తు యొక్క ముద్రలను కలిగి ఉన్నాను. మీరు చూడండి ఎలా తిమోతి ఆ ముద్రలను గౌరవంగా చూశాడో నేను ఊహిస్తాను. యవన తిమోతికి అతడు అప్పగించినప్పుడు ఇప్పుడు రూపాంతరము. నేను పబ్లిక్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తున్నాను. అక్కడ వారు రూపాంతరము చేయుటకు ట్రాన్స్ఫార్మర్స్ కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ మాట భావము దానికే ఇది రూపాంతరము చెందుట అనగా భావము ఏదో మార్పు చెంది ఉన్నది. అది ఒకదాని నుండి మరొకటిగా మార్పు చెంది ఉన్నది. ఒక 45 నిమిషములు లేక ఒక గంట రూపాంతరము చెందుటను గూర్చి నేను అంశమును తీసుకుంటాను. ఎంతో వింతగా ఉన్న దాన్ని నేను ఇక్కడ చెప్పవచ్చు. ఇప్పుడే సోదరుడు లియో చెప్పినట్లుగా దాన్ని తీసుకుని కొంచెం సమయం దాన్ని చదవండి, చూడండి, కొంచెం దాన్ని గూర్చి ఆలోచించండి. రూపాంతరము చెందుటనగా మరొకటిగా మార్పు చెందుట. ఒక తోక కప్పవలే, అది ఒక తోక కప్ప నుండి ఒక కప్పగా రూపాంతరం చెందుతుంది. చూడండి, ఒకప్పుడు అది ఒక జల్లవలే కనపడింది. దానికి ఒక తోక, ఒక తల మరియు సమస్తము ఒక జల్లవలే కనపడుతుంది. తరువాత కొద్ది కాలం తర్వాత అది దాని తోకను కోల్పోయి ఒక జాతి నుండి మరొక జాతిలోనికి రూపాంతరం చెంది ఉన్నది. దాన్ని అతను చెప్పినప్పుడు పౌలు తప్పక దాన్నే మనసులో కలిగి ఉంటాడని నేను అనుకుంటాను. నూతన మగుటి ద్వారా రూపాంతరము చెందుట దాన్ని చూద్దాం. దాన్ని సరిగ్గా చెప్పనివ్వండి. అనుసరింపక, మీకు తెలుసా, అనుగుణముగా నడుచుకునక, ఈ లోకమును అనుసరింపక, మీ మనస్సు మారి నూతన మొగుటి వలన రూపాంతరము పొందుడి. నీవు ఒకప్పుడు ప్రశస్తమైన తలంచిన సంగతులు ప్రక్కకు పెట్టి మరొక దానిలోనికి రూపాంతరము చెందావు. ఒకప్పుడు నీవేమై ఉన్నావో ఇప్పుడు నీవు మరొకటయ్యున్నావు. చూడండి, మీ మనస్సు మారి నూతన మొగుటి వలన ఉత్తమమును పరిపూర్ణమును అనుకూలమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటా. ఓ దాన్ని ఎలా చేయాలో దాన్నే మనం ఎరుగువలసి ఉన్నాము. చూడండి, మనం ఇక్కడ ఉన్నాము. మనం ఆయన్ని ప్రేమిస్తాము. ఆయన మనల్ని రక్షించాడు. మనము ఈ ఉదయమున కొంచెం పైకి లేపబడుటకు మనము ఒక చిన్న అడుగు వేయుటకు ప్రయత్నిస్తున్నాము. కొన్నిసార్లు మనం పట్టుకుని ఉన్న కొన్నిటిని మనము తాకవలసి ఉన్నాము. చివరకు ఏం బయటకు వస్తుందో మనం చూడాలి.
ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం, దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండినని అది జలములని మనం గ్రహిస్తాం.
బైబిల్ చెప్పింది, ఆది యందు ఆ వెనుక ప్రపంచము నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అక్కడ గలిబిలిగా ఉన్న చీకటి తప్ప మరేమీ లేదు. అది ఎలా తప్పక భయోత్పాతముగా ఉండి ఉన్నదో అదిగో అంతా చీకటి తప్ప ఏమీ లేదు. వెలుగు లేదు, ఏమీ లేదు. నీళ్లు నురుగులు కక్కుతున్నాయి, మరియు ఆ తిరుగులాడు చుక్క కక్షల గుండా బయట ఎక్కడో ఊగులాడుతూ తిరుగుతుంది. ఒక భీకరమైన తప్పక తప్పిపోయిన ఒక పదార్థం వలె దాని దారిని తిరిగి కనుగొనలేకపోయింది. అలాగే మనం మారాం. దారి తప్పి తిరుగు చుక్కలుగా, దేవునికి దూరంగా, దేవుడు లేకుండా, నిరీక్షణ లేని వారముగా, ఏమీ లేకుండా చీకటిలో తప్పిపోయి నురుగులు గ్రక్కుచు ఎటు వెళుచున్నామో ఎరిగిన వారమైనాం. దేవుడు గలిబిలిగా ఉన్న ఆ చీకటిని తీసుకుని ఆయన వాక్యము ద్వారా ఒక ఏదేను తోటగా ఆయన దాన్ని రూపాంతరం చేసి ఉన్నాడు. చూడండి, అలాగుననే మనము దేవుని వాక్యం ద్వారా రూపాంతరం చెందుతాం. వెలుగు కలుగును గాకని దేవుడు చెప్పినప్పుడు ఆ సృష్టి మొత్తము సూర్యుని చుట్టూ చేరి సూర్యుని చుట్టూ తిరుగుట ప్రారంభమైంది, మరియు ఏదేను తోటగా మారింది. ఏలైనగా అది దేవుని వాక్యమునకు లోబడింది. అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును చేసింది. ఏలైనగా అది గలిబిల్ నుండి దేవుని వాక్యము ద్వారా ఒక ఏదేను తోటగా రూపాంతరం చెందింది. ఇప్పుడు దాని కొరకే మనం ఇక్కడున్నాము. మార్గమంతటి గుండా అదే నా వర్తమానమైనది, అదే దేవుని వాక్యము. ఏ ఇతర కార్యములు సంభవించినను లెక్క లేకుండా మనము దేవుని వాక్యమును పట్టుకుని ఉండాలి. ఎల్లప్పుడూ ఆ వాక్యముతో నిలిచి ఉండాలి. నీ ఉద్దేశ్యములు మరియు లక్ష్యములు దేవుని వాక్య ప్రకారం ఉన్నవేమో ఎల్లప్పుడు పరీక్షించుకోము. అది అలాగు లేని ఎళ్ళ దాన్ని ఒంటరిగా విడిచిపెట్టుము. చూడండి, కాని అది వాక్యంతో ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యంతో వరుసగా ఉన్నట్లయితే, అప్పుడు దాన్ని పట్టుకుని ఉండండి. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు ఈ ఉదయమున ఇక్కడ ఉన్న మీ చిన్న గుంపు వలె ఆయన రాత్రికి రాత్రే దాన్ని సంభవించినట్లు చేయడు. ఆయన దాన్ని జరుగునిస్తాడు. ఆయన దేవుడు, తొందరపడేది మనమే. దేవుడు ఎన్నడూ తొందరపడ్డు. ఆయన దాన్ని కేవలం చెబుతాడు. అది అలాగునే ఉండబోచ్చున్నది. ఏలైనగా ఆయన ఏదైనా చెప్పినప్పుడు అది తప్పక అలాగును ఉండవలసినది. అది అలాగును ఉండబోచ్చున్నది. ఆయన దాని సమయమును దాన్ని తీసుకునిస్తాడు. హెబ్రీ పిల్లలు లేఖనము యొక్క ప్రఖ్యాతి గంచిన గుణశీలము గలవారు. దేవుని వాక్యమే సత్యమయ్యున్నదని దాని మీద నిలబడ్డారు. వారన్నారు, మా దేవుడు ఈ మొండుచున్న అగ్నిగుండము నుండి విడిపించుటకు సమర్థుడు. అయినను చూడు, మేము ఈ ప్రతిమకు నమస్కారం చేయము. ఏలైనగా అది దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నది. చూసారా, ఆయన మమ్మలను చంపినప్పటికీ ఆయన మరలా మమ్మను బ్రతికిస్తాడు. మీరు చూడండి, చూడండి, ఆ గొప్ప అగ్నిగుండం యొక్క అంచు వరకు ఆయన వారిని తిన్నగా నడవనిచ్చి దానిలోనికి పండునిచ్చాడు. ఆయన వారిని కనీసం గమనించినట్లు, ఆయన కనీసం వారిని లక్ష్యం చేయనట్లుగా వారి ముందు కనపడింది. కాని ఇంకను ఆయన వారిని గమనించునే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, వెలుగు కలుగునుగాక. ఈ ఏదన్న ఉనికిలోనికి తెచ్చుటకు అది 6000 సంవత్సరములు తీసుకున్నది. మరియు మనము లేఖనములో ఇలా నిర్పింపబడ్డాము. ఏలైనగా భూమి మీద 1000 సంవత్సరములు దేవునితో ఒక దినముగా ఉన్నది. కాబట్టి ఈ భూమిని చేయుటకు 6000 సంవత్సరములు పట్టింది దాన్ని ఒక ఏదేనుగా తెచ్చుటకు. కాని మీరు చూడండి, అది దేవుడై ఉన్నాడు. జ్ఞానమంతటికి గొప్ప యజమానుడై ఉన్నాడు. మరియు ఆయన ఏమి చేస్తున్నాడో ఆయన దాన్ని మనసులో కలిగి ఉన్నాడు. అది ఒక మనిషి వెనుక తగిలించు ట్రైలర్ వరే ఉన్నది. సోదరులేని మీరు ఈ పార్క్ ను తయారు చేయుటకు నమూనా గీసినప్పుడు మీరు దాన్ని ఎలా తయారు చేస్తారో గదా, అది మీ మనసులో ఉంటుంది. మీరు ఆ దర్శనం ప్రకారం బయటకు పనిచేస్తూ ఉంటారు. ఆ మార్గంలోనే దేవుడు ప్రపంచమును గురించి చేశాడు. ఆయన పనిచేశాడు. అది ఆయన మనసులో ఉన్నది. మీరు గమనించినట్లయితే ఎడవేళలా ఆయన తన జ్ఞానము ద్వారా గొప్పదాన్ని ఇంకా గొప్పదాన్ని తయారు చేస్తున్నాడు. అది పరిణామం వలె ఉన్నది. కాని మీరు చూడండి, దానంతటికి పైగా ఆయన ఉన్నాడు. మరియు దానిని దానికయ్యేది పై వరకు పుట్టించినట్లుగా చేశాడు. మీరు చూడండి, సమస్తమును ఆయన భూమి మీదకు తెస్తున్నాడు. వృక్షజీవము, చేపలు, పక్షులు, జంతువులు మరియు సమస్తము. మరియు అప్పుడు
తన సొంత పోలికలో మనుషుని చేసి అక్కడ ఆగి ఉన్నాడు. చూడండి, ఆయన కోరినట్లుగా పైకి, అది ఆయన యొక్క పరిపూర్ణత వరకు. ఈ ట్రైలర్ ను నీవు ఆ విధంగానే ప్రారంభిస్తావు. నీవు దాని యొక్క చక్రమును కింద ఉంచుతావు. నువ్వు ఏం చేయుచున్నావు? ఈ మూల నుండి మొదటి రాళ్లన్నింటినీ నీవు కదిలించున్నట్లుగా అది ఉన్నది. నీవు ఏమి చేయుచున్నావు? చూడు, ఇప్పుడున్నట్లుగా అది కనపడదు. అది ఒక చిన్న ఏదేను వలె కనపడుతుంది. ఏలైనగా ఏమి చేయాలో అది నీ మనస్సులో ఉంది, మరియు నీవు ముందుకు పనిచేస్తున్నావు. మనమును మన మనస్సును మారుట ద్వారా మనము రూపాంతరం చెందవలసి ఉన్నది. చూడు, ఇప్పుడు మనం భూమి మీద కలిగి ఉన్నది కాదు, మనం భూమి మీద ఎదురు చూడబోయేది కాదు, కాని రాబోయే ప్రపంచమునకు మనం వస్తున్నాము. మన మనస్సు నూతన మొగటు వలన రూపాంతరము చెందుట. ఇప్పుడు దేవుడు దీన్ని తయారు చేయుటకు 6,000 సంవత్సరములు తీసుకున్నాడని ఆదికాండం 1లో మనం చూస్తాము. ఇంకనూ దేవుడు ఒక ఉద్దేశము నెరవేర్చుటకు కోరుకున్నట్లుగా ఇప్పుడు మనం దాన్ని చూస్తాం. కాబట్టి ఆ వెనుక అనేక మంది ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం మీద బోధిస్తూ, మరి విశేషంగా అది దేవుడు తను తాను తిరిగి చెప్పుకొనిచున్నట్లుగా కనపడుతుంది. లేక ఆయన అన్నాడు, అవి ముందుకు వచ్చినట్లుగా ఈ కార్యములన్నింటినీ ముందుగా వెళ్లనిచ్చి ఉన్నాడు, మరియు ఒక్కటి అక్కడ లేనప్పుడే అప్పుడు ఏమీ లేదు, అక్కడ వెలుగు లేదు. ఆ పాత ప్రపంచం ఇంకను అక్కడ చీకటిలో తేలియాడుచున్నది. కాని చూడండి, ఆయన యొక్క వాక్యమును మాట్లాడి ఉన్నాడు, మరియు తర్వాత అప్పుడే ఆయన మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయములో ఆయన అన్నాడు, దేవుడు తన స్వరూపముందు నరుని సృజించను, దేవుని స్వరూపముందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. చూడండి, ఆయన మనిషిని తయారు చేయుచుండెను, ఆయన కేవలం మాటను పలికి ఉన్నాడు. తరువాత మనం కనుగొంటాము, అతని అనేక దినములు గతించిన తర్వాత బహుశా 100వ సంవత్సరములు కావచ్చు, ఇంకను నేలను సేద్దిపొచ్చుటకు నరుడు లేడు, నేలను సేద్యం చేయుటకు ఎవరూ లేరు. కాబట్టి అప్పుడు దేవుడు నేల మంటి నుండి నరుని సృజించాడు. చూడండి, ఆయన మాటను పలికి ఉన్నాడు, అప్పుడు వాక్యము నెరవేరవలసి ఉన్నది. ఇప్పుడు వెలుగు కలుగునుగాక అని ఆయన చెప్పినప్పుడు బహుశా అక్కడ 100 సంవత్సరములు జరిగి ఉండవచ్చు, బహుశా 800 సంవత్సరములు కావచ్చు అక్కడ వెలుగు ఉండుటకు ముందు, కాని అది నెరవేరింది. కారణము దేవుడు ఆ రీతిగా చెప్పాడు. మరియు దేవుడు ఒక సంఘమును కలిగి ఉండబోతున్నాడు. మనము ఎన్ని చీకటి యుగముల గుండా వెళ్లినా, మరియు అది ఏమయ్యున్నప్పటికీ నేను లెక్క చేయను, ఆయన మచ్చ మడతలేని సంఘమును కలిగి ఉండబోతున్నాడు. మనము దానిలో భాగమైనా లేక భాగంగా కాకపోయినా, ఎందుకంటే అది సంభవించబోతున్నది. ఆయన ఇదివరకే చెప్పి ఉన్నాడు, అది అక్కడ ఉండబోతున్నది. అది వృక్షజీవముగా రూపాంతరం చెందాలని ఆయన ముందు ఉంచిన ప్రతి జీవమునకు ఆజ్ఞాపించాడు. ఆయన ఈ మాటలు ఇలా చెప్పాడు, అక్కడ ఈత చెట్టు ఉండునుగాక, అక్కడ సింధూర వృక్షం ఉండునుగాక, అక్కడ ఒక దేవదారు చెట్టు ఉండునుగాక. మనము జీవిస్తున్న టూసాన్లో ఆ అరణ్యంలో చూడండి, అక్కడ నాగజముడు, బ్రహ్మజముడు, అన్ని రకముల రక్షిస్త చెట్లు ఉన్నవి. అక్కడి నుండి 30 నిమిషములు ప్రయాణం చేస్తే పర్వత శిఖరముల మీద శర్మన దేవదారు చెట్లున్నవి. ఇప్పుడు ఈ నాగజముడు అక్కడ పెరగదు, అలాగుననే శర్మన్ దేవదారు చెట్టును ఇక్కడ పెరగదు. ఇప్పుడు ఆ విత్తనమును నాటిన జ్ఞానము ఎక్కడ ఉన్నది? చూడండి, అది ఎక్కడి నుండో రావలసి ఉన్నది. అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అది అక్కడ ఉండునుగాక, మరియు అది అక్కడ ఉన్నది. ఇప్పుడు మనం కనుగొనేది ఏమంటే, ఇదంతయు ఆయన దాన్ని తయారు చేసిన తర్వాత దాని జాతిలోనికి దాని జీవములోనికి రూపాంతరము చేసిన తర్వాత అదంతయు దేవుని యొక్క వాక్యము ద్వారా అక్కడ సృష్టికర్త ద్వారా అక్కడ ఉంచబడి ఉన్నది. మనము కనుగొనేది ఏమంటే, అదంతయు ఏదేను తోటగా పిలువబడు హెడ్ క్వార్టర్స్ లో రూపుదిద్దుకున్నది. మరియు దేవుడు ఆయన కుమారుని మరియు ఆయన కుమారుని భార్యను దానంతటి మీద ఉంచి ఉన్నాడు. చూడండి ఈ గొప్ప సృష్టి, చూడండి ఆయన దానికి ఒక కారణం కలిగి ఉన్నాడు. ఆయన సమస్తమును ఎంతో చక్కగా తయారు చేశాడు. ఆయన పుష్పములను పక్షులను వాటి జీవమును తయారు చేశాడు. మరియు అక్కడ మరణం లేదు, పాపం లేదు, దుఃఖం లేదు, వ్యాధి లేదు. మరియు ఈ గొప్ప కార్యమంతయు ఒక పెద్ద హెడ్ క్వార్టర్స్ లోనికి రూపుదిద్దుకున్నది. అదే ఏదేను తోట. అక్కడ ఆయన ఆయన కుమారుడైన ఆదామును అతని భార్యను అక్కడ ఉంచాడు. ఇప్పుడు మీరంటారు అది అతని భార్య అయి ఉన్నది, అది సంభవించనున్న అతని భార్య అయి ఉన్నది, కాని ఇంకను ఎనడు అతని భార్య అయి ఉండలేదు. లేఖనములో చెప్పబడిన దాన్ని అక్కడ మనం కనుగొన్నది ఏమనగా, దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరిని చేర్చుకుంటూ భయపడకము, ఎలయనగా ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఉన్నది. చూడండి, ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటూ వాగ్దానం చేసినప్పుడు లేక ఆమెను కలిగి ఉండుటకు అది అతని భార్య అయి ఉన్నది. కాని ఇంకనూ ఆమె అతని భార్య అయి ఉండలేదు, ఇంకనూ అతడు ఆమెను భార్యగా ఎరుగలేదు. కాబట్టి ఆ మార్గంలోనే అది ఉన్నది. నేను దాన్ని చెప్పిన కారణమేమనగా, దేవుని యొక్క కుమారుడు అతని భార్య, ఆదాము యనుడు ఒక భార్యగా అతని భార్యను ఎరిగి ఉండలేదు. సరిగ్గా ఇప్పుడు సంఘము మరియు క్రీస్తు వలె ఇప్పుడు తరువాత అన్నీ విశ్రమించాయి. ఎలయనగా దేవుని మంచి వాక్య విత్తనములన్నీ ఆయన పలికి ఉన్నవి, ఆయన యొక్క జాతిని ఉత్పత్తి చేసినవి. భూమి పైకి వచ్చినది, అక్కడ వెలుగున్నది. ఆయన సూర్యుని ప్రకాశించమన్నప్పుడు అక్కడ సూర్యుని వెలుగున్నది. ఎందుకు ఆయన సూర్యుని ప్రకాశింపచేశాడు? అది ఆయన మనస్సులో ఉన్నది. చూడండి, సూర్యుడు ప్రకాశింపకపోయినట్లయితే ఆయన ఉనికిలోనికి మాట్లాడి ఉన్న పుష్పములు ఎదుగవు. అది ఏమైనను సమస్తము దాని ఉద్దేశము నెరవేర్చినట్లు ఆయన తయారు చేశాడు. ఒక చెట్టు వలె అది సింధూరమును కాస్తుంది లేక అది ఒక యాపిల్ను కాస్తుంది. ఆయన తోటలోని ఫలములను సమస్తమును తయారు చేశాడు. అదంతయు ఆయన యొక్క ఉద్దేశం కొరకే. మరియు ఆయన మాట్లాడి ఉన్నందున సమస్తము నెరవేరవలసి ఉండను. ఆయన దాన్ని మాట్లాడిన తరువాత ఆయన చేయవలసిన ఒకే కార్యము, ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. ఎలయనగా ఆయన దాన్ని మాట్లాడి ఉన్నాడు మరియు సమస్తమును నెరవేరవలసి ఉండను. కారణం ఆయన దాన్ని మాట్లాడి ఉన్నాడు. అది నెరవేరకముందు నాకు తెలియదు. అది ఎంతటి వాటిగుండా వెళ్లవలసి ఉండెనో, ఎన్ని వ్యతిరేకతలు మరియు ఏమై ఉన్నప్పటికీ అయితే అది నెరవేరవలసి ఉండెను. ఎలయనగా అది నెరవేరుతుందని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన దాన్ని మాట్లాడి ఉన్నాడు. ఈ చివరి దినముల్లో ఆయన కలిగి ఉండబో సంగమును గుర్చి కూడా అదే విషయమై ఉన్నది. ఆయన ఒక వధువును కలిగి ఉండబోచున్నాడు. ఈ రాళ్ల వలన ఆయన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. మనం ఆయన్ని వెంబడించకపోయినట్లయితే ఆయన్ని వెంబడించినట్లు మరెవరినో ఆయన తీసుకుంటాడు. చూడండి, ఆయన దాన్ని కలిగి ఉండబోచున్నాడు. ఏలైనగా ఆయన ఇదివరకే దాన్ని మాట్లాడి ఉన్నాడు. ఆయన ఏమి చెప్పినా అది అలాగునే ఉండవలసినది. అది మారలేదు. అది తప్పక ఆ మార్గంలోనే ముందుకు రావాలి. ఎలయనగా అది అలాగు ఉంటుందని ఆయన చెప్పాడు. ఆయన దాన్ని గూర్చి మాట్లాడిన తరువాత ఈ గొప్ప కార్యమంతయు నెరవేరుతుందని ఆయన ఎరిగిండెను. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకోగలడు. సమస్తము స్వాధీనంలో ఉన్నది. ఆయన వాక్యమే ఆయన విత్తనము మరియు ఆయన వాక్యము విత్తనమై ఉన్నది. యేసు దాన్ని అలాగే చెప్పాడు. సమస్తము సరిగ్గా ఉంటుందని. ఎలయనగా అది దాని జాతిని పుట్టించాలని, దాని యొక్క జాతిని మాత్రమే రూపాంతరం చేయాలని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన ఒక ఈత చెట్టు అని చెప్పినట్లయితే ఆయన భావము ఈత చెట్టు మరియు సింధూర చెట్టు రెండూ కలిసి అని ఆయన భావం కాదు. ఆయన ఉద్దేశము ఇక్కడ ఒక ఈత చెట్టు ఉండాలని, ఇక్కడ ఒక సింధూర వృక్షం ఉండాలని, సమస్తమును దాని స్థానములో అని ఆయన ఉద్దేశమై ఉన్నది. ఓ కేవలము మనము వాక్యములో ఏ భాగమై ఉన్నామని తెలుసుకోగలిగినట్లయితే అది ఏమయ్యున్నప్పటికీ మనము తప్పక మన స్థానమును తీసుకుంటాం. చక్రాల కుర్చీలో ఉన్న ఇక్కడ ఉన్న ఈ చిన్న సహోదరుని గురించి నేను కొంచెం ఆలోచించాను. అప్పుడు మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని మనం దేవునికి అప్పగిస్తాం. ఆ స్థితిలోనే ఆమె మన మధ్యలో ఒక పుష్పముగా మనోహరముగా ఉన్నది. చూడండి, మనం పైకి లేచి చుట్టూ తిరగలము. ఆమె కూడా అలా చేయాలని ఎదురు చూస్తుంది. కాని ఇంకను ఆమె కూర్చున్న స్థితిలోనే సంతోషంగా ఉన్నది. నేను ఎల్లప్పుడూ ఆ చిన్న స్త్రీని గమనించడానికి ప్రేరేపించబడతాను. చూడండి, కారణం ఆమె. మనమందరము స్వస్థతను నమ్ముతాము. దానికంటే ఎంతో పైగా దేవుడు అద్భుతములను చేయటం మనం చూశాము. చూడండి, అది కూడా ఆమెకు తెలుసు. కాని ఆమె తన స్థానమును తీసుకున్నట్టుకు ఇష్టపడుచున్నది. చూడండి, అది ఏమయ్యున్నప్పటికీ అదే మనకు కావలసినది. మరియు అది దావీదు అన్నాడని నేను నమ్ముతాను, భక్తిహీనులు గుడారం యొద్ద నివసించడం కంటే నా దేవుని మందిరంలో ఒక కాళ్లు దులుపుకుని పట్టాగా ఉండగూరుచున్నాను. కొన్నిసార్లు దేవుడు నిన్ను పిలిచిన స్థానమును తీసుకున్నట్టుకు ఈ భూమి మీద నీకు ప్రియమైన వాటన్నిటి నుండి నిన్ను నీవు వేరు చేసుకునవలసినది. నేనేమి చెప్తున్నానో దాన్ని వరుసల మధ్య మీరు చదవగలరని నాకు నమ్మకం ఉన్నది. చూడండి, కొన్నిసార్లు నీవు కరచాలను చేయు. భూమి మీద ఉన్న అతి ప్రియమైన వ్యక్తి నుండే నీవు వేరు కావలసినది. దేవుడు నిన్ను ఎక్కడకు పిలిచాడో క్రీస్తులో ఆ స్థానమును తీసుకున్నట్టుకు. చూడండి, కాని దేవుడు ఏమి చేస్తున్నాడు? నీవు మునుపున్న స్థితి నుండి నిన్ను రూపాంతరం చేస్తున్నాడు. బహుశా ఒక కుమారుడు లేక ఒక కుమార్తె, వారెవరైనా ఒక ప్రియమైన కుటుంబం నుండి వేరు చేసి ఆయన నిన్ను ఎక్కడో ఉంచుతాడు. ఎందుకంటే అది ఆయన చేయి విధానమైనది. చూడండి, వెల ఎంత అయినప్పటికీ లెక్కాదు. దేవుని వాక్యమునకు లోబట్టుకు నీ మనస్సును నూతనపరుచున్నాడు. చూడండి, లేనిచో ఈ కార్యములు రావు. అది దానిని పిలవలేదు. మన విమోచన ఒక చౌక పని కాదు, అది దేవుని యొక్క కుమారుడే మన కొరకు చనిపోవలసి ఉండెను. చూడండి, విలువైన వస్తువులు గొప్ప వెలకు వస్తాయి. ఈ వర్తమానమును తెచ్చుట అది సులువైంది కాదు. చూడండి, కాదు, అది కాదు. నాకు ప్రియమైన సమస్తమును విడిచిపెట్టవలసినది, నా సొంత ప్రజలను సైతము, ప్రతి ఒక్కరిని. కాని దాని యొక్క విలువను మీరు చూడండి, అది దేవుని యొక్క చిత్తమును చేయుటే. మరియు దాన్ని చేయుటకు నాలో ఉన్నది ఏదో దాన్ని ఎరిగి ఉన్నది. వారు ఇలా చెప్పేవారు, మంచిది, వారు నన్ను బయటకు నెట్టివేయబోతున్నారు, నేను ఒక మతిపోయిన వాడునని, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మిస్తున్నానని, అది సంఘమునకు వ్యతిరేకమై ఉన్నదని, ఈ కార్యములన్నింటిని బట్టి. వారన్నారు, ఇతను పిచ్చివాడు. కాని మీరు చూడండి, వారు ఏమన్నప్పటికీ లెక్కాదు. అక్కడ ఏదో జరిగించబడవలసి ఉన్నది. దేవుడు ఒక మనిషిని తీసుకుని అతనిని ఆయన చేతుల్లో అతికించుకుని, నీవు ఇది చెయ్యి అంటాడు, నీవు దాన్ని చేస్తావు. ఆ దినం యొక్క అతి గొప్ప ఉపదేశకుడైన గమలియేలు కింద బోధింపబడిన పౌలుకు అది ఎంతటి వెలయ్యున్నదో. అతడు ఏది దోషణకరమైనది అని భావించాడో దాని యొద్దకు తిరిగి వచ్చి అతడు చేసినది బహు చెడ్డ కార్యమని తలంచాడు. మరలా దాని యొద్దకే తినగా వచ్చి దానిలో పాలు పొందాడు. ఒక వింతైన కార్యం. దేవుడు ఎలా ఆశ్చర్యకరమైన మార్గముల్లో, వింతైన మార్గముల్లో వింతగా పనిచేస్తాడు. ఆయన యొక్క అద్భుతములను నెరవేర్చుతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వాక్యము ఒక విత్తనమై ఉన్నదని ఆయన ఎరిగి ఉన్నాడు. అది తప్పక దాని యొక్క జాతిని ఉత్పత్తి చేస్తుంది. అది దాని యొక్క జాతిని మాత్రమే ఉత్పత్తి చేయవన్నని దానికి ఆజ్ఞాపించబడి ఉన్నది. అది ఎల్లప్పుడూ దాన్ని చేస్తుంది, మానవుడు దాన్ని చెరపకుండా ఉన్నట్లయితే. కాబట్టి దేవుని యొక్క సంఘము మరియు సమస్తము ఆదిలో ఉన్నట్లుగానే అది దాని యొక్క జాతిని ఫలిస్తుంది. వేదాంత పండితులు దాన్ని ఎక్కడో ఉంచుటకు లేక ఏదో చేయుటకు వాక్యమును చెరపకుండా ఉన్నట్లయితే, దేవుడు దాన్ని మాట్లాడి ఉన్నాడు. వారు దాన్ని ఎంతగా కలుషితం చేసినప్పటికీ, దాన్ని చెరిపినప్పటికీ, అది దాని యొక్క జాతిని ఉత్పత్తి చేస్తుంది. దానిని అక్కడ ఆపివేయనది ఏదీయూ లేదు. నేను మీ మీద కేకలు వేస్తున్నట్లుగా అనిపించట్లేదన్న నమ్మకము, అది బాగా శబ్దంగా ఉన్నదా? చూడండి, ఇప్పుడు సమస్తము క్రమంలో ఉన్నది. దేవుడు మాట్లాడి ఉన్నాడు, అది కరుగునుగాక, అది కరుగునుగాక అన్నాడు. ఒక ఏదేను కరుగునుగాక, అందమైన పుష్పములు కరుగునుగాక, నా సొంత పోలికలో నా సొంత కుమారుడు కరుగునుగాక, అతడు ఏదేనలో నిలబడుగాక, అతని భార్య అతని ప్రక్కన నిలబడుగాక. ఓ ఎంత రమ్యముగా ఉన్నది! అది ఏమయ్యుండెను! ఆయన ఒక తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆయన సొంత పిల్లలు ముందుకు వస్తున్నారు. ఆయన ఒక పరదేశిని వారి కొరకు తయారు చేశాడు. తన పిల్లల కొరకు కార్యములు చేయుట ఆయన ఇష్టపడతాడు. మీ గుర్తున్నదా ఎలా మీ తల్లులు? అది ఎలాగైనా లెక్క కాదు. ఒక మంచి జత బూట్లు జూనియర్కి అవసరమయ్యున్నట్లయితే భోజన బల్లను మితంగా చేసి అతడు కోరినట్లు దాన్ని చేసేవారు. చూడండి, అది ఏమయ్యున్నప్పటికీ మీ పిల్లలకు ఏదైనా చేయుట కొరకు, నాన్న పిల్లల కొరకు ఏదైనా తెచ్చుటకు మీరు కొంచెం కఠినంగా పనిచేయవలసి వచ్చేది. చూడండి, మంచిది, అది చూపుందేమనగా ఇక్కడ క్రింద మనమొక తండ్రి అయి ఉన్నాము. ఆయన ఎంతో మిన్నయైన తండ్రి. చూడండి ఎంత ఎక్కువగానో. అపొస్తలుడు ఎలాగ చెప్పుట్లో ఆశ్చర్యం లేదు. దేవుడు ఆయన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో కన్ను చూడలేదు లేక చెవి వినలేదు. అది మానవ హృదయమునకు గోచరము కాదు. ఆయన్ను ప్రేమించే వారికి ఆయన ఏమి సిద్ధపరిచాడో దాన్ని సరైన విధంగా ఆలోచించుటకు మన మనస్సు యోగ్యమైంది కాదు. మనము దాన్ని మన మనసులో తలంచలేము. చూడండి, అది ఎలా ఉంటుందో మనం ఊహించగలము, అది ఎలా ఉంటుందో నేను ఆలోచించగలను, కాని నా మనసు దాన్ని చేయలేదు. అది ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని ఆలోచించుటకు నాకు సామర్థ్యం లేదు. అది దానికి ఎంతో దూరంలో ఉన్నది. పరలోకము ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్లినప్పుడు, పాపం లేని వారంగా, యవనస్తులముగా మనమందరం ఎలా ఉంటామో మీరు ఊహించగలరా? ఓ ఎలాంటి రమ్యమైన స్థలము! కానీ చూడండి, అది దానికి ఎంతో దూరంలో ఉన్నది. చూడండి, దేవుడు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అది కనీసం మానవ హృదయంలో ప్రవేశింపలేదు. ఆయన దాన్ని మాట్లాడి ఉన్నాడు, అది అలాగునుండబోచున్నది. ఇప్పుడు ఈ చక్కని సెలవైన కార్యమును అక్కడ కలిగి ఉన్నవాడై దాన్ని ఆ మాటలో చెప్పుతున్న భావం కాదు, అది సెలవైన కార్యము. ఒక విధముగా తల్లి తన బిడ్డ రాకమునుపు వారు దాన్ని ఒక చిన్న బిడ్డకు సిద్ధము చేయవలసిన పడకన్రా. వారు ఆ చిన్న బూట్లు మరియు సమస్తమును సిద్ధం చేస్తారు. రాబోచున్న ఆ దేవుడు పంపుచున్న ప్రేమ కానుకను పొందుటకు దాన్నే దేవుడు ఆదాము మరియు హవల కొరకు చేశాడు. ఆయన ఈ ఏదేను తయారు చేశాడు. ఆయన దాన్ని మాట్లాడాడు. అది ఆయన మనస్సులో ఉన్నది. మరియు ఆయన దాన్ని చెప్పినప్పుడు అప్పుడు అది సంభవిస్తుంది. ఇప్పుడు దాన్ని మనసులో ఉంచుకోండి. ఆయన ఏం చెబుతాడో అది తప్పక సంభవించాలి. చూడండి, ఏదియూ దాన్ని అడ్డగించజాలదు. అది సంభవించకుండా ఏదియూ దాన్ని ఆపలేదు. అక్కడ ఏదియూ అది సంభవించకుండా దాన్ని ఆపలేదు. దేవుడు ఆ రీతిగా చెప్పి ఉన్నాడు. అది దాన్ని పరిష్కరిస్తుంది. దేవుడు దాన్ని చెప్పాడు, అది సంభవించబోచున్నది. ఇదంతయు ఆయన మనస్సులో కలిగి ఉన్నాడు. ఆయన అన్నాడు, అది కలుగునుగాక. ఇప్పుడు ఆది కాండం ఊటాధ్యాయంలో చూడండి, ఇక్కడ ఇది కలుగునుగాక, అక్కడ అది కలుగునుగాక, అది అక్కడ ఉండునుగాక. ఆయన వాక్యమును విత్తుచున్నాడు. అది ఇక్కడ ఉండాలి, అది ఇక్కడ ఉండాలి, అది ఇక్కడ ఉండాలి, అది ఆ విధానంలో ఉండాలని ఆయన ఎరిగి ఉన్నాడు. కారణం అది మారలేదు. అలాగైతే ఇప్పుడు అది మనకు విశ్వాసం ఇస్తుంది. మరియు ఆయన ఇక్కడ ఏం చెప్పాడో అది అలాగే ఉండబోతున్నది. కాబట్టి ఆ విత్తనము మన హృదయంలో పడినప్పుడు దానికి మనము పరుపు నేలగా మారి మన హృదయములలో ఉన్నప్పుడు చూడండి, ఆయన మనల్ని ఉంచిన స్థానంలో ఈ చివరి దినములలో ఈ స్థానమునకు మనము బయటకు ప్రదర్శిద్దాము. చూడండి, విత్తనము మన హృదయముల్లో పండుగాక. ప్రభువా, నీ వాక్యము నా హృదయములో పండుగాక. ఏ అవిశ్వాసము అక్కడ ఉండనీయవద్దు. అబ్రహాం వలె అతడు ఒక వృద్ధుడై ఉండగా అది అసాధ్యముగా కనపడింది. వారు ఎలా దాన్ని చేయబోతున్నారు, ఈ విధంగా అతడు ఎలా ఉండబోతున్నాడు, అతడు దాన్ని ఎన్నడూ లెక్కించలేదు. అతడు కేవలము దేవుని యొక్క వాక్యమును స్వీకరించి దాన్ని నమ్ముతూ ముందుకు వెళ్లాడు. మరియు దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు ఈ కార్యములన్నింటినీ దేవుడు చెప్పాడు. కాగా అది అలా ఉంటుందని ఆయన ఎరిగి ఉన్నాడు. మరియు అది దాన్ని చేసింది. దాని జాతిని ఆయన ముందుకు తెచ్చి ఉన్నాడు. ఇప్పుడు విత్తనములన్నింటినీ సజీవమైన ప్రాణులుగా అది తప్పక ఉండవలసిన సృష్టిగా అప్పుడు ఆయన రూపాంతరం చేసి ఉన్నాడు. అది ఎలాగూ ఉండవల్లని ఆయన చెప్పాడో అది సరిగ్గా అలా పైకి వచ్చింది. లేక ఆయన అన్నాడు, అది అలాగూ ఉండునుగాక. బహుశా వందల వందల సంవత్సరములు గతించాయి, కాని ఇక్కడ ఒక అందమైన ఏదైనా మనం కనుగొంటాము. మరియు పెద్ద పక్షులు ఎగురుతున్నాయి. ఈ పక్షులు చనిపోవలసిన పని లేదు. తోడేలు మరియు గొర్రెపిల్ల కలిసి మేయుచున్నవి. సింహము చిరుతపులి మరియు ఎద్దు అక్కడ చంపుకుంటలేదు. మరణము లేదు, దుఃఖము లేదు. ఆదాము మరియు హవలు అక్కడ ఏదైనా తోటలో నడుచున్నారు. ప్రతి విత్తనము ముందు ఫలించున్నది. అది ఎన్నడూ మరొక విధంగా చేయలేదు. అది ఎన్నడూ మరి ఏదీ చేయలేదు. ఎలయనగా దేవుడు ఆ రీతిగా చెప్పి ఉన్నాడు. అది ఆ విధంగా ఉండాలని అది ఆ విధంగానే ఉండవలసినది. ఓ, ఇక్కడ ఎలా నేను ఒక క్షణం ఆగాలనుకున్నాను దాన్ని చెప్పుటకు. చూడండి, ఇంకను దాన్నే మనం ఎదుర్కొనుచున్నాము, ఆ వాక్యం యొక్క ముగింపు. ఇప్పుడు దేవుడు అన్నాడు, అది అలాగనుండునుగాక. మరియు ఇక్కడ అది మొదటగా పరిపూర్ణంగా ఖచ్చితంగా పైకి వచ్చింది. ఆ చెట్టును మాత్రమే మొలిపించగలదు. ఈ చెట్టును మాత్రమే ముందుకు తేగలదు. ఆదాము ఒక దేవుని యొక్క కుమారుడు. ఒక దేవుని కుమారుని మాత్రమే అతడు కనగలడు. చూడండి, నా భావం మీరు చూసారా? సమస్తము దాని జాతి ప్రకారము చక్కగా ఉన్నది. నేను వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను అని దేవుడన్నాడు. మీరు గమనించారా? ఆ సమయం నుండి నిజంగా దేవుడు కొద్ది మాటలే పలికి ఉన్నాడు. పతనము తరువాత వాక్యమును తెచ్చుటకు ఆయన ప్రవక్తలకు దాన్ని అప్పగించి ఉన్నాడు. మీరు చూసారా? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఇంకా చేయవలసింది ఏదీ లేదు. వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి తలుపు తట్టి, తండ్రి ఇది ఏమై ఉన్నది అని అంటారు. ఆయన వారి ద్వారా వారికి వాక్యమును పంపుతాడు. ఆ కార్యమును చేయుట్లో ఆయన ఒక క్రమమును కలిగి ఉన్నాడు. చూడండి, అది సరిగ్గా అలాగుండునుగాక. ప్రతి విత్తనము దాని జాతిని పుట్టించుట్లో సమస్తము ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు సమస్తము దేవుడేం చెప్పాడో నెరవేర్చుచు సమస్తం ఎంతో చక్కగా కనపడి ఉన్నది. ఇప్పుడు జారుచున్న ఆ మురికి మోసగాడు ఇక్కడకు వచ్చాడు. ఇప్పుడు అంతయు దాన్ని గుర్చే మిమ్మల్ని హెచ్చరించుటకు నేను ప్రయత్నం చేస్తున్నాను. దేవుని యొక్క విత్తనము నిలబడి ఎదుగుట ఆరంభమైనప్పుడు వాణ్ణి గమనించండి. ఎలా వాడు ఉండవలసినంత యుక్తిగా లోనికి వచ్చున్నాడు. అది వారికి లేనట్లుగా లేఖనములను ఎత్తిచూపుతున్నాడు. వాణ్ణి గమనించండి. ఏలయనగా వాడు ఒక మోసగాడు. నేను దాన్ని ఏమని పిలవబోచున్నానగా సరిగా చేయబడి ఉన్న వాటిని వాడు వంకరగా చేయుచున్నాడు. వాడు ఒక వంకర చేయవాడు. వాడు ఒక చెదరగొట్టువాడు. ఒక చెదరగొట్టువాడు లేక ఒక వంకర చేయవాడు లేక అసలైన ప్రాణానికను మరియు అసలైన విత్తనమును కొడ చేయవాడు. ఇప్పుడు మీరిక్కడ చూడండి, ఈ ఉదయమున మీ సొంత గుంపులో ఉన్నట్లుగా నీ ఒక ప్రణాళికను కలిగి ఉన్నావు. మీరు ఒక దర్శనమును కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ నాశనకారిని చూడండి. ఓ, వాడు ఉండవలసినంత యుక్తి కుయుక్తితో ఉంటాడు. మీరు చూడండి, కాని నీ దర్శనము కురవాడా, చూడు దాన్ని పట్టుకుని ఉండుము. ఇప్పుడు ఇంకా మనం కనుగొన్నదేమనగా, వాడు లోనికి వచ్చినప్పుడు ఆ పరుపు నేల అయిన హవలో ప్రవేశించడం ద్వారా ఆ విత్తనమును వంకరగా చేశాడు. ఆ విత్తనమును కుళ్ళిపోనట్లు చేశాడు. అది అక్కడికి వెళ్లి ఆ అందమైన ఏదైనా తోటను పాడు చేయటం ముందు ఆ విత్తనమును కుళ్ళిపో విత్తనముతో పాడు చేశాడు. దానికి ఉన్న పునరుద్ధరణ పరలోకం మాత్రమే, అక్కడే మనమున్నాము. అసలైన దేవుని సృష్టి యొక్క ఆరంభమునకు తిరిగి వెళ్లు మార్గంలో మనమున్నాము. తిరిగి మరలా ఏదేనులోనికి. భార్య మరియు భర్త ఏ పాపము లేకుండా శాశ్వతంగా జీవిస్తారు. ఇప్పుడు ఆయన మన మనస్సులను నూతనపరచుట ద్వారా మన మనస్సులను రూపాంతరము చేకూర్చున్నాడు. ఇప్పుడు సాతానుడు లోనికి వచ్చి వాక్యమును వికృతముగా చేసి అది కాదని చెప్పుచున్నది. ఇప్పుడు ఆదిలో వాడు చేసింది ఆ పనియే. ఇప్పుడు గమనించండి, ఈ ఉదయమున ప్రజలకు ఎంతో వింతగా కనబడబోచున్నది. నేను నా యొక్క తలంపునకు వెళ్లకముందు నేను ఎక్కువగా ఇక్కడ ఈ తలంపును ఆధారం చేయుటకు కనిపెట్టను. ఈ వికృతం చేయవాడు లోనికి వచ్చి ఉన్నాడు. వాక్యము దాని యొక్క జాతిని తెచ్చుటకు దేవుడు 6000 సంవత్సరములను తీసుకున్నాడు. ఆయన తయారు చేసిన సమస్తము దేవుని యొక్క సొంత మాట, దాని జాతిని పుట్టించున్నది. ఇప్పుడు ఈ వికృతం చేయవాడు 6000 సంవత్సరములను తీసుకుని ఆ దేవుని యొక్క వాక్యమును వికృతం చేసి ఉన్నాడు. ఇప్పుడు వాడేం చేశాడు? వాడు తన కొరకు ఒక కొత్త తరహా ఏదేను తెచ్చి ఉన్నాడు. అదే సాతాను ఏదేను. అక్కడే ఈ రోజున మనం జీవించున్నాం. వాడు దాన్ని ఎలా చేశాడు, అది ఎలా సంభవించింది, వాడు దాన్ని ఎలా చేశాడో ఇప్పుడు తాకుచున్న భాగం అది. దానిని మీ ముందు ఉంచుటకు నేనిక్కడ ఉన్నాను. అదేమనగా, మనం ఎక్కడున్నాము ఆ ప్రకారం మీరు ఇక్కడున్న సోదరులతో దాన్ని చదివి ముందున్న వారములలో సాతాను ఎలా దీన్ని చేశాడో మీరు చూడగలరు. వాడు ఎంత మోసగాడో, వాడు ఎంత కుయుక్తి గలవాడో మీరు గమనించండి. ఇప్పుడు వాడు ఈ విత్తనములను వికృతం చేశాడు. వాడు వాటిని పాడు చేయలేకపోయాడు, కాని వాటిని వికృతంగా చేశాడు. ఇప్పుడు మనం గ్రహించినదేమనగా, పాపమనగా వంకరగా చేయబడిన నీతియే, ఒక అబద్దమనగా వంకరగా చేయబడిన సత్యమే. చూడండి, ఏదైనాను వ్యభిచారమనగా దేవుడు నిర్దేశించిన సరైన కార్యమును తప్పు విధానములో తీసుకుంటే. చూడండి, ఏదైనాను మరణమనగా జీవమును వంకరగా చేయటే, మరణమనగా జీవమును వక్రీకరిస్తుంది. వాడు తన విషయమును చల్లుట ద్వారా 6000 సంవత్సరములు తీసుకున్నాడు. వాడు ఎలా చేశాడు, జాగ్రత్తగా వినండి, వాడు దాన్ని నాగరికత ద్వారా చేశాడు. ఇప్పుడు అది వింతగా కనపడుతుంది, కాని అది అదియే. బహుశా కొన్ని నిమిషముల పాటు మీరు దాన్ని ఊహించినట్లుగా నేను ఒక వ్యాఖ్యను చేస్తాను. నేను అది చేయకూడదని నిరీక్షిస్తాను. అయితే మీరు దీన్ని గ్రహించారా? నేను అజ్ఞానమును బలపరచడం ప్రయత్నం చేయట్లేదు, కాని మీకు తెలుసా, నాగరికత, సైన్స్, విద్య మరియు ఈ దినమున మనము ప్రీతిగా ఎంచుతున్న ఇవన్నీ సాతాను యొక్క సాధనమే. నాగరికత సైతము, నాగరికత ఎన్నడూ దేవుని నుండి రాలేదు. నాగరికత సాతాను ద్వారా వస్తుంది. కొన్ని నిమిషముల్లో నేను దాన్ని వాక్యం ద్వారా రుజువు చేస్తాను. నాగరికత దేవుడు కాదు. నన్ను మీరు చూపనివ్వండి, ఈ నాగరికతలో సైన్స్ ద్వారా పనిచేయటం ద్వారా ఎక్కువ నాగరికతను మనము పొందిన కొరది ఎక్కువగా మనలను మనము ఎల్లప్పుడూ మనం చంపుకొనిచున్నాము. చూడండి, మరియు ఈ నాగరికత దాని యొక్క శిఖరమునకు ఇప్పుడు నిర్మించబడింది. ఈ నాగరికతలో మనము మరణమును కలిగి ఉన్నాము. ఈ నాగరికతలో మనం పాపమును కలిగి ఉన్నాము. ఈ నాగరికతలో రోగమును మనం కలిగి ఉన్నాము. అది దేవునిదిగా ఉండజాలదు. కాబట్టి దేవుడు రానయ్యున్న ఆయన సొంత గొప్ప రాజ్యములో మనం ఒక నాగరికతను కలిగి ఉంటాము, కాని అది ఏమాత్రము ఇలాంటిది కాదు. అది సైన్స్ ద్వారా కాదు, అది విశ్వాసపు నాగరికతగా ఉంటుంది, వాక్యము ద్వారా. చూడండి, మనము కలిగి ఉన్న ఈ నాగరికత ఖచ్చితంగా సాతాను వలయ్యున్నది, మరియు దానితోనే వాడు ప్రజలను చంపి ఉన్నాడు. ప్రతిరోజు దానితోనే వాడు మనల్ని చంపుతున్నాడు. అందుచేతనే ప్రతిరోజు మనము తిని జీవించట బదులుగా మనం చనిపోతున్నాం. వారు దాన్ని ఎంతగా వంకర చేసి ఉన్నారనగా, వారు దీన్ని దానిని కొంత తీసుకుని అది చనిపో వరకు కలగలుపు చేస్తున్నారు. ఇది మరణించుచున్న తెగ. నీవు ఏమి చేయుటకు ప్రయత్నించినప్పటికీ లెక్క కాదు, నీవు చనిపోతావు. గత రాత్రి చిత్రమును మీరు చూశారు. ఆ ఆఫ్రికా జాతి వారు ఎందుకో మీకు తెలుసా, వారు ఎన్నడూ పెన్సిల్ మందును వాడరు. వారు మనకంటే ఎక్కువ కాలం జీవిస్తారు. కనీసము క్రిములు వారికి తెలియదు, అవి వారిని బాధించవు. చూడండి, ఎందుచేత ఒక క్రిమి వారి మీదకి వచ్చినా అది వారికి లోబడుతుంది. చూడండి, ఎలైనగా చూడండి, వారు భయపడరు. ఎందుచేత వారికి ఎన్నడూ అది ఉండలేదు. మనమైతే సైన్స్ తో లెక్కించి వ్యాధిని తీసివేటుకు పెన్సిల్ మందును మనలో ఎక్కిస్తాము, మరియు దేన్నో మనము చీల్చివేస్తున్నాము, మరొక దానికి పరుపు మట్టిని తయారు చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు వారు అది చేయరు. చూడండి, ఇప్పుడు ఎవరైనా మీలో అనేక మంది వ్యవసాయ క్షేత్రము నుండి వచ్చి ఉన్నారు, మీలో ఎవరికైనా తెలుసు, అదేమనగా ఒక మంచి ఆరోగ్యకరమైన మొక్కకు మందులు చల్లన అవసరం లేదు, అది దానిలోనే అది క్రిములను తరిమివేసే శక్తిని కలిగి ఉన్నది, అదే జీవము. ఒక నిజమైన ఆరోగ్యకరమైన మొక్కపై ఒక పురుగు కనీసం దాని మీదకు రాలేదు, కాని సంకరజాతి మొక్కకు నీవు బుజ్జగించవలసినది. ఉదాహరణకు మీలో కొందరు మాజీ సైనికులున్నారు, పాతకాలపు పొడవైన కొమ్ములను కలిగిన ఎద్దు వైపు చూడండి. ఈరోజు నీవంటావు నీవు కలిగి ఉన్న హెఫోర్డ్తో మంచి ఆవును కలిగి ఉన్నావంటావు, నీవు కలిగిలేవు. ఆ పాతకాలపు పొడవు కొమ్ములు కలిగిన ఆవు ఆ పాత బాలికను పైకి తీసుకున్నట్టు కాదు, కాని అది శీతాకాలంలో దుప్పివలే బయట కాలం గడుపుతుంది. ఓ, అది చక్కగా సమస్తము కలిగి ఉన్నప్పటికీ అది రెండంతలుగా ఉంది. ఈ హెఫోర్డ్ నీవు దాన్ని కిందకు గడ్డిలాగి దాని చిత్రం తీస్తే పొట్ట వరకు దరిదాపుగా పొడవరకు అది ఆవులే ఉంటుంది. అదేమిటి, నీవు దాన్ని బయటికి విడిచిపెట్టు అది చనిపోతుంది. అది చల్లో ఉండవలసి చూస్తే శీతాకాలాన్ని తట్టుకోలేదు. దాని పట్ల జాగ్రత్త వహించటకు దాన్ని పోషించటకు నీవు సమస్తమును చేయాలి, నీవు అతన్ని బుజ్జగించాలి. చూడండి, కాని ఒక నిజమైన అసలైన పాతకాలపు పొడవు కొమ్ములున్న ఎద్దును నీవు సరిగ్గా బయటకు వదిలివేయవచ్చు. అలాగుననే ఈ దినమున క్రైస్తవులతో ఉన్నది, అనేకులను మనము మెత్తటి సబ్బువలే వారిని మనం బతిమలాడవలసి ఉన్నది. సంఘములో వారిని ఒక పెద్దగా చేయాలి, భుజం మీద చేయివేసి నిమరాలి, సంఘములో ఒక గొప్ప స్థానాన్ని వారికి ఇవ్వాలి. లేనిచో అతడు లోనికి రాడు. నీవు అతనికి ఇది చేయనివ్వాలి అది చేయనివ్వాలి, లేనిచో అతడు రాడు, అదే బుజ్జగించుట. ఒక నిజమైన క్రైస్తవుడు అలా ఉంటాడని మీరు ఊహిస్తారా? వారు కరుకైన వారు, వారు బలమైన వారు. పరిశుద్ధుడైన పౌలు ఒక అలాంటి క్రైస్తవుడని నీవు తలస్తావా? పరిశుద్ధ పేతురు అలాంటి ఒక క్రైస్తవుడని మీరు తలస్తారా? నీవు నన్ను జనరల్ ఓవర్సీర్గా చేయకపోతే సరే, నాకు తెలియదు, నేను ఫలానా ఫలానా దానిలో చేరతాను. వారు కరుకైన మనుషులు, వారు విశ్వాసం గల మనుషులు, వారు దేవునితో జీవించారు, వారు దేవునితో నడిచారు, వారు కొద్ది మాటలను కలిగిన మనుషులు, ఎడతెక్కకుండా దివారాత్రులు దేవుణ్ణి సేవించారు. నీవు వారి మీద మందు చల్లవలసిన పనిలేదు, వారిని బుజ్జగించవలసిన పనిలేదు, ఇది లేక అది వారికి ప్రతిపాదించవలసిన పనిలేదు. వారు కరుకైన మనుషులు, వారు నిజమైన విత్తనములు, సంఘశాఖల్లోని సంకరజాతి విత్తనములు కాదు. మెథడిస్ట్ వారు నన్ను సరిగ్గా పరామర్శించకపోయినట్లయితే నేను బాప్టిస్ట్ వారి యొద్దకు వెళ్తాను, బాప్టిస్ట్ వారు నన్ను సరిగ్గా పరామర్శించకపోయినట్లయితే నేను పెంతకోస్ట్ వారి యొద్దకు వెళ్తాను, వారు నన్ను సరిగ్గా పరామర్శించకపోయినట్లయితే నేను కాథలిక్ వారి యొద్దకు లేక మరొక దాని యొద్దకు వెళ్తాను. చూడండి, అది ఒక సంకరజాతి అయ్యున్నది, దానికి మందు చల్లుతూ ఉండాలి. అవును, సోదరుడు డాక్టర్ రెవరెన్ ఫలానా ఫలానా అనాలి, అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యము ఏ బిరుదలను అడగదు, ఏ మెప్పును అడగదు, అది కేవలము దేవుణ్ణి మాత్రమే ఎరుగును. అది దేవుణ్ణి ప్రేమిస్తుంది, ఒకరినొకరు ప్రేమిస్తారు, వారి మీద మందులు చల్లట్లేదు, వారిని బుజ్జగించట్లేదు, వారిని నిమరట్లేదు. ఓ, ఫలానా సహోదరి మంచిది, ఆమె జుట్టు కత్తిరించుకుంటూ పర్వాలేదు, ఇది పర్వాలేదు, అలాంటి సరుకు అక్కడ లేదు. వారు దానితో వెళ్తూ పర్వాలేదు అన్నది అక్కడ లేదు, అది కొరకైనది, అది స్వార్థ అయి ఉన్నది. దాన్ని బయట ఉంచు, అది ఎక్కడ పడుతుందో అక్కడ పడనివ్వండి, క్రైస్తవుడు దాన్ని ప్రేమిస్తాడు. సులువైన పూల పంపు మీద నేను తప్పక పరలోకమునకు మోసుకుని పోబడాలా? ఇతరులు బహుమానమును పొందుటకు పోరాడి రక్తపు సముద్రముల గుండా ప్రయాణం చేసి ఉండగా నేను తప్పక వీపు మీద నిమరబడాలా? ఇది అది మరొకటి మరియు బుజ్జగించబడాలా? అదిగో అక్కడ కరుకైన వారితో నా స్థానమునకు నేను ఎదురు చూస్తాను, బహుమానమునకు గాయములు ఏమాత్రము లేకుండా నేను అక్కడికి వచ్చుటకు ఎదురు చూడను. నేను తప్పక పోరాడాలి. నేను ఎరగోరినట్లయితే నా ధైర్యమును వృద్ధి చేయము. ప్రభువా, చూడండి, ఒక క్రైస్తవుని వలె నన్ను నిలబడనీయండి, ఒక సంకరజాతి చెట్టు వలె కాదు. దేనిలోకైనా తెచ్చుటకు దాన్ని బుజ్జగించాలి, పెంపు చేయాలి. ఎలాగో నీవు క్రైస్తవ్యంలోనికి తేబడలేదు, నీవు దానిలోనికి జన్మించి ఉన్నావు, భూమిలోనికి వచ్చినట్లుగా నీవు ఒక నూతన సృష్టిగా మారావు, నీవు ఒక దేవుని యొక్క సంతానమయ్యున్నావు. ఇప్పుడు ఈ విషపు మందును వాడు చల్లి ఉన్నాడని మనం కనుగొంటాము. ఆ మందు ఏమై ఉన్నదనగా ఆధునిక అవగాహన, విద్య, సైన్స్ మరియు నాగరికత వాటినే ఇప్పుడు మనము ఎంతో మెచ్చుకుంటున్నాం. మన గొప్ప శత్రువు ఈ దినమున దేశముల మధ్యలో కమ్యూనిజం అయి ఉన్నదని నీవెనడైనా ఆగి ఆలోచించడానికి ప్రయత్నించావా? కమ్యూనిజం యొక్క దేవుడెవరు? నాగరికత, విద్య మరియు సైన్స్, అది నిజము, అది కాదా? ఇప్పుడు వారు దాని మీదనే జీవిస్తూ వృద్ధి చెందుతున్నారు. సైన్స్, శాస్త్రీయ పురోగతి, సైన్స్ యొక్క దేవుడు, ఈ అధునాతన నాగరికత, సైన్స్, విద్య అను విష్ణును సలుడు ద్వారా ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు విద్య మరియు నాగరికత దయ్యము నుండి వచ్చిందని నన్ను మీకు రుజువు చేయనీయండి. ఇప్పుడు వెనక్కి వెళ్లి ఆదికాండము 4వ అధ్యాయమును చూద్దాం. మంచిది. ఇప్పుడు ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం ప్రారంభిద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం మన్నించండి. ఈ టేపులను ఇక్కడ మన సహోదరులతో వెంబడించున్న మీరు సర్పసంతానం మీద నేను బోధించుట మీరు వినియున్నారు. అది నిరాకరించబడలేదు. అది 7 ముద్రల్లో ఒకదానిలో తెరవబడి ఉన్నది. అది దాచబడింది. పిల్లలు ఆ విధమైన బోధ కింద పైకి వచ్చి ఉన్నారు. వారి తల్లిదండ్రులు అదే అయి ఉన్నారు. వారు వారి యొక్క తల్లిదండ్రుల స్వభావమును, సంఘశాఖల స్వభావమును కలిగి ఉన్నారు. వారు దాన్నే నమ్మవలసినది. చూడండి, వారు దాన్ని నమ్ముతారు. ఎందుకంటే వారు ఆ తల్లిదండ్రుల కింద పుట్టి ఉన్నారు. కానీ ఈ దినమున మనము ఆ తల్లిదండ్రుల కింద పుట్టలేదు. మన తల్లిదండ్రి వాక్యమై ఉన్నాడు. వాక్యము, నేనును దేవుని కింద పుట్టి ఉన్నానంటాను. మంచిది. ఆ యుగమునకు, కాని ఇది ముమ్మరము యొక్క యుగమై ఉన్నది. ఇది సంఘశాఖలకు దూరముగా ఉన్న యుగమై ఉన్నది. అక్కడ తప్పక ఓటు రావలసినది. దేవుడు ఆ రీతిగా దాన్ని నిర్దేశించి ఉన్నాడు. అవి తప్పక ముందుకు రావాలి. 7 ముద్రలు తప్పక తెరవబడాలి. ఈ లౌదోకియా సంఘ కాలంలో అది తప్పక జరగవలసినది. ఏ అనుమానపు ఛాయ లేకుండా నేను అనుకుంటాను, మనము పొగిడినట్లు కాదు, మనకు పొగడతలు లేవు. యేసునే మనం పొగడాలి. మనలో ఎవరూ కాదు. మనము కేవలం యేసును పొగడదాం. కానీ ఏ అనుమానపు ఛాయ లేకుండా ఈ ఆధిక్యతను బట్టి మనం కృతజ్ఞము. ఈ చివరి దినముల్లో దేవుడు మనలను ఎన్నుకున్నందుకు మనం కృతజ్ఞము. మరియు అది ఆకాశములోను భూమి మీదను సూచనల ద్వారా రుజువు చేయబడి ఉన్నది. మనము జీవించిన యుగములో ఈ వర్తమానం ఎలా సత్యమై ఉన్నదో రుజువు చేయటకు వారిలో ప్రతి ఒక్కరు తిన్నగా తిరిగి వాక్యమునకు వస్తున్నారు. మనము ఒక మతం కాదు. మనము ఒక వెరిగుంపు కాదు. మనము పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడి ఉన్న దేవుని సేవకులమై ఉన్నాము. నీవు అన్ని రకములైన పేర్లను నీకు అతికించుకుంటావు, కాని దాని భావం అది కాదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, సాతాను యొక్క కుమారుడు కయ్యూను. మీరందరూ ఆ టేపుల గుండా వెళ్లి ఉన్నారు. మీ లైబ్రరీలలో నేను వాటిని చూశాను. ఇప్పుడు గుర్తుంచుకోండి, హవ్వ సాతాను ద్వారా అదే రోజున గర్భవతి అయినది. టోస్తాన్లో ఇప్పుడు దాని మీద మనం ఒక కేసును కలిగి ఉన్నాము. ఆ స్త్రీ ఆమె ఇద్దరు వేర్వేరు పురుషులతో జీవించింది. ఆమె ఇద్దరు వేర్వేరు పిల్లలను కంది. అది మనకు తెలుసు. కుక్కలను సంక్రమం చేయటంలో నేను వాటిని ఎరిగి ఉన్నాను. అది వెంటనే జరుగుతుంది. కాబట్టి సాతాను బహుశా ఉదయము ఈ దుష్టిని ఆమె కలుసుకుంది. అది సర్పము. అది ప్రాకే జంతువు కాదు, కాని ఒక నిలబడి ఉన్న జంతువు. మనిషి కింద ఉన్న జంతువులన్నింటిలో అది కుయుక్తి గలది, మోసకరమైనది, చురుకైనది. అతనికే ఇతడు మనిషి కూడా ఒక జంతువు అయి ఉన్నాడు. మనము క్షీర జంతువులము, వేడి రక్తము గల జంతువులము. సాతాను తరువాత బంధమై ఉన్నాడు. అదే ఈ సర్పము. చింపాంజీకి మరియు మనిషికి మధ్యలో ఉన్న బంధము సర్పమై ఉన్నాడు. ఈ తప్పిపోయిన బంధం కొరకు ఇప్పుడు సైన్స్ ఎదురు చూస్తూ ఉన్నది. వాడిని ఒక ప్రాకేజీవిగా చేస్తూ వాడు ఎంత క్రిందికి తేబడ్డాడంటే వాడిలో ఏ ఎముకయూ మనిషి వలె కనపడదు. ఇప్పుడు మనము కనుగొన్నదేమనగా, వీడు ఏదేం తోటలో హవను కనుగొన్నాడు. పాపం ఎరుగని ఈ యవన స్త్రీ, ఆమెకు దిగంబరత్వం అనగా ఏమిటో తెలియదు. వాడు చురుకైన వాడిని, యుక్తిగల వాడిని, తెలివైన వాడిని ఎరిగి ఉన్నాడు. వాడు ఆమెతో అన్నాడు, ఆ ఫలం ఆహారమునకు రమ్యముగాను మంచిదిగాను ఉన్నది. అప్పుడు వాడు ఆమెతో ఆ ఉదయమును జీవించి ఉన్నాడు. తరువాత చూడండి, ఆ మధ్యాహ్నము అది ఏమై ఉన్నదో దాన్నే చేయమని ఆమె ఆదామును ఒప్పించింది. అప్పుడు ఆదాము దాన్ని తప్పక చేయరాదని ఎరిగినను ఆమెతో బయటకు నడిచి ఆ కార్యమును చేసిన చివరగా ఎలాగైనా అతడు దాని యొద్దకే వచ్చాడు. కాని చూడండి, అది ఆ విధానంలోనే ఉండవలసినది. ఏలైనప్పుడు ఆయన ఒక రక్షకుడిగా, తండ్రిగా, స్వస్థపరిచేవాడుగా ఆయన గుణ లక్షణములను ప్రదర్శిస్తాడు. నేను దాని మీద బోధించటం మీరు విన్నారు. చూడండి, ఇప్పుడు అది జరిగి ఉండకపోతే ఆయన వారిని స్వేచ్ఛాయుతమైన నైతిక బాధ్యత మీద ఉంచాడు. వారికై వారే ప్రవర్తించినట్లుగా అది వారు చేయనట్లుగా ఆయన వారిని చేయలేడు. అలా చేసి ఇంకను న్యాయవంతుడిగా ఉండలేడు. అయితే ఆయన వారిని ఆయనతో సమానంగా ఉంచాడు. అదే స్వేచ్ఛాయుతమైన నైతిక బాధ్యత. అప్పుడు వారికై వారు దాన్ని చేస్తారు. వారు దాన్ని చేస్తారని ఆయన ఎరిగి ఉండెను. కాబట్టి అప్పుడు మీరు చూడండి, ఆదాము ఆమెతో జీవించినప్పుడు ఆమె కవలలను కన్నది. వారిలో ఒకడు సాతాను వాడు, ఒకడు ఆదాము వాడు, దేవుని వాడు, కయ్యూను మరియు హేబేల్. అది సంభవించింది. ఇక్కడ టూసాన్ లో మనం ఒక వ్యాజ్యమును కలిగి ఉన్నాము. ఒక తెల్ల జాతి స్త్రీ ఒక ఉదయమున తన భర్తతో జీవించింది, మరియు ఆ మధ్యాహ్నము ఒక నల్లజాతి వ్యక్తితో జీవించింది. ఇప్పుడు ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వారిలో ఒకడు నల్లని ఉంగరాల జుట్టు తలతో నీగ్రోగా పుట్టాడు, మరొకడు తెల్లని తలతో తెల్ల జుట్టుతో పుట్టాడు. ఇప్పుడు ఆమె తెల్లజాతి తండ్రి ఆ ఇద్దరు బిడ్డల పట్ల శ్రద్ధ వహించాలని కోరింది. అతడన్నాడు, నేను నా సొంత వాని పట్ల శ్రద్ధ వహిస్తాను, అతని బిడ్డ పట్ల కాదు. ఆ నీగ్రో వాడు తన బిడ్డ పట్ల శ్రద్ధ వహించనీయండి. కాబట్టి మీరు చూడండి, అది సత్యమయ్యున్నది. అక్కడ ఎల్లప్పుడూ కవలలున్నారు. ఆ కారణం బట్టి చిన్నమందా, దీన్ని మర్చిపోవద్దు. చివరి దినముల్లో సంఘము కవలలుగా ఉండబోచున్నది. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతం మోసగించినంతగా. మత్తయి 24:24 చూడండి, సంఘము విడుచున్నది. ఇది ఒక పెంతకోస్తు ఉద్యమమై ఉన్నది. అది సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతము మోసపుచ్చినంతగా అది ఎంతో ఎక్కువగా నిజమైన దాని వలె కనబడుతుంది. కొంచెం తర్వాత నాకు అవకాశం దొరికినట్లయితే ఆ ఎన్నిక ఎలా వస్తుందో నేను వివరించగోరుతాను. చూడండి, అది వారిని మోసగించబోతున్నది. ఏలైనగా అది దరిదాపుగా ఒకటిగా కనపడుచున్నది. చూడండి, ఇద్దరు తండ్రులు అంతే, అదే తల్లి, అదే సంఘము, అదే ఉద్యమము, అదే కార్యము. వాక్యము పొడు పరుపు నేల ఒకటే, కాని వాటిలో ఒకటి వంకరయ్యున్నది. మీకు అర్థమైతే ఆమెను చెప్పండి. మీరు చెప్పినట్లయితే చూడండి, వాటిలో ఒకటి వంకరదయ్యున్నది. ఏలైనగా అది తప్పుడు తండ్రి అయ్యున్నాడు. దాన్ని ఒక రోజు నేను రుజువు చేస్తాను. దేవుడు నన్ను అనుమతించినట్లయితే అదే సంఘశాఖలే మృగపు ముద్ర అయ్యున్నవి. చూడండి, అది తప్పు తండ్రి అయ్యున్నాడు. వాక్యములకు బదులుగా వాడు ప్రజలను ఒక శాఖకు రెచ్చగొట్టుచున్నాడు. చూడండి, అది తప్పుడు తండ్రి అయి ఉన్నాడు. అది కయ్యూని యొక్క ఉద్యమం. ఈసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను అంశం మీద బోధిస్తాను. సర్పము యొక్క జాడ, ప్రారంభములో ఉన్న మృగము మరియు అంతములో ఉన్న మృగము. తిన్నగా బైబిల్ గుండా దాని జాడను గుర్తించి అది ఎలా ముగుస్తుందో చూపిస్తాను. చూడండి, ప్రభు దాన్ని మనం చేయటకు అనుమతించినట్లయితే మీరందరు దాన్ని టెలిఫోన్ ద్వారా పొందండి. ఇప్పుడు వాడు ఎంత మోసగాడో గమనించండి. వాడు ఎలా ఖచ్చితంగా యూదావలే ఏస్తూ అక్కడ ఉన్నాడో, వారి గోత్రముల ప్రకారము ఇద్దరు సోదరులే, ఏసావు మరియు యాకోబు వలే, కాకి మరియు పౌరం వలే ఒకే గుట్లో కూర్చున్నారు. మరియు సమస్తము మనమయున్న ఈ యుద్ధములో కవలలయ్యున్నారు. వాడు హవ్వకు చేసినట్లుగా శత్రువు మోసమును వాడియున్నాడు. ఓ దేవుడు చెప్పాడా? నిశ్చయంగా, నిశ్చయంగా. చూడండి చూడండి, దేవుడు ఆదిలో ఏమి చెప్పాడో దానికి పైగా తర్కించుటకు ప్రయత్నిస్తున్నాడు. మీరు చనిపోతారా? వాడన్నాడు, అవును, నిశ్చయంగా దేవుడు చెప్పాడు. చూసారా, దాని మీద మందు చల్లింది. అయితే దేవుడేం చెప్పాడో దాన్ని ఆయన కాస్తాడు. ఆయనకు సాతాను నుండి ఏ సహాయమూ అవసరం లేదు. ఆయన దాన్ని నిలబెట్టును. కాబట్టి ఎన్నడూ దాని ద్వారా మోసపోవద్దు. ఇప్పుడు మనం గమనిస్తాము, తరువాత అది దాని యొక్క జాతిని ముందుకు తెచ్చింది. ఇక్కడ ఆది కాండంలో ఈ జ్ఞానమైన విషయమును చిమ్మిన తర్వాత మనం కనుగొంటాం. ఇప్పుడు సైన్సే జ్ఞానము. మనము వినేదంతా సైన్స్, 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 సైన్స్. పాఠశాలలో గొప్ప అంశము సైన్స్. ఈ రోజు ఒక మంచి కారు, ఒక మంచి ఇది, ఒక మంచి ఇల్లు, ఒక మంచి గృహము, ఓ ఒక మంచి ఇది, ఒక మంచి అది, మనం ఏం చేస్తున్నాము? అన్ని వేళలా చనిపోతున్నాము. ఒక కారును సృజించాము, నడవటం మానివేశాము. మనం నడవటం మానివేశాము. మనం బాగ్గా బలిసిపోయాము. మనకు ఎంత మాత్రమూ మనిషి లేడు. మనం ఎముకలేని చేపను కలిగి ఉన్నాము. అది నిజం. స్త్రీలు చేసేదంతా బట్టలను దానిలో విసిరి తరువాత ఒక బటన్ నొక్కితే అది అక్కడే ఉంటుంది. ఇది వరకైతే నీ తల్లి వాగు యొద్దకు నడుచుకుంటూ వెళ్లి నీళ్లు మోసి తెచ్చి కట్టెలు చీల్చి ఎక్కడో కాగులో వాటిని ఉడకబెట్టేది. బట్టలను ఆ విధంగా శుభ్రం చేసేది. మనం ఎంతో మృదువుగా మారిపోయాము. వారి వలె మనం దాన్ని చేస్తే అది మనల్ని చంపివేస్తుంది. కాని దానికి మనం సహాయపడలేము. ఇలాంటి యుగంలో మనం జీవించున్నాం. సైన్స్ సైతము చెబుతుంది, చిన్న బాలికలు 20 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఋతుస్రావము నిలిచిపోవచ్చున్నది. నేను తిన్నగా నేను ప్రార్థనా వరుసలోనే వారిని కలుసుకుంటాను. ఆ యవనస్తులు 20 నుండి 25 సంవత్సరాల మధ్యలో వారు మధ్య వయస్సునకు వస్తున్నారు. నా భార్య 35 నుండి 40 మధ్యలో వెళ్లినది. నా తల్లి 40 నుండి 45 మధ్యలో వెళ్లినది. చూడండి, ఈ చివరి దినముల్లో ఎలా మనం తరిగిపోతున్నామో కారణం ఎందుచేత మనం సైన్స్ మీద ఎక్కువ పనిచేస్తున్నాము. 140 సంవత్సరముల క్రితము మనిషి కాలి ద్వారా గాని గుర్రం ద్వారా గాని ప్రయాణం చేశాడు. ఇప్పుడు దరిదాపుగా ఒక తలంపుగా జెట్ ద్వారా వెళతాడు. సైన్స్ దాన్ని చేస్తున్నది. అది దయ్యమునిదై ఉన్నది. మెన్హామ్ సోదరుడా, అది నిజమంటారా? ఇప్పుడు అవునండి. ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయాన్ని తీసుకుందాం. కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి అతడు చేసిన మొదటి కార్యమును గమనించండి. ఇక్కడ మాకు తగినంతగా ఉంది అని ఆలోచించి నాకు చెప్పినప్పుడు కారణము దాని మీద ఎక్కడైనా నేను ఆగుతాను. చూడండి, కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళాను. అక్కడే అతడు తన పొరపాటును చేశాడు. అక్కడే నీవును పొరపాటు చేస్తావు మరియు నేను అక్కడే పొరపాటు చేస్తాను. మనం దేవుని సన్నిధిలో నుండి నడిచి వెళ్లిపోయిన మరుక్షణం కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుగు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. చూడండి, అది ఎంత భక్తిగా ఉన్నదో. తూర్పు వైపునకు వెళ్ళుట, తూర్పు వైపు. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కన్ను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి, చూడండి నాగరికత, ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అని పేరు పెట్టాను. హనోక్కు ఏరాదు పుట్టెను. అతడు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకున్నాను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కన్ను. అతడు పశువులు గలవాడై గుడారముల్లో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యాబాలు. నేను అనుకుంటాను యాబాలు ఇతడు సితారాను సానికును వాడుగు చేయు వారందరికీ మూల పురుషుడు. చూడండి, సంగీతము సైన్స్ లోనికి వచ్చున్నది. మరియు సిల్లా తుబాల్కయను కన్ను. అతడు పొదును గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుపు పనిముట్లన్నిటినీ చేయవాడు. మరొక మాటలో వాటిని పోతపోసి ఏకముగా చేయుట. తుబల్కయాను సహోదరి పేరు నయమా. ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమికు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పొడుచువాను చంపితిని 7 అంతల ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఏళ్ల లెమికు కోపము 77 అంతలు వచ్చిన నన్ను. ఇప్పుడు గమనించండి, వారు దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్లిపోగానే వారు పట్టణములను కట్టు ప్రారంభించారు. వారు పనిముట్లు చేయటం ప్రారంభించారు. రాగి ఇనుము పనిముట్లు చేయొచ్చు. శాస్త్రీయ పురోగతిని ప్రారంభించారు. సంగీతమును వాయించటం ప్రారంభించారు. చూడండి చూడండి, ఇప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు బయటకు వెళ్లారు? కయ్యూను, సర్ప సంతానము. మీరు అది గ్రహించారా? కయ్యూను బయటకు వెళ్లాడు. మరియు గమనించండి, అతడు యెహోవా సన్నిధిలో నుండి బయటకు వెళ్లి సైన్స్ తో పనిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు వాడు ఇంకనూ పనిచేస్తున్నాడు. చూడండి, సైన్స్ విద్య పట్టణములు నాగరికత, అది దయ్యమును దయ్యున్నది. ఎవరు దాన్ని ప్రారంభించారు? దయ్యము. ఈ రోజు అది ఎవరు? దయ్యము. మనలను నాశనము చేయు అణుబాంబులు మొదలైనవి. మనము దానిలో జీవిస్తున్నాము. మనం ఇక్కడ జీవించవలసినది. మనము ఒక జీవి అయ్యున్నాము. మనం ఇక్కడ ఉండవలసి ఉన్నది. కానీ దేవుని యొక్క ఆ గొప్ప నాగరికతలో అవి ఏమీ మనకు ఉండవు. చూడండి, సైన్స్ సహజమైన వాటిని తీసుకుని అది చేయకూడని వాటిని చేయుటకు వాటిని వంకరగా చేయుచున్నది. అలాగుననే శాస్త్రీయ మతమున్నది. అది దేవుని యొక్క వాక్యమును తీసుకుని అది తప్పుగా చేయవలసిన కార్యములను చేయటం బదులుగా ఒక సంఘ సంస్థను తయారు చేస్తుంది. వారంటారు అద్భుతములు జరుగు రోజులు గతించిపోయినవి. బైబిల్ చెప్పింది ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అక్కడ దైవిక స్వస్థ అన్నది ఏదీ లేదు. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థతనొందుదురు. ఏమిటి? అలాగైతే అన్ని దేశములు, ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఆయన పరిపూర్ణంగా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, వారు సైన్స్ తీసుకుని ఇలా అంటారు, ఓ మంచిది, మనం సంఘంలో చేరి మనం ఏకంగా కూడుకున్నంత వరకు, ఒక తిన్నను సభ్యునిగా ఉండు వరకు మనం మన చెల్లింపు. చూడండి, అక్కడ దేవుడు అన్నది ఏమీ లేదు అని వారు చెప్పట్లేదు. ఈ చివరి దినముల్లో అబద్దపు క్రీస్తుల మీద నా టేపును మీరు విన్నారా? చూడండి, అబద్దపు యేసులు కాదు, సాతానుకు దానికంటే బాగ్గా తెలుసు. చూడండి, కాని అబద్దపు క్రీస్తులు, క్రీస్తు అనగా భావము అభిషేకించబడినవాడు, అద్భుతములు మరియు సూచిక్రియలు చేయుటకు వారు నిజముగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఉన్నారు మరియు వారు అవి చేస్తారు. కానీ చూడండి, అది క్రిందికి వచ్చినప్పుడు మనము చివరి యుగములో ఉన్నాము, వెనుక పెంతకోస్తు యుగములో లేము. దానికి పైగా మనము చివరి యుగములో ఉన్నాము. మొదటి యుగము వాక్యముతో ఆరంభమైనది, అది క్రీస్తు అయి ఉన్నాడు. మరియు చివరి యుగము వాక్యముతో అంతం కావాలి, అది క్రీస్తు అయి ఉన్నాడు. ఈ మిగిలినవన్నీ నేను వివరించినట్లుగా అవి తొక్కలు. అవి వాటి యొక్క పరిపూర్ణమైన రూపంలోనికి వచ్చే వరకు, దాని యొక్క ఉద్దేశము నెరవేర్చే వరకు అవి వాక్యమునకు వాహకములయ్యినవి. చూడండి, నిజమైన గోధుమ ఏమై ఉన్నదో. ఇప్పుడు 25వ వచనం, ఆదాం మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించిననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. చూడండి, ఆ సర్పం యొక్క సంతానము ఎలా సైన్స్ లోనికి, విద్యలోనికి, పట్టణముల కట్టుటిలోనికి, సంగీతము మరియు గొప్ప కార్యములోనికి వెళ్ళినదో. కాని నీతిమంతుని యొక్క సంతానము అది ఎవరయ్యున్నారు? చూడండి, హవ్వకు సంతానము లేదు. మీకు తెలుసు, స్త్రీకి విత్తనం లేదు, ఆడుది, ఆమె అండమును కలిగి ఉన్నది కాని విత్తనము కాదు. కాని చూడండి, ఆమెకు ఒక సంతానము నియమించబడిను, ఆమె విత్తనమును తీసుకున్నది. విత్తనము చూడండి, దేవుని చేత నియమించబడిన ఆ గొప్ప సంతానమును, ఆ విత్తనమును ఆమె స్వీకరించింది. కయ్యూను చంపిన వానికి బదులుగా దేవుడు ఆమెకు మరొక సంతానము నియమించాడు. ఆ శత్రువు మరణము, సర్పము యొక్క సంతానము దేవుని యొక్క సంతానమును చంపిను. మీరు చూడండి, అక్కడ వంకరతనముతో స్త్రీ ద్వారా దేవుడు ఒక సంతానాన్ని నియమించాడు, అది క్రీస్తే. చూడండి, తిరిగి అసలైన సంతానాన్ని వెనుకకు తెచ్చుటకు మీరు దాన్ని చూసారా? కాబట్టి మీరు చూడండి, వంకరగా చేయటం ద్వారా విద్య మరియు జ్ఞానము ద్వారా మరణమును తెచ్చింది. ఈ రోజున మనము ఏమని పిలుచున్నామో ఆ సైన్స్ మరియు మతము, అది మరణమును తెచ్చింది. కాని దేవుడు ఆమెకు మరొక సంతానాన్ని నియమించాడు. అప్పుడు మనిషి యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది, తిరిగి వాక్యమునొద్దకు మరలా వచ్చుట ప్రారంభమైనది. చూడండి, గుర్తుంచుకోండి, ఈ సర్పం యొక్క జాడను మనం కొన్ని వారములు పరిశీలించుండగా ఆ సంతానమును వెంబడించండి. మీరు దాన్ని వెంబడిస్తారా? అది తిన్నగా లేఖనముల గుండా వెలుగునట్లు చేస్తుంది. దాన్ని గమనించండి, ద్రాక్షావళి అను నా వర్తమానమును మీరు వినియున్నారు. ఆ రెండు ద్రాక్షావళులు తిన్నగా ఏకంగా వచ్చున్నవి, అవి తిన్నగా పైకి వచ్చున్నవి, మరియు ఎంత దగ్గరగా కలిసి వస్తున్నాయనగా అది చివరి దినముల్లో శిరస్సు నొద్దకు వస్తుండగా సాధ్యమైతే ఏర్పరచబడ్డవాన్ని సైతం మోసపుచ్చునంత దగ్గరగా ఉంటుంది. అది ఒక గోధుమ గింజ వలె గింజను ముందుకు తెస్తుంది, కాని అది గోధుమ కాదు. చూడండి, అది గోధుమ కాదు, అది ఇంకనూ తొక్కయే. ఇప్పుడు అక్కడ చూడండి, నాగరికత, విద్య, నాకింక ఇక్కడ వ్రాసుకున్న 10 లేఖనములున్నాయి. మీరు చూడండి, కానీ నేను వాటి గుండా వెళ్ళను. అయితే దీని ద్వారా మనం గ్రహించినదేమనగా, విద్య, సైన్స్ మరియు నాగరికత దయ్యాన్ని దయ్యున్నది. అది నిజము, అది దేవుంది కాదు, అది దేవుని దయ్యున్నది. ఇప్పుడు మీరు దాన్ని తప్పక కలిగి ఉండరాదని నేను చెప్పట్లేదు, లేదు, నిశ్చయముగా లేదు. కొంచెం సేపటి తర్వాత నేను దాన్ని చేయగలను, మనం దాన్ని రుజువు చేద్దాం. ఆ దేవుడు పురుషులు మరియు స్త్రీలు బట్టలు ధరించినట్లుగానే ఆదిలో మనము బట్టలు ధరించవలసిన అవసరం లేదు. కాని చూడండి, మనం జీవించున్న ఈ యుగములో మనము తప్పక బట్టలు ధరిస్తాము. చూడండి, అది చేయటం మనకు నియమించబడింది. కాని ఆరంభంలో మనకు లేదు. చూడండి, ఏలైనగా మనకు పాపం తెలియదు, కాని ఇప్పుడు మనకు అవసరం. ఇప్పుడు మనకు కార్లు కావలసినది. ఇప్పుడు మనం ఒక స్థలము నుండి మరో స్థలమునకు వాహనములలో వెళ్లాలి. సైన్స్ కాని అది దేవుంది కాదు, అది దేవుంది కాదు. విద్యలు దేవుని యొక్క రూపంలో ఉన్న విద్య, నాగరికత, సైన్స్ దాని యొక్క అసలైన స్థితిలో ఉన్నది. చూడండి, మనం ఏం చేస్తున్నామో దానికి పైగా అది వెళుతుంది. ఇప్పుడు చూడండి, కొన్ని నిర్ణీతమైన వాటిని వారు తీసుకుని వాటన్నిటిని ఏకం చేసినప్పుడు అది ఒక రసాయనమును ఉత్పత్తి చేస్తుంది, అది నాశనం చేస్తుంది. ఇప్పుడు అవి ఉన్న సరైన స్థితిలో వాటిని ఉంచండి, అవి బాగుంటాయి. వాటిని ఏకం చేసినప్పుడు అదంతా తప్పయినది. చూడండి చూడండి, అది మరణమును తెస్తుంది. నీవు దేవుని యొక్క వాక్యమును తీసుకుని ఈ లోక సంబంధమైన మతంలో ఉంచినప్పుడు నీవు నీకై నీవు మరణమును తెచ్చుకుంటావు, అది అంశమును చంపివేస్తుంది. నా భావము మీకు అర్థమైందా? అది వ్యక్తిని చంపివేస్తుంది. నీవంటావు మంచిది, ఇప్పుడు చూడు నీవు దేవుణ్ణి నమ్మావు, ఓ ఇప్పుడు నీవు దాన్ని నమ్మవలసిన పని లేదు. నీవు నమ్మినట్లయితే మా సంఘం అంటే తిన్నగా అక్కడే అంశమును లోతుగా చంపివేస్తుంది. నీవు సమస్తమును ప్రక్కకు పడిపోనివ్వాలి, మరియు వాక్యమును మాత్రమే తీసుకోవాలి. తిన్నగా ఆ వాక్యంతో నిలిచిండుము. దేవుడు ఆ ప్రకారం చెప్పినప్పుడు అది సరిగ్గా అదే అయ్యున్నది. విద్య దేనిని రుజువు చేసినా నేను లెక్క చేయను. నోహు దినముల్లో ఆకాశములలో అక్కడ నీరు లేదని వారు రుజువు చేయగలిగారు, కాని దేవుడు పైనుండి నీరు వస్తుందని చెప్పాడు. అది వచ్చింది, అది నిజం. పైనుండి పుట్టకు అక్కడ అగ్ని లేదని వారు ఈరోజు చెబుతారు, కాని నీవు గమనించు, అది ఒకరోజు పడుతుంది. మనము ఇది మరియు అది చేయబోతున్నాము. దేవుడు దాన్ని చేటు గమనించండి, ఆయన చేస్తాడు, అది దాన్ని చేస్తుందని ఆయన చెప్పాడు. ఆ విత్తనము ఎక్కడో దాన్ని పట్టుకుంటుంది. దేవునికి మహిమ. ఈరోజు ఆయన కేవలం ఎదురు చూస్తున్నది దేని కొరకనగా ఒక పరుపు నేల. ఎక్కడో అది పడగ్గా ఉంటుంది, అది ఎవరిలోనో ప్రారంభమవుతుంది. వారు దాన్ని వంకరగా చేస్తారు, వాడు హవ్వకు చేసినట్లుగా దానికి మందు చల్లుతారు. ఏలయనగా ఆమె పరుపు నుండి దేవుని యొక్క కుమారులను కనవలసిండెను, సాతాను కుమారులు కాదు. అయితే ఆమె ఒక పరుపు నేలగా ఉన్నది, మరియు అది తప్పు స్థలంలో పడి ఉన్నది. అలాగుననే వాక్యము ఒక అవిశ్వాసులో పడినప్పుడు, లేక ఒక అనుమానించు వ్యక్తిలో పడినప్పుడు, లేక ఒక సందేహించు వ్యక్తిలో పడినప్పుడు, అది వారిలో నుండి ఒక సంఘ సభ్యుని ఉత్పత్తి చేస్తుంది. కాని ఎన్నడూ ఒక దేవుని యొక్క కుమారుని గాని లేక ఒక దేవుని యొక్క కుమార్తెని గాని ఉత్పత్తి చేయదు. వారి జుట్టు పెంచుకోమని వారికి మీరు చెప్పండి, నీ ముఖం మీదే వారు నవ్వుతారు. ఇది లేక అది చేయమని మీరు వారికి చెప్పినప్పుడు, లేక ఒక మనిషికి చెప్పినప్పుడు, వారు నీ ముఖం మీదనే నవ్వుతారు. వారు దేవుని యొక్క కుమారులు కాదు, అది తప్పు పడక నేల అయ్యున్నది. ఇంకను వారు విత్తనమును కలిగి ఉన్నారు. చూడండి, అబద్ధపు అభిషిక్తులు వారు అభిషేకించబడ్డారు. అవును, అద్భుతములు సూచిక్రియలు చేయుటకు, భాషలతో మాట్లాడుటకు వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఉన్నారు. యేసు అన్నాడు, ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? గొప్ప కార్యములు చేయలేదా? ఆయన అన్నాడు, అక్రమము చేయవారారా, నా యొద్దు నుండి తొలగిపోండి. అక్రమం అనగా ఏమిటి? దావీదు అన్నాడు, నేను నా హృదయములో పాపమును దాచుకునేలా దేవుడు నా మనవి వినకపోవును. చూడండి, అతిక్రమము అనగా దాన్ని తప్పుగా చేయవలసినదని నీ తెలుసు, అయినను నీవు దాన్ని చేయవు. నీకు అది బాగా తెలుసు, కాని నీవు దాన్ని చేయవు. వారు వాక్యంతో తప్పక నిలబడి ఉండాలని తెలుసు, కాని సంఘమును బట్టి లేక ఎవరిని బట్టో లేక దేని కొరకో వాక్యమునకు దూరంగా పారిపోతావు, మరియు సంస్థ చెప్పిన దాన్ని చేస్తావు. బాగుంది, నా సంఘము దాన్ని తప్పక ఇలా చేయకూడదని చెప్పింది, నేను దాన్ని అందుకే ఈ విధంగా నమ్ముతాను. చూడు, అది తిన్నగా నీ ముందున్నది, నీవు దాన్ని తప్పక చేయరాదు, అదే అతిక్రమము. అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి తొలగిపోండి. 1 కొరింథీ 13 గొప్ప పరిశుద్ధులైన పౌలు వైపు చూడండి. అతడన్నాడు, నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను. ఇప్పుడు మీరు కాని లేక ఎవరైనా పరిశుద్ధాత్మకు దాన్ని రుజువుగా తీసుకుంటారా? పౌలన్నాడు, నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను. ప్రేమ లేని వాళ్ళైతే నేను వెద్దుడును. ఇక్కడ మీ మధ్య అందరూ కలిగి ఉన్నట్లుగా నేను వెద్దుడును. చూడండి, నీవు భాషలతో మాట్లాడవచ్చు, అవును, కారణము అది వాక్యమైనది. ఒక బోధకుడు ఈ వాక్యమును తీసుకుని ముందుకు వెళ్లి దాన్ని బోధించి ఆ వాక్యమును చెబుతాడు, మరియు ఆ వాక్యం ఎదుగుతుంది. చూడండి, కాని నిజమైన దేవుని యొక్క సజీవమైన జీవి వాక్యమునంతా దాని ఉద్దేశమునంతా తీసుకుంటాడు. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. నీవు దానితో మరి ఏదైనా కలిపితే నీవు ఒక వంకర చేయబడిన చెట్టును పొందుతావు. నేను ఒక గోధుమతో ప్రారంభించి దానితో ఒక గురుగు గింజ నుంచి వాటిని ఏకంగా కలిపి సంకరం చేసినట్లయితే అది పిప్పొడి ద్వారా జరుగుతుంది. ఆ పిప్పొడిని దాని మీద ఉంచినప్పుడు నాకిప్పుడు ఒక గోధుమ గురుగు వచ్చింది. చూడండి, అది గోధుమ వలె కనపడుతుంది, మరియు ఇంకను అది ఒక గురుగయ్యున్నది. అది నిజమైన జీవం కాదు, అది తిరిగి తను తాను ఉత్పత్తి చేసుకోలేదు. చూడండి, అది ముందుకు వచ్చింది, కాని అది తను తాను ఉత్పత్తి చేసుకోలేదు. ఒక గాడిదను ఒక ఆడుగురుముతో సంకరం చేసినప్పుడు అది ఒక కంచరగాడిదను కంటుంది, కాని ఆ కంచరగాడిద దానికయ్యేది తను తాను ఉత్పత్తి చేసుకోలేదు. ప్రతి మాట దాని యొక్క జాతిని ఉత్పత్తి చేస్తుంది. చూడండి, అది ఒక్కసారి సంకరం చేయబడగలదు, అప్పుడు అది ఓ సంస్థగా బయటకు వస్తుంది ఒక్కసారి, కాని అది తను తాను ఉత్పత్తి చేసుకోలేదు, అది మరో సంస్థను కంటుంది. లూథరన్ మరలా లూథరన్తో సంకరం చేయబడలేదు, అది ఒక మెథడిస్టును తెచ్చింది, మరియు మెథడిస్టు ఒక పెంతకోస్తును తెచ్చింది. చూడండి, అది తిరిగి తను తాను ఉత్పత్తి చేసుకోలేదు. ఏదైనా అది చనిపోయింది, అది ఒక ఉద్యమమును ప్రారంభించలేదు. దేవుడు ఒక ఉద్యమమును ఒక సంస్థలో ఎన్నడైనా ప్రారంభించాడా? మీ చరిత్రను చూడండి, ఆయన ఎన్నడూ చేయలేదు. అది ఉద్యమం వెనుక నిర్మింపబడిన సంస్థ అయి ఉన్నది. నీతీకరణము అను వర్తమానముతో దైవజనుడైన లూథరు ముందుకు వచ్చినప్పుడు ఆయన వెనుక లూథరన్ సంఘం వచ్చింది. వారు ఎన్నడూ పైకి నిర్మింపబడలేదు. తర్వాత దేవుడు జాన్ వెస్లీ అనే పేరుతో మరొక మనిషిని పంపాడు. దాని వెనుక ఉద్యమం వచ్చింది. వారేం చేశారు? సంస్థగా మారారు. అది ఎన్నడూ దాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకోలేకపోయింది. చూడండి, అది నిర్వీర్యంగా మారింది. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలుస్తుంది, అది సత్యము, అది దాని యొక్క జాతిని తెస్తుంది. ఇక్కడ ఒక పెంతకోస్త సంఘము దాని యొక్క మార్గము వెంబడి వచ్చింది. అది ఏం చేసిందో చూడండి, సంస్థగా మారింది. అది తను తాను తిరిగి ఉత్పత్తి చేసుకోలేదు. వారు వరల్డ్ రాబర్ట్స్ను సమస్తమును దేశమంతా కలిగి ఉన్నా అది దాన్ని చేయలేదు. అది తిన్నగా వెనుకకు పాత కంచరగాడిద జాతితోనే వేలాడుతుంది. అది చేయలేదు. దానికి ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినప్పటికీ లెక్క కాదు. అది ఇంకను అది ఎన్ని ఆత్మ సంబంధమైన కార్యములు కలిగి ఉన్నను అది ఏమి కలిగి ఉన్నప్పటికీ లెక్క కాదు. మీరు ఇప్పుడు పెద్దవారై ఉన్నారు, నేను దేని గురించి మాట్లాడుచున్నానో మీకు తెలుసు. అది ఎంతమంది భర్తలను మరియు భార్యలను కలిగి ఉన్నప్పటికీ లెక్క కాదు. ఇంకేమైనప్పటికీ అది ఎంతమంది చిన్న సహోదరులను బయట నిర్మించినప్పటికీ, చిన్న సంఘములను సంస్థలను నిర్మించినప్పటికీ లెక్క కాదు. అది ఒక ఉద్యమం కనలేదు, అది ముగించబడింది. అది దేవుని యొక్క వాక్యము నుండి లోకముతో అంటుకట్టబడింది, మరియు అది తను తాను తిరిగి ఉత్పత్తి చేసుకోలేదు. దేవుడు మరొక దాన్ని ఏదో లేపి ఆయన వాక్యమును ముందుకు నడిపించడం ప్రారంభించాడు, మరియు అది సంస్థగా మారితే అది కూడా చనిపోతుంది. అది సత్యము, అది దాన్ని అది తిరిగి ఉత్పత్తి చేయలేదు. ఏలైనగా అది ఒక సంక్రజాతి అయి ఉన్నది. అది ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క సంకరజాతి మొక్కజొన్న వైపు చూడండి. వారంటారు అది శ్రేష్టమైన మొక్కజొన్న, అది ఒక హంతకుడు, అదే నిన్ను చంపుచున్నది. మన శరీరములు దాని కొరకు చేయబడలేదు, మీ యొక్క శరీరములు అసలైన మొక్కజొన్న కొరకు తయారు చేయబడ్డాయి. ఆ కారణం బట్టియే మీ యొక్క తల్లులు మరియు తండ్రులు దీర్ఘకాలం జీవించారు. ఆ కారణం బట్టియే వారు దృఢంగా ఉన్నారు. పురుషుడు 70 లేక 80 సంవత్సరములు దృఢముగా మరియు కరుగ్గా జీవించారు. చూడండి, వారు సహజమైన వాటి ద్వారా జీవించారు. ఆ పర్వతం మీద ఉన్న ముసలివారిని చూడండి, వారు అసలైన ధాన్యమును మరియు దుప్పి మాంసం ద్వారా జీవించారు. పట్టణంలో ఉన్న మనిషిని ఇక్కడ ఉంచండి, అతడు 30 లేక 40 సంవత్సరములకు అతడు దారి వెంబడి వణికిపోతున్న వాడుగా ఉంటాడు, మృదువుగా నిశ్చయముగా. నేను ఈ అంశం నుండి ప్రక్కకు వెళ్లిపోతాను, నేను చేయవద్దా? గమనించండి, అయితే నేను దాన్ని మీ మీద ఉంచడం ప్రయత్నం చేస్తున్నాను. అదే నాగరికత, దాన్నే మనము సంస్కృతి అని పిలుస్తాము. సంస్కృతి, మీరు దాని గురించి ఎక్కువ వింటారు. ఇప్పుడు సంస్కృతిని గురించి నా అంచనాను మీరు ఎన్నడైనా విన్నారా? ఒక కుందేలునే మనిషి చంపలేనంత తగినంత నరమలేని వాడుగా ఉన్నాడు, కాని ఎవరో దాన్ని చంపిన తర్వాత దాంతో కడుపు నిండా తింటాడు. కాబట్టి నేను సంస్కృతిని గురించి ఆలోచించేది అదే. మీరు చూడండి, అది నిజము. చూడండి, దేవుడు సంస్కృతి ద్వారా ఒక మనిషిలోనికి రాడు. నీవు అతన్ని దేవునిలోనికి సంస్కృతిగా చేయలేవు. అతడు దేవుని యొక్క బీజముగా దేవుని నుండి పుట్టి ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవుడై ఉన్నాడు. దేవుడు తప్ప ఎనడు ఆయన మరొకటిగా ఉండడు. నీవు దానిలోనికి సంస్కృతిగా చేయబడలేదు. ఇప్పుడు వాడు జాతి యొక్క ఏదేను వంకరగా చేయబడిన విత్తనం ద్వారా కలిగి ఉన్నాడు. ఇప్పుడు సాతానుడు తన గొప్ప ఏదేను తయారు చేశాడు. అది ఏమిటి? సంస్కృతి, సైన్స్, అందమైన సంగములు, ఎత్తైన గోపురములు, చక్కని మెరుగుదిద్దబడిన బోధకులు, విద్య, DA, D, PhD, LLD, డాక్టర్ ఆఫ్ లిటరేచర్, డాక్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్లు. నీవు దాన్ని ఉచ్చరించిన ప్రతిసారి అది అంత ఎక్కువ దూరంగా అతను దేవుని నుండి తీసుకుని వెళుతుంది, అతను సత్యమునకు దూరంగా నెట్టివేస్తుంది. మరియు ఎవరైనా అక్కడ నిలబడి ఇలాంటి మాటలను వాడుట సంఘమునకు ఇష్టం లేదు. అదే గుద్దుట, చేదుట, మోయుట, పెద్ద వదులైన సంచులు, వద్దులు, వారికి అది ఇష్టం లేదు. వారికి ఏదో అందమైంది కావాలి. దాన్నే కయ్యోను తన మనసులో కలిగి ఉన్నాడు. ఆదిలో వారి యొక్క తండ్రి భూమి మీద ఫలములను మరియు పుష్పములను అర్పించాడని, కాని దేవుడు బలియర్పణ కోరాడు. దేవుని యొక్క ప్రత్యక్షతో ఉన్న మనిషి అది రక్తమై ఉన్నది. వారిప్పుడు చెప్పుచున్నట్లుగా అది ఒక బేరిపుండు కాదు, ఒక అత్తిపుండు కాదు, ఒక జల్దర పుండు కాదు, ఒక ఎర్రని పండు కాదు, కాని అది రక్తమే మనల్ని ఏదైనా తోటలో నుండి బయటకు తెచ్చింది. ఒక హీనమైన రక్తము. ఒక స్త్రీ తన యొక్క గర్భములో ఒక తప్పు వ్యక్తి యొక్క విత్తనమును నాటనిచ్చింది, దాన్ని ప్రారంభించింది. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఈ వర్తమానం సమయానుసారమైనదని దాన్ని రుజువు చేయుట మీరు కనుగొంటారు. ఈ దినమున సంక్రమణ చేర్చున్న ఒక చురుకైన జాతిని తయారు చేర్చున్న దినములను చూడండి, సంక్రమణ చేర్చును చూడండి, వృక్ష జీవములో చూడండి. పోయిన వేసవిలో అది, ఈ వేసవిలో అయినది. ఒక చిన్న అడవి జాతి పుష్పమును నేను కలిగి ఉన్నాను. అతడు కొన్ని నిమిషముల క్రితము నాకు చూపిస్తాడు. అది నా మనసులోకి వచ్చింది. ఒక చిన్న అడవి జాతి పుష్పమును నేను ఇక్కడ మంచం దగ్గర కలిగి ఉన్నాను. నేను రోజు 2 సార్లు దానికి నీరు పోయాలి. అది సజీవంగా ఉండుటకు అది ఒక అంటు కట్టబడిన మొక్క, కాని అది మరొక పసుపు రంగు పుష్పము నుండి మూలముగా వచ్చింది. ఈ పుష్పమును తయారు చేయటకు అది దేనితోనూ అంటు కట్టబడింది. ఆ చిన్నవాడు అక్కడ బయట నిలబడి ఉన్నాడు. నీవు 10 అడుగుల నేలలో తవ్వినా కనీసము ఉమ్మివేయుటకు చాలినంత చెమ్మ అక్కడ ఉండదు. చూడండి, అది కేవలము మట్టిలో జీవించున్నది. అది ఎంతో చక్కగా ఉంది. దానికి నీవు నీరు పోయవలసిన అవసరం లేదు. అది అసలైందై ఉన్నది. అది సంకరం చేయబడింది కాదు. దానితో ఏదీ కలగలుపు కాదు. అది నిజమైన పుష్పము. అయితే ఇది దేనితోనో కలగలిపోయింది. దానికి నీరు పోస్తూ ఉండాలి మరియు బుజ్జగించాలి, పెంపు చేయాలి. చూడండి, దాన్నైతే నీవు అలాగూ చేయవలసిన పని లేదు. దాని మీదకు ఏ పురుగు రాదు. వాటిని తోలివేయుటకు నువ్వు మందు చల్లాలి, సమస్తము చేయాలి. అప్పుడే దోమలు, ఈగలు దాని నుండి వెళ్లిపోతాయి. నీవు అలాగూ చేయకపోతే అది దాన్ని చంపివేస్తుంది. కాని దీని మీదకు ఒక్క దోమ దాని దగ్గరకు రాదు. ఓ, అది ఒక నిజమైన యథార్థమైన తిరిగి జన్మించిన క్రైస్తవుడై ఉన్నాడు. నీవు కోరిన దేనితోనైనా నీవు అతను శోధించవచ్చు. కాని అతడు ఇంకా ఒక క్రైస్తవుడై ఉన్నాడు. నీవు కోరుకున్నట్లుగా శోధించవచ్చు, కాని ఆమె ఒక నిజ క్రైస్తవురాలై ఉన్నది. ఇక్కడ ఉన్న సోదరులో ఒకరి యొద్ద ఉన్న ఒక స్త్రీ మీలో కొందరు మొన్నటి దినమున వారి సంఘం నాకు ఉత్తరం రాసింది అన్నది, బెన్హాం సోదరుడా, నా తండ్రి నన్ను బేస్బాల్ గేమ్ ఆడుటకు నన్ను వెళ్లనిచ్చుట్లేదు. ఆమె అన్నది 12 సంవత్సరముల బాలిక. బెన్హాం సోదరుడా, నీవు దేవుని యొక్క వాక్యమును కలిగి ఉన్నావని మేము నమ్ముతాము. ఇప్పుడు నీవు మాకు ఏం చెబుతావు అన్నది. ఒక రకంగా నాన్న తప్పై ఉన్నాడా, కాని చెప్పండి, నీవు ఏం చెబుతావో అది నేను నమ్ముతాను. ఇప్పుడు ఆ తీయని చిన్న బాలిక చూడండి. కాబట్టి నేననుకున్నాను, సరే నేనన్నాను, అని చూడు, నీవు ఒక క్రైస్తవురాలువై ఉన్నట్లయితే నీవు ఎక్కడైనా ఒక క్రైస్తవురాలువే. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ లెక్క కాదు. నీవు ఇంకనూ ఒక క్రైస్తవురాలువై ఉన్నావు. కాని నేనన్నాను, నీవు చూడు, ఆ బాస్కెట్ బాల్ ఆడే స్థలంలో నాన్నగారు ఆలోచిస్తున్నది ఏమనగా పిల్లలు ప్రతిజ్ఞ చేసి ఆ విధంగా ముందుకు వెళుతున్నారు. నీవు ఒక క్రైస్తవురాలువని నేను ఇంకనూ నమ్ముచున్నాను. కాని నీవు చూడు, నాన్న నీకంటే మరి ఎక్కువగా జీవితంలో వృద్ధి చెందినవాడు. చూడు, ఇప్పుడు నేనన్నాను, ఇప్పుడు నీకు 12 సంవత్సరములు మరియు నీ చెల్లికి 4 సంవత్సరాలున్నాయి. నీవు పేపర్ బొమ్మలను కత్తిరించమని కోరుతుంది. ఓ, ముందుకు వెడుము. పేపర్ బొమ్మలను కత్తిరించటకు నాకు సమయం లేదని నువ్వు అంటావు. చూడు, నీవు మరి ఎక్కువగా నీ చిన్న సహోదరి కంటే వృద్ధి చెందావు. ఇప్పుడు సంఘము అక్కడే తప్పక ఉండవలసి ఉన్నది. ఇంకా ఎక్కువగా దేవుని యొక్క వాక్యములో వృద్ధి చెందవలసి ఉన్నది. మెథడిస్ట్ కాదు, బ్యాప్టిస్ట్ కాదు, పెంతకోస్తులు కాదు, ప్రెస్బిటేరియన్ కాదు, కాని వాక్యములో దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా వృద్ధి చెందవలసి ఉన్నది. మంచిది, మంచిది. వర్తమానము కాలానుసారంగా రుజువు చేయబడింది సైన్స్ ద్వారా, అతని శాస్త్రీయ పరిశోధన ద్వారా. మీరు చూడండి, వారు సమస్తమును వంకరగా చేయటకు ఒక భిన్నమైన విత్తనమును తయారు చేయటకు, ఒక భిన్నమైన దేన్నో తయారు చేయటకు, దాన్ని చక్కగా చేయటకు ప్రయత్నించారు. మన సహోదరుల వైపు చూడండి, వారు ఎంత చక్కగా కనపడుచున్నారో కొద్దిసేపటి క్రితం నేను ఎత్తి చూపాను. ఓ, నీవు వారిని ప్రపంచ పోటీలో ఈ గ్లోరియా స్వాన్సన్లు కొందరిలో ఈ కాలిఫోర్నియాలోని సగము నగ్నమైన దుస్తులతో ధరించిన వారితో వారిని నిలబెట్టినట్లయితే వారు దానికి ఒక 10 లక్షల మైళ్ల దూరంలో తప్పిపోతారు. అయితే వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గ్రంథంలో లేవు, కాని అది జీవ గ్రంథంలో ఉన్నది. చూడండి, ఒక దీనమైన మరియు సాత్వికమైన ఆత్మ దేవునికి ఒక గొప్ప సంపద అయినది. మన స్త్రీల గురించి బైబిల్ చెప్పిందేమనగా భర్తలకు లోబడ్డు ద్వారా మాధుర్యమైన దీనమైన మరియు సాత్వికముతో తమను తాము అలంకరించుకోవాలి. అదే దేవుని యొక్క దృష్టిలో గొప్ప వెలయ్యున్నది. చూడండి, అది సత్యము. ఇక్కడ ఉన్న వారందరూ కాదు, వారు చేసినది అదే. మ్యాక్స్ కంపెనీ వారు స్త్రీలను భాగ్యముగా సౌందర్యంగా చేశారు. అది సాతానుదయ్యున్నది. ఆ సరుకంతా దయ్యమునిదయ్యున్నది. మీకు తెలుసా, నిశ్చయంగా అదంతా దయ్యమునిదయ్యున్నది. నా భార్య చక్కగా యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆమె రంగులు వేయలేదు, లేదు మోకాళ్ల కింద వరకు బట్టలతో. అలా ఆమె పైకి వచ్చింది. నేను ఆమెకు యేసునామంలో బాప్తిసం ఇచ్చాను. చూడండి, కాని ఇప్పుడు ఆమె వృద్ధురాలుచున్నది. ఆమె అన్నది, నేనెంతో ముడుతులు పడిపోతున్నాను. నేనన్నాను, నీకు తెలుసా, నీవు వృద్ధురాలు వగుచుండగా నా కళ్ళు మసగ్గా మారుతున్నాయి, మరియు ఇది వరకు నీవు ఎలా ఉండి ఉన్నావో నాకు గుర్తున్నది, మరియు నా హృదయంలో నాకు తెలుసు ఒక దినమున నీవు ఎలా ఉండబోతున్నావో నాకు తెలుసు. చూడు చూడు చూడు, తీయని మరియు నిమ్మడమైన ఆత్మతో కలిగి ఉన్న నీవు దేవుడు ఒక దినమున తిరిగి ఏకంగా మనలను అలాగునే చేయబోతున్నాడు. అది అదే తరువాతప్పుడు మనమిక ఎన్నటికి మారము. కాబట్టి ఎందుకు మీరు చూడండి, నోహ దినముల్లో దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసినప్పుడు వారు చక్కగా ఉన్నారు. అప్పుడు వారు వారి కొరకు స్త్రీలను వారిలుగా తీసుకున్నారు. చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూశారు. ఏలైనగా వారు లైంగికంగా ఆకర్షణీయంగా ఉండినట్లు వస్త్రములు ధరించారు. చూడండి, దానికి పైగా దేవుని యొక్క కుమారులైన మీరు కనపడటం బట్టి నేను కృతజ్ఞుడను. చూడండి, ఆ స్త్రీలు ఎలా తమను తాము తయారు చేసుకున్నారో చూడండి. కాని అది ఏమిటి, అదంతా చక్కదనము. అది సంక్రమణ చేయుట. వారిలో కొందరు తీసుకుని వారి ముఖములు కడగండి, వారు ఎలా కనపడతారో నీకు తెలియదు. చూడండి, అది సత్యము. ఒక రంపపు బ్లేడుతోనే పోరాడేటంత కోపమును నీవు కలిగి ఉండవచ్చు. రోతగా ముక్కోపిగా మురికిగా ఉండవచ్చు. ఇతర పురుషునితో పరుగులు తీస్తావు. నా భార్య అయినా నేను లెక్క చేయను. ఏ స్త్రీలోనైనా నేను నమ్మకత్వమును గౌరవిస్తాను. నేను చిన్న బాలుడుగా ఉంటుని నేను ఎల్లప్పుడూ చెప్పాను, ఒక నల్లజాతి స్త్రీ నమ్మకముగా ఉండగోరినట్లయితే నేను ఆమెను ఆ మార్గంలో ఉంచుటకు నేను నా యొక్క చివరి రక్త బొట్టును చిందిస్తాను. ఏది యథార్థమో దాన్ని నేను గౌరవిస్తాను. నిజమైన కార్యం. నా జీవితం అంతా దాని ద్వారా జీవించటకు నేను ప్రయత్నం చేశాను. అప్పుడు నేను యవనుడును, ఇప్పుడు నేను వృద్ధుడను. నేను నా ఆలోచనలు ఒక రవంత మారలేదు. చూడండి, సైన్స్ అదే నమూనాలో హవగు చేసింది. ఆమెను వంకరగా చేటుకు వాడు సంగమును కూడా అదే చేశాడు. మనము కలిగి ఉన్న ఈ అధునాతన ఏదేనలో వాడి యొక్క సంకరజాతి సంగము ద్వారా వాడి ప్రణాళికలను కొనసాగించాడు. మనము ఒక శాస్త్రీయ ఏదేనలో జీవించున్నాము. సాతాను ఏదేను, ఒక శాస్త్రీయ ఏదేను. మీరు కోరినట్లయితే నేను మీకు దాన్ని ఎత్తి చూపిస్తాను. యెషయా 14:12 చూడండి, 12 మరియు 14 వచనాలు. సాతాను తనలో తాను అనుకున్నాడు, మహోన్నతునికి పైగా నన్ను నేను హెచ్చించుకుంటాను. వాడు ఒక రాజ్యమును కలిగి దేవుని యొక్క కుమారులు సైతము వాడిని ఆరాధించాలని కోరాడు. ఖచ్చితంగా వాడు చేసింది అదే. వాడు దాన్ని సంఘము ద్వారా మతము ద్వారా ఆదిలో మతమును ప్రారంభించినట్లుగానే చేశాడు. వాడు దాన్ని చేశాడు. ఇంకా ప్రవక్త అయిన పౌలు చూశాడు 2 తెస్సలోనిక 2 అధ్యాయంలో, ఈ దినమున ఉన్న గొప్ప శాస్త్రీయ ఏదేను గది రూపుదిద్దుకుంటును. సైన్స్ విద్య నాగరికతగా చూశాడు. చివరిగా వాడు తనకై తాను ఐక్య సంఘముల ఉద్యమముగా రూపుదిద్దబడి అక్కడ అన్ని సంఘములు అతనికి నమస్కారం చేస్తాయి. అది ఏమిటో చూడండి, అదే మోసపు చేయు ఆత్మ ప్రజల మధ్యలో పనిచేస్తున్నది. దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క సొంత పోలికలో చేయబడ్డారు, మరియు దేవుని యొక్క కుమార్తెలు మానవ పోలికలో చేయబడ్డారు. వాడు హవకు చేసినట్లుగా వారు అబద్దమును తీసుకున్నారు. వాడి సొంత శాస్త్రీయ విద్య నాగరికతను ఎత్తుగడల ద్వారా తనకు తాను ఒక అధునాతన శాస్త్రీయ మరణపు ఏదైనా వచ్చే వరకు తను తాను రూపుదిద్దుకున్నాడు. అక్కడ దేవుడు వాక్యం ద్వారా మరణము లేని ఏదేనో కలిగి ఉండినట్లుగా మాట్లాడాడు. సైన్స్ లేదు, విద్య లేదు, ఈ రోజున మనం కలిగి ఉన్నట్లుగా లేక నాగరికత లేదు. ఇప్పుడు మీరు చూస్తారా, దాన్ని గ్రహించండి, చూడండి. ఇప్పుడు వాడు తన ఏదేమో కలిగి ఉన్నాడు. సంఘములన్నిటి వైపు చూడండి, వాడిని ఆరాధిస్తున్నాయి. రెండవ తెస్తలోనికిలో ఇక్కడ అతడు చెప్పాడు, తాను దేవుణ్ణని తను తాను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును, మరియు అందరూ జగత్తు పునాదికి ముందే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ భూమి మీద వాడికి నమస్కరిస్తారు. చూడండి, అది ఒక అధునాతన ఏదేను. ఇప్పుడు వాడు తనకై తానుగా ఏమి చేస్తున్నాడు? వాడు తను తాను నడుపుకుంటున్నాడు. వాడి యొక్క గొప్ప చివరి భక్షణ రూము ఏదేను స్థలం. మనడు దినమున పోపు ఎక్కడికి వచ్చాడో మీరు చూశారా? ఆ 13లన్నీ అప్పుడే ఎలా సంభవించి ఉన్నవో మీరు గమనించారా? అతడు 13 మాటలు మాట్లాడాడు. 13 మంది సంస్కారము తీసుకున్నారు. యాంకీ స్టేడియంలో మాట్లాడాడు. అది 13, సమస్తము 13. మన దేశం యొక్క నంబరు 13. ప్రకటన 13 అధ్యాయంలో ప్రత్యక్షమవుతుంది. 13 చారులు, 13 నక్షత్రాలు, 13 కడ్డీలు, నాణ్యముల మీద 13 నంబర్లు, నాణ్యముల మీద 13 నక్షత్రములు, సమస్తము 13. ఒక స్త్రీకి శిరసైన పోపు ఇక్కడికి వచ్చాడు. సైన్స్ యొక్క అబద్దపు వధువునకు అబద్దపు క్రీస్తు విరోధి. అదే మన పశ్చిమ ప్రపంచమైన అమెరికా ప్రపంచమును శాస్త్రీయ ప్రగతిలోకి నడిపించింది. అతని యొక్క శాస్త్రీయ సంఘములోనికి ఆమె యొద్దకు వస్తున్నాడు. చూడండి, ప్రొటెస్టెంట్ వారందరూ 13 మీద అతనికి నమస్కరించున్నారు. మీరు దాన్ని చూస్తారా? సమస్తము 13 అయినది. మన దేశమంతా సమస్తము 13 అయినది. ఒక స్త్రీ యొక్క ప్రపంచము. చూడండి, మనం ఇక్కడున్నాము, మనము దాన్ని పొందాము. ఏదేను తోటలో అది ఒక స్త్రీ యొక్క ప్రపంచంగా మారింది, కానీ ఒకరోజు అది దేవుని యొక్క ప్రపంచంగా ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ ప్రవక్తలందరూ కూడా దాని గురించి ముందే చెప్పారు. ఇప్పుడు మరలా అంతా తిరిగి దేవుడు జలములు పోయి అల్లాటకు ముందు ఉండినట్లుగానే ఒక ఆత్మ సంబంధమైన గెలుబిలుగా ఉన్నది. నిశ్చయంగా అది కలిగి ఉన్నది. ఇక్కడ గమనించండి, రెండవ ఏదేను మొదటి దాని వలె మాదిరిగా చేయబడింది. సాధ్యమైతే ఎన్నుకొని బాణువాని సైతము మోసగించుటకు. ఇప్పుడు దాన్ని గమనించండి. కొన్ని నిమిషంలో ఇక్కడ నేను దాన్ని పోల్చబోతున్నాను. ఇప్పుడు నేను ఆపవలసినది ఏలైనగా 11 గంటలు కావస్తుంది. కాబట్టి వినండి, అక్కడ రెండు ఏదేనులు. ఈ ఏదేను ఎలా మాదిరిగా చేయటకు ప్రయత్నించిందో అదిలో సాతానుడు నిజమైన ఏదేనులో హవ్వకు చేసినట్లుగానే మొదటి ఏదేను. కొంచెం వాటిని గమనించండి, ఇప్పుడు ఏకంగా మాదిరి చేయబడ్డాయి. చూడండి, ఇప్పుడు మనము దాన్ని పొందాము. మనం జీవించున్న ఒక శాస్త్రీయ ఏదేను. ప్రతి ఒక్కరూ గ్రహించారా? చూడండి, ఇప్పుడు ఇది దేవుని ఏదేను కాదు. దేవుని యొక్క ఏదేను సైన్స్ ద్వారా, విద్య ద్వారా, నాగరికత ద్వారా రాదు. అది వాక్యం ద్వారా వస్తుంది. చూడండి, అవన్నీ లేనట్లుగానే పిలుస్తున్నది. గమనించండి, ఏదేను తోటతో వాటిని కొంచెం పోల్చుదాం. ఇప్పుడు గమనించండి, పురుషుడు మరియు అతని భార్య ఏదేను తోట యొక్క శిరస్సు. ఆ జంట దిగంబరులుగా ఉన్నారు మరియు వారు దాని నెరుగురు. అది నిజమేనా? దేవుని యొక్క ఏదేనులో ఆ జంట దిగంబరులుగా ఉన్నారు. అది వారికి తెలియదు. ఇప్పుడు మరలా వారు దిగంబరులైనారు. అది వారికి తెలియదు. ప్రకటన 3వ అధ్యాయంలో లవదోకియా సంఘకాలము, ఏలైనగా నీవు దిగంబరుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, దౌర్భాగ్యుడువు, గుడ్డివాడువు మరియు దాన్ని ఎరుగువు. ఇప్పుడు దేవుని యొక్క ఏదేనులో వారు దిగంబరులయ్యుండి దాన్ని ఎరుగుకుండిరి. ఇప్పుడు సాతాను ఏదేనులో సైన్స్ ద్వారా, విద్య ద్వారా మరలా వారు దిగంబరులై ఉన్నారు, దాన్ని ఎరుగకు ఉన్నారు. ఎలాంటి వంకరా! ఈ రోజును చూడండి, ఒక పురుషుడు తన భార్య యొక్క అడుగు వస్త్రములను ధరిస్తున్నాడు మరియు ఆమె అతని యొక్క వస్త్రములను ధరించడం ప్రయత్నించున్నది. అతడు ఆమె వలె అతని యొక్క వెంట్రుకలను ఎదగనిచ్చు ప్రయత్నించున్నాడు. ఆమె అతని వలె ఆమె యొక్క వెంట్రుకలను కత్తిరించున్నది. ఓ అయ్యో, పురుషుడు స్త్రీ వలె ఉంటూ ప్రయత్నించున్నాడు, స్త్రీ పురుషుని వలె ఉంటూ ప్రయత్నించున్నది. ఒక వంకర దాన్నే సంగము చేయుచున్నది. అదే కార్యము లవదోకియా సంఘకాలము. గమనించండి, వారు దిగంబరులై ఉన్నారని తెలియకపోవటం కారణమేమనగా ఆది అందు వారిపై పరిశుద్ధమైన ముసుగు ఉన్నది. అది వారికి తెలియదు. పరిశుద్ధాత్ముడు వారి నేత్రములపై ఉన్నాడు. వారు వారి యొక్క సహోదరుడు సహోదరు వలె తప్ప మరేమీ చూడలేదు. నియమములు వారు దిగంబరులై ఉన్నారని వారికి తెలియదు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అపవిత్రాత్మ, అపరిశుద్ధత, శరీర వాంఛ వారిని ముసుకువేసింది. విద్య, సైన్స్, ఎందుకు ఇది శాస్త్రీయ యుగము. పొట్టిబట్టలు ధరించుట అది ఎంతో చల్లగా ఉంటుంది. ఇండియన్లు దానికంటే శ్రేష్టంగా మీకు బోధిస్తారు. చల్లగా ఉండుట కొరకు వారు ఒక దుప్పటి కప్పుకుంటారు, చూడండి, దాన్ని మీద వేసుకుంటారు. చూడండి, విద్య పరిపూర్ణంగా ఒక సమయమునకు తిరిగి వచ్చింది. వారు ఆలోచించేది వారిని నాగరికతకు, సంస్కృతికి తెచ్చింది. వారిని తిరిగి అజ్ఞానములో ఉంచింది. వారు మొదటి స్థానంలో ఉన్నదానికంటే అధ్వాన్నంగా ఉన్నారు. చదువులు, విద్య, పాఠశాల వైపు చూడండి. మొన్నటి రాత్రి ఆ విశ్వవిద్యాలయం వైపు చూడండి. ఆ బాలురు ఆ విశ్వవిద్యాలయంలో యవనస్తుల ద్వారా యవనరాండులు ఎంతమంది చిన్న బిడ్డలను కనుచున్నారు. నీవు ఆలోచించు, అది బజారు చెత్త అని నువ్వు అంటావు. ఆ బాలురు ఆ 22 మణులు అని వారిని పిలుస్తారు. పెదాలకు రంగు వేసుకుని జుట్టు వేలాడ తీసుకొనిచున్నారు. నొక్కులుగా జుట్టును మెలివేసి వేలాడనిచ్చున్నారు అది వారు చెబుతారు. మురికి మెడలు కలిగిన మురికి వారు. నీవంటావు బాగుంది, అది వీధిలో తన్నుట అదేనా? అది విశ్వవిద్యాలయపు విద్యార్థులు. మొన్న రాత్రి వారు బాగా త్రాగారు. వారికి ఏమి చేయాలో అర్థం కాలేదు. కాబట్టి వారు తన్నుకున్నారు. త్రాగుడు, వ్యభిచారము, అలా సమస్తము అది వారికి చాలదు. వారు సీసాలు బ్రదులు కొట్టారు. స్త్రీల దోరముల యొద్దకు పరిగెత్తి తలుపులు బాది వారు బయటకు వచ్చినప్పుడు వారి ముఖముల మీద గుద్దారు. ఒక బాలిక యొక్క కన్ను పూర్తిగా కోసివేశారు. వారిలో అనేక మంది జీవించుటకు లెక్కకరారు. మీరు దాన్ని బయటికి వెళ్లనిస్తారని నీవు అనుకుంటావా? లేదు. ఇద్దరు కురవాళ్లు వీధిలో క్రిందికి పైకి ఎగురుచు స్వారీ చేస్తున్నారు. ఇద్దరు వివాహమైన స్త్రీలు మెట్ల మీద కూర్చున్నారు. పోలీసులు వచ్చి వారిని జైల్లో పెట్టారు. వారి పెద్ద బయటకు వచ్చాడు. ఆ సమస్తము ఆ విశ్వవిద్యాలయం నుండి దానికి బలమనిచ్చున్నది. ఆ ఒక పనియే వారు అక్కడ కలిగి ఉన్నారు. అన్నారు, వారు నా పిల్లలు, నీవు వారిని బయటికి వదిలిపెడితే వారిని వారు బయటికి వదిలిపెడతారు. అక్కడే నీవున్నావు. నాగరికత, విద్య మరణమునకు మరియు విచ్ఛిన్నతకు, నరకమునకు దారితీస్తుంది. ఆ సరుకును గురించి నువ్వు వినవద్దు. ఇప్పుడు గమనించండి, హవ్వ ప్రపంచం ఎలా ఉంటుందో చూసేందుకు కొంచెం ముక్కుతో పొడవలసి ఉండను. మీకు తెలుసా, ఎన్నో సార్లు మనము దాన్ని కొంచెము ధరించవలసి ఉంటుంది. లేక నా భావము మీకు తెలుసు, కొంచెము చూచుటకు ముక్కుతో పొడుస్తాం. మొదటి యోహాను 2:15 దేవుడు అన్నాడు, నీవు లోకమును ప్రేమించినట్లయితే కనీసము దేవుని యొక్క ప్రేమ నీలో ఉండదు. ఆ బయట కార్యములు చనిపోయినవి, నీవు సున్నతి చేయబడ్డావు, దాని నుండి కోసివేయబడ్డావు. నీకు లోక కార్యములు అవసరం లేదు, నీవు వాటికి చనిపోయావు. మృతమైనది ఏదీ నీకు ఇష్టం లేదు, అది కుళ్ళిపోయింది, అది వాసన వస్తుంది. సజీవమైనది ఎలా అలాంటి మురికి దాన్ని కోరుకుంటుంది? చూడు, నీవు క్రీస్తులో సజీవమైనావు. వాక్యము నిన్ను సజీవునిగా చేస్తుంది. అయ్యో, విద్య అని పిలువబడు ఈ దినమున మనము జీవించుతను నేను తలంచినప్పుడు నీకు కనీసము ఒక డాక్టర్ పట్ట అలాంటిది ఉంటేనే కాని కనీసం నీవు వేదిక మీదకు వెళ్లలేవు. ఒకసారి యుద్దము నుండి బయటికి వస్తున్న ఒక యాజకుణ్ణి గూర్చి అది నాకు గుర్తు చేస్తుంది. అతడు అన్నాడు, వెన్హామ్ సోదరుడా, అది తిన్నగా మొదటి ప్రపంచ యుద్దం తర్వాత. ఆ సేవకుడు అన్నాడు, సర్జెంట్ నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, యాజకుడా, నీవు యుద్దమునకు నాతో పాటు స్వారీ చేస్తావా? అది ఆర్గోన్నే, ఫ్రాన్స్లోని లొరేన్ లాసల్లా. మీకు తెలుసా, నీవు బయట ఆర్గోన్నే అరణ్యంలోనికి వెళ్లాను. అతడు అన్నాడు, పేలిపోయిన అనేకమైన ట్యాంకులను గురించి అతడు మాట్లాడుతున్నాడు. అతడు అన్నాడు, అది ఈస్టర్ ఉదయమున నేను నర్సుతో లోపలికి నడిచాను, మరియు ఆమె ఆ గులాబీ పుష్పములను గాయపడిన బాలులకు ఇచ్చున్నది. ఒక అమెరికన్ చేసినట్లుగా ఆ బాలులు గులాబీ పుష్పములను లాక్కుని ఏడ్చి విలపించారు. యారేనగా, అవి ఇంటి యొద్ద నుండి వచ్చి ఉన్నవని వారికి తెలుసు. చూడండి, అది గృహము నుండి వచ్చింది. వాక్యంతో మనము చేసేది అదేనని నేను ఆలోచిస్తాను. చూడండి, దాన్ని లాక్కోవటం, ఓ దేవా, అది ఇంటి నుండి వస్తుంది. చూడండి అన్నాడు, నేను నా హృదయంలో చక్కగా భావించాను. అతడు అన్నాడు, నేను అక్కడికి వెళ్లి చెప్పాను, ట్యాంకులు ఎన్ని పాడైపోయి ఉన్నాయో లెక్కించుటకు కెప్టెన్ బయటికి వెళ్లాడు. అన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆ చిన్న బండ దగ్గరకు వెళ్లమని చెప్పాడు. అతడు చుట్టూ చూసి అన్నాడు, వారు క్లోరిన్ గ్యాస్ ను మరియు ఆ ఆవగింజను విసిరివేశారు. అది ఆకులన్నింటినీ కాల్చివేసింది. అక్కడ సజీవమైనది మిగిలి ఉండలేదు. ఇక్కడ అది ఈస్టర్ అయ్యున్నది. అతడు అన్నాడు, ఎలాంటి ఈస్టరు? ఎలాంటి ఈస్ట్లు అక్కడ కనీసము గడ్డి మరి ఏమీ లేదు. ఏదో ఆ బండ యొక్క అతను ఆకర్షించిందని అతడు చెప్పాడు. అతడు ఆ బండను పైకి లాగాడు. అక్కడ ఒక చిన్న ఈస్టర్ పుష్పం ఉన్నదని, ఆ విష్కరమైన గ్యాస్ అంతటి గుండా అది ఆ బండ క్రింద ఉంచబడి ఉన్నదని చెప్పాడు. నేను తలంచాను, ఓ దేవా, ఆ విషమంతా గతించిపో వరకు యుగముల బండ కింద నన్ను దాయము. అదిగో ఆ దేశంలో నన్ను పుష్పింపనిమ్ము. మీరు కోరినట్లయితే ఇక్కడ మనం ఆగుదాము. ఎరేనగా, నా దగ్గర ఎంతో ఉంది. నేను ఎన్నడూ దాని ఎదుకు వెళ్లలేదు. ఎలాగైనా వాటిని చూడండి. కాబట్టి నేను బహుశా మరలా తిరిగి వచ్చి దాన్ని మీకు ఇస్తాను. ఓ, ఒక ఆలోచన పొరను వడపోత సాధనము అని వర్తమానమును మొన్నటి రాత్రి నేను బోధించి ఉన్నాను. మీరందరూ దాన్ని చదివారు. చూడండి, ఒక పరిశుద్ధుని రుచిని అది ఉత్పత్తి చేస్తుంది. సోదరులారా, ఆలోచించండి. మీరు ఏమి చేస్తున్నారో ఆలోచించండి. Ephesians 5:26 చెప్పినట్లుగా మనము ముందు నిర్ణయం గురించి మాట్లాడి ఉన్నాము. మీరు చూడండి, అది అనేక మందిని తొట్టిల్లినట్లు చేస్తుంది. అది దేవుని వాక్యమయ్యున్నది. ఆయన దాన్ని వాడతాడు. ఏదైనగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ముందుగానే నిర్ణయించబడి ఉన్నాం. నీవు ముందుగా నిర్ణయించబడినప్పుడు ఇందుచేత అది సంభవించవలసి ఉన్నది. ఏలయనగా అది నుండి నీవు ఏమి చేస్తావో దేవుడు ఎరిగి ఉన్నందున దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. విద్యతో, విషముతో, అలాంటి సరుకుతో నీవిలా ఉండాలని, నీవు అధునాతనంగా ఉండాలని సాతానుని నీ మీద మందు చల్లనివ్వద్దు. దేవుని యొక్క కుమారులు మరియు దేవుని యొక్క కుమార్తెలుగా తప్ప మరే విధంగానూ నీవు ఉండవలసిన పని లేదు. నీవు దేవుని యొక్క వాక్యము ద్వారా జన్మించినట్లయితే నీవు జన్మించావు. ఆ మందు చల్లుటను గమనించండి. నీవు ఒక మంచి విత్తనాన్ని తీసుకున్నట్లయితే మరియు దాని మీద మందు చల్లినట్లయితే అది దాన్ని చంపివేస్తుంది. ఈ సంఘశాఖ సంబంధమైన సరుకును నీవు దాని మీద చల్లినప్పుడు అది అసలైన వాక్యం యొక్క ప్రభావమును చంపివేస్తుంది. నీవు దీన్ని చేయాలని, ఎందుచేత ఇతర బాలికలు దాన్ని చేస్తున్నందున, ఇతర మనుషులు దాన్ని చేస్తున్నందున నీవును చేయాలన్నప్పుడు నీవు దాన్ని నమ్మవద్దు. అది నీపై ఉన్న దేవుని వాక్య ప్రభావమును చంపివేస్తుంది. అది నీకు తెలుసు. మన అంశం చెబుతుంది, మీరు ఈ లోక మర్యాదను పాటించవద్దు, మందు చల్లనివ్వద్దు, కాని రూపాంతరము చెందుడి నీలోని విత్తనము ద్వారా. ఈనాటి ప్రజలు కనీసం అక్కడ దేవుడున్నాడని నమ్మరు. అది మీకు తెలుసా? వారు ఆ రీతిగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు నేను వారిని బుద్ధిహీనులని పిలుచుట్లేదు, కాని వారు ఆ రీతిగా ప్రవర్తిస్తారు. ఏలైనగా Kirtan 14:1 చెబుతుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. నీవు ఒక వ్యక్తిని బుద్ధిహీనుడని పిలవరాదు, కాని వారు నిశ్చయంగా వారి వలె ప్రవర్తిస్తారు. దేవుడు లేడన్నట్లుగానే వారు ప్రవర్తిస్తారు. ఈ వాక్యము మరువుబడింది. చూడండి, మొన్నటి దినమున ఆ గదిలో టెలివిజన్లో ఒక మత సంబంధమైన భక్తి కార్యక్రమం వస్తుందని దాన్ని గమనించడానికి బిల్లీ లేక కొందరు నన్ను పిలిచారని నేను అనుకుంటాను. మాకు టెలివిజన్ లేదు. నా గదిలో ఎన్నడూ ఒకటి అక్కడ ఉండదు. వాటిని నీవు కోరుకున్నట్లయితే అది నీ ఇష్టం, కాని దేవుడు దాన్ని చేయవద్దని నాకు చెప్పాడు. మేమిక్కడి నుండి వెళ్లిపోయినప్పుడు అక్కడ తీయని ఒక వృద్ధ సహోదరి గృహం అద్దెకు తీసుకున్నాము. ఆమెకు టెలివిజన్ ఉన్నది. ఆమె ఇంటిని అద్దెకిచ్చుటకు వారు దాన్ని కలిగి ఉండవలసినది. ఒక భక్తి సంబంధమైన కార్యక్రమమును వారిని చూడనిచ్చాను. వారు అక్కడ సువార్త పాటలు పాడుచున్నారని వారు నన్ను పిలిచారు. నీవు ఒక గుంపు రిక్కేల గురించి మాట్లాడితే వారు అక్కడ అలాగే చేశారు. తమను తాము సువార్త గాయకులను పిలుచుకుంటారు. అది యేసు క్రీస్తుకు అవమానమయ్యినది. వారు ఏ విధంగా తమను తాము కుదుపుకొనిచున్నారో, ఒకరి మీద ఒకరు పడుచున్నారో, రిక్కీలు, జుట్టు కత్తిరింపును సమస్తమును వారు కలిగి ఉన్నారు. మీకు తెలుసా, అది ఒక వికరింతగా కనపడి ఉన్నది. కయ్యూను నిశ్చయంగా అలాంటి వ్యక్తియే. క్రియారూపకమైన భక్తి, కాని అతడు అతనిలో చెడ్డ విత్తనమును కలిగి ఉండను. చూడండి, అందుచేత అది సర్పం యొక్క సంతానాన్ని తెచ్చింది. ఏదేను తోటలో ఈ విత్తనంపై సాతానుడు బుసుకొట్టాడు. అదే కయ్యూను తెచ్చింది. వాడు విషయాన్ని అతనిపై చల్లాడు. కయ్యూను పరిపూర్ణ చిత్తమును ఎరిగిండెను. కయ్యూను తెలుసు. ఎందుకు? దాన్ని చేయుటకు నిరాకరించాడు. అప్పుడు అతడు సర్పసంతానమని రుజువు చేశాడు. హెబెల్ యొక్క వర్తమానం సత్యమని దేవుడు రుజువు చేయటం అతడు చూశాడు. దేవుడు అతనితో ఏం చెప్పాడు? ఆయన అన్నాడు, నీ తమ్ముడు చేసినట్లు చెయ్యి, నీ తమ్ముడు ఆరాధించినట్లు ఆరాధించు, అప్పుడు నీవును బాగా చేస్తావు. కాని మీరు చూడండి, పరిపూర్ణ చిత్తమును అతడు చూసిన తర్వాత దాన్ని అతడు ఇష్టపడలేదు. చూడండి, అతడు దానికి ఏదో కలపాలని చూశాడు. ఈ వేదాంత పండితులు బైబిల్ను చూస్తారు, వారు దాన్ని చదువుతారు, కాని దాన్ని చేయటం వారికి ఇష్టం లేదు. చూడండి, అది సర్పసంతానమును చూపుతుంది. వారు దాన్ని చూసి ఉన్నారు. అది ఎంతో సామాన్యంగా ప్రజల ముందు సత్యమని రుజువు చేయబడింది. కానీ ప్రజలు దేవుని యొక్క వాక్యమునకు తగ్గించుకునుట ఎంతో కష్టంగా కనపడింది. మీరు స్త్రీలతో బాలికలతో పొడవైన వెంట్రుకలు కలిగి ఉండటం గురించి మాట్లాడుతున్నప్పుడు వారంటారు, నీవు ఎందుకు పొడవైన వెంట్రుకలు కలిగి ఉన్నావు? చూడండి, మీరెందుకు మోకాళ్ల కింద వరకు మీ గౌన్లను ధరించున్నారు? మీరు వెళ్లి వారితో మాట్లాడినప్పుడు వారు దాన్ని కాదంటారు. అది నిజమేనా? చూడండి, అది సత్యమని వారికి తెలుసు. ఇక్కడ ఉన్న ఏ స్త్రీ అయినా చూడండి, అది సత్యమని వారికి తెలుసు. కానీ మీరు చూడండి, వారు దానికి తమను తాము తగ్గించుకోనలేరు. చూడండి, అది అదే కయ్యను ఎలా చేశాడో చూడండి. సత్యమని రుజువు చేయబడిన వాక్యమునకు అతడు తగ్గించుకోనలేదు. అతడు దాన్ని చేయలేకపోయాడు. ఓ పెంతకోస్ట్ వారు సైతం చెబుతారు, దేవునికి మహిమ, హల్లెలూయా, నేను నా వెంట్రుకలను కత్తిరిస్తాను, ఇంకా భాషలతో మాట్లాడతాను. ఎక్కడ తిన్నగా ఏదో తప్పున్నదనే చూపుతుంది. చూడండి, విత్తనము ఏదో భిన్నమైన దాన్ని ముందుకు తెచ్చున్నది. ఒక దేవుని యొక్క విత్తనము జుట్టు కత్తిరించుకున్న స్త్రీని ముందుకు తేలేదు. అది దాన్ని చేయలేదు. కేవలము దాన్ని చేయలేదు. ఏలయనగా బైబిల్ ఆ రీతిగా చెప్పి ఉన్నది. చూడు, అది దాన్ని చేయలేదు. లేదండి, ఇప్పుడు దేవుని వాక్యమునకు తగ్గించుకున్నట చాలా కష్టంగా కనపడుతుంది. గమనించండి, ఆదికాండము 4:6 మరియు 7 వచనముల్లో నేను కొంత లేఖనము చదువుతాను. హేబెలు చేసినట్లుగా చెయ్యి. ఆయన అన్నాడు, నీ తమ్ముడు ఏం చేశాడో నీవు చూస్తే వెళ్లి హేబెలు చేసినట్లు చెయ్యి. అతడు చేసినట్లుగా సేవ చెయ్యి, నేను నిన్ను దీవిస్తాను. నీవు అట్లు చేయని యెడల పాపము నీ వాకిట పొంచి ఉంటుంది. ఇప్పుడు పాపమనగా అవిశ్వాసం. నీవు హేబెలు చేసినట్లు చేసినట్లయితే నేను అతడు సత్యమని రుజువు చేశాను, అతడు సత్యమని చెప్పాను. ఇప్పుడు నీవు దాన్ని చేయకపోతే అప్పుడు అది చూపేదేమంటే పాపము అవిశ్వాసము నీ వాకిట పొంచి ఉంటుంది. చూడండి, ఈ రోజున దేవుడు ఏది సత్యమని రుజువు చేస్తున్నాడో వారు దాన్ని చూస్తారు. దేవుడు ఏం చేస్తున్నాడో వారు చూస్తారు. దాన్ని గూర్చి వారికి తెలుసు. దేవుడు ఆయన యొక్క సూచనలను పైన ఆకాశంలోను కింద భూమి మీదను ఈ కార్యములన్నిటినీ ఈ విధంగా చూపుచున్నాడు. మరియు ఏమి సంభవించినదో వారు చూస్తారు. కాని వారు దాన్ని చేయరు. చూడండి, సాతాను సర్పసంతానము, చురుకైన వారు, వేదాంత పాఠశాల నుండి వచ్చిన వారు, ప్రతి మాటను సమస్తమును అక్కడికక్కడే నేర్చుకున్నవారు, ఎంతో చక్కగా ప్రతి మాటను ఖచ్చితంగా, ప్రతి వ్యాకరణమును ఖచ్చితంగా, సమస్తమును సరిగ్గా ఆ వేదిక మీద ఉచ్చరిస్తారు. చూడండి, నిశ్చయముగా అలాంటి వ్యక్తి వారు తమను తాము క్రిందకు తగ్గించుకోనలేరు. చూడండి, వారు దాన్ని చేయలేరు. వారు దాన్ని చేయరు. వారు దాన్ని చేయలేరు. ఇప్పుడు అది కాని ఎడ్ల పాపముని వాకిటి పొంచి ఉంటుంది. అవిశ్వాసం అక్కడ ఉంటుంది. అప్పుడు అతడు బుద్ధిపూర్వకంగా విధేయుడు. మేలైనది చేటు ఎరిగి దాన్ని చేయనప్పుడు నీకు పాపం కలుగుతుంది. సరైనది నీవు ఎరిగి దాన్ని చేయనప్పుడు. చూడండి, వాక్యము సత్యమని రుజువు చేయబడిన తర్వాత అప్పుడు అతడు బుద్ధిపూర్వకంగా అవిధేయుడవుతాడు. అప్పుడు అతడు వేరుచేయి గీతం దాటుతాడు. అప్పుడు వేరుచేయి గీతం దాటినప్పుడు ఏదైనా నుండి అతడు బహిష్కరించబడ్డాడు. అక్కడ ఒక గీతం ఉన్నది, నీవు అంతవరకే వెళ్లగలవు, ఇంకా ముందుకు ఏమాత్రము నీవు అవతల వైపునకు వెళ్లలేవు, నీ పని అయిపోయింది. నీ తెలుసా? అది నీ తెలుసా? అక్కడ ఒక గీతం ఉన్నది. నీవు దాన్ని నమ్మకపోయినట్లయితే హెబ్రీ 10:26 చదవండి. ఆ లేఖనమునే నేను ఇక్కడ ఉదహరించబోతున్నాను. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల అది కొత్త నిబంధన అయ్యున్నది. అది నిజమేనా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నీకు బోధింపబడిన తర్వాత, నీకు చదవబడిన తర్వాత, నీకు రుజువు చేయబడిన తర్వాత, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును చూసిన తర్వాత, నీవు ముందుకు వెళ్లి అవిశ్వాసముతో బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే ఆ పాపమునకు బలి ఇక ఉండదు. న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూసుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. అది నిజమేనా? నీవు ఆ గీతను దాటగలవు. అరణ్యం గుండా వస్తూ ఇస్రాయేలు ప్రజలు చేసినట్లుగా ఇస్రాయేలు దాన్నే చేశారు. మోషే యొక్క వర్తమానం విని అది సత్యమని చూసిన తర్వాత వారు అబద్ధపు ప్రవక్త మాట విన్నారు. ఓ పిల్లలారా, ఇప్పుడు చూడండి, మనమంతా ఒక్కటే. మనము తప్పక మన మధ్య ఒకరితో ఒకరు వివాహం చేసుకోవాలి. మనము తప్పక ఇది చేయాలి. మరియు మోషే దానికి భిన్నంగా చెప్పాడు. దేవుడు దాన్ని సత్యమని రుజువు చేయడు చూశారు. యాలేనగా మోషే కంటే బిలాము ఎక్కువ ఆదేశములిచ్చువాడుగా ఉన్నాడు. చూడండి, అతడు ఒక గొప్ప దేశం నుండి వచ్చాడు. అక్కడ గొప్ప ప్రజలున్నారు. మోయాబు దేశంలో వారందరూ ఒక్కటిగా సంస్థగా మారిన వారు, గొప్ప సైన్యములు, గొప్ప కార్యములు. ఆ రోజులో ప్రజలు వారికి భయపడ్డారు. అక్కడి నుండి ఒక ప్రవక్త, ఒక అభిషేకించబడినవాడు, అబద్ధపు అభిషిక్తుడు, ఒక అభిషేకించబడిన ప్రవక్త యొద్దకు వచ్చి ఎంత దగ్గరగా ఉందో చూడండి. వారికి బోధింపగా వారు దాని వెంబడి అనేక మంది వెళ్లారు. మీరు ఎన్నడూ దాన్ని మరవద్దు. చూడండి, సత్యమైన రుజువు చేయబడిన వాక్యము కాక వాక్యము కాని దాని వెంబడి వారు వెళ్లారు. ఇక్కడికి ఎవరైనా వచ్చి మీకు భిన్నంగా బోధింపనీయవద్దు. దేవుడు దేన్ని రుజువు చేస్తున్నాడో, ఏది సత్యమని చెప్తున్నాడో దాన్ని గమనించండి. ఆ ప్రజలు ఇప్పుడు వెనుకలు చూసి ఇలా చెబితే, మోషే దేవుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. అతడు ఈగలను, హేలను, కప్పలను వెనుకలోనికి రమ్మని మాట్లాడాడు. బొబ్బలు వ్యాధులు లేకుండా తీసివేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయిల్ చేశాడు. మేము బయటకు వచ్చాము. మమ్మలను మన్నాతో పోషించాడు. ఓ, అది మా ప్రవక్త. కాని ఇక్కడ మరొక ప్రవక్త వచ్చాడు. దేవునికి మహిమ, నేను కూడా ప్రవక్తనే. అతడు అన్నాడు, ఇప్పుడు మీ అందరికి నేను చెబుతాను. ఇప్పుడు మీరు గ్రహించండి, మోషే కంటే మంచి వ్యాకరణమును నేను వాడతాను. నేను ఈ మార్గములో మరియు ఆ మార్గములో ఉన్నాను. చూడండి, ఆ విధంగా మొదటి కార్యం మీకు తెలుసా? వారు దానికి పడిపోయారు. మరియు వారిలో ప్రతి ఒక్కరు అరణ్యంలో నశించారు. వారిలో ఒక్కడూ బ్రతకలేదు. వారెన్నడూ బ్రతకలేదు. వారిలో ఒక్కరూ పరలోకంలో ఉండరు. వారన్నారు, మా పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు. చూడండి, పెంతెకొస్తు వారలారా, అది నిజం. చూడండి, వారు నిజంగా ఈ అనుభవములన్నిటి గుండా వచ్చారు. మా తండ్రులు అరణ్యములో మన్నా తిన్నారు. ఆయన అన్నాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. మరణమనగా నిత్యమైన ఎడబాటు. వారు ఈ అనుభవములన్నిటి గుండా వచ్చినను వారు ఎన్నడూ తిరిగి లేవరు. ఉపమానంగా మాట్లాడుచున్నాడు. వారు భాషలతో మాట్లాడారు, ఆత్మలో నాట్యం చేశారు, సమస్తము చేశారు. కాని వాక్యము మరియు ఇద్దరు ప్రవక్తల మధ్య ప్రదర్శన వచ్చినప్పుడు ఒకరు వాక్యం మీద ఉన్నారు, మరొకరు వాక్యమునకు బయట ఉన్నారు. ఇద్దరూ ప్రవక్తలే. మీకు అర్థమైందా? ఆమెన్ చెప్పండి. ఒకరు వాక్యం మీద ఉన్నారు, మరొకరు వాక్యమునకు బయట ఉన్నారు. ఇద్దరూ ప్రవక్తలే. ప్రవక్తలుగా రుజువు చేయబడ్డారు. కాని ఒకరు వాక్యంతో ఉన్నారు. చూడండి, చివరి దినముల్లోని అబద్ధపు అభిషిక్తులు. చూడండి, ఇద్దరూ ప్రవక్తలే. ఒకరు వాక్యం మీద ఉన్నారు, ఒకరు వాక్యం ద్వారా సత్యమని రుజువు చేయబడ్డారు, మరొకరు వాక్యం ద్వారా రుజువు చేయబడలేదు. మరలా కయ్యను, హేబేలు. చూడండి, ఇద్దరు, నిజమైనది మరియు అబద్ధమైనది. మంచిది. అయితే వారిలో ప్రతి ఒక్కరూ అరణ్యంలో కుళ్లిపోయారు, నశించారు. వారి ఆత్మలు చనిపోయినవి. వారు ముగించబడ్డారు. తిన్నగా వారు విధి నిర్వహణ యొక్క మార్గంలో ఉన్నారు. సంగమునకు వెళుతూ దేవుడు ఆదేశించిన సమస్తము చేశారు. కాని వాక్యం ద్వారా రుజువు చేయబడని, సత్యమని రుజువు చేయబడని ఒక అబద్ధపు ఉపదేశకుని అంగీకరించారు. ఇంకనూ అతడు దైవత్వపు డాక్టర్ పట్టణాన్ని కలిగి ఉన్నాడు. ఒక నిజమైన ప్రవక్తను గూర్చి ఇంకా మీరు ఏమని పిలిచినా, కాని ఆత్మ సంబంధంగా వాక్యము ద్వారా, దేవుని యొక్క సూచన ద్వారా అతడు రుజువు చేయబడలేదు. వారు అరణ్యములో చనిపోయారు. నీతిమంతులు, గౌరవనీయులైన భక్తిగల ప్రజలు చనిపోయారు. వారెన్నడూ పరలోకంలో ఉండరు. చూడండి, మనము తప్పక ఎక్కడ నడవాలి? అర్థమైనదా? దాన్ని జారిపోనీయవద్దు. నోహు దినముల్లో అలాగే వాక్యపు విత్తనము నిలబెట్టబడింది. భూమి మీద నుండి ఆకాశం వరకు తేలియాడుచున్నది. నోహు కలిగి ఉన్న ఒక చిన్న పద్ధతి ప్రజలకు వెర్రిగా వినపడింది. అతడు వారితో చెప్పాడు, యెహోవా ఎలాగ సర్విస్తున్నాడు, అక్కడ వర్షం రాబోతున్నది. సైన్స్, విద్య మరియు ఆ దినం యొక్క మతమన్నది ఆ పాత బెకబెకమంటున్న బాతును చూడండి. అతడు వృద్ధుడొగుచున్నాడు. అతని మనస్సు జారిపోవచ్చున్నది. కాని అతడు సరే అన్నాడు. కారణం, అతడు సత్యమని నిర్ధారించబడిన ప్రవక్త. అప్పుడు అంత్యకాలములో అతని యొక్క వర్తమానము నిజంగా సత్యమని నిర్ధారించబడింది. అతడు ఏం చేశాడు? అతడు బోధించున్న వాక్యమును బట్టి ఒక ఓడ ద్వారా అతడు భూమి మీద నుండి మహిమకు రూపాంతరం చెందాడు. అది రూపాంతరము చెంది ఉన్నది. శాస్త్రీయపు మందు చల్లబడిన మిగిలిన వారందరూ తీర్పులో కుళ్లిపోయారు. జల ప్రవాహం యొక్క నీళ్ల తీర్పుపై వారు కుళ్లిపోయారు. ఈ గొప్ప శాస్త్రీయ విద్యాయుగములో ప్రజలు ఏమి చేయటం ప్రయత్నించున్నారు? ఏదేను సంఘము దాని యొక్క ఏదేనుకు పునరుద్ధరించబడింది. వాక్యములకు బదులుగా శాస్త్రీయ పరిస్థితులు. వారు దేవుని వాక్యమును హెచ్చించున్నారా? వారు దేవుని యొక్క వాక్యమును హెచ్చించడం ప్రయత్నించున్నారా? లేక తమను తాము హెచ్చించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆశ్చర్యము. సంఘము వంకరగా చేయబడిన విత్తనము. జ్ఞానము, ప్రణాళిక, మరలా జాతినంతయు తిరిగి శాస్త్రీయముగా వాక్యమును ఎరుగుని శాస్త్రీయ ప్రజలుగా చేసింది. శాస్త్రీయంగా దేవుని వాక్యమును ఎరుగున అజ్ఞానులు, అది నోటి నుండా కాదా? కాని వారంటారు అది అలాగే ఉండదు, అది యేసు వచ్చినప్పుడు అలాగే ఉన్నది. యేసు వచ్చిన దినమున ఆ మనుషులు అక్షరము ద్వారానే దేవుని వాక్యము ఎరిగి ఉండరి వారు కాదా? నిశ్చయముగా. కాని వారు దేవుణ్ణి పావురపు రెక్కల మీద చూసినప్పుడు ఆయన ఏమి చేస్తాడని చెప్పబడిందో ఖచ్చితంగా దాన్ని ఆయన చేసినప్పుడు ఆయన ఎవరో వారికి తెలియలేదు. వాక్యము ఏమి చెప్పిందో దాన్ని ఆయన చేశాడు. నేను నా తండ్రి పనులు చేయని ఎడ్ల అప్పుడు నన్ను నమ్మవద్దు. వాక్యము ఏమి చేస్తుందని చెప్పిందో దాన్ని ఆయన చేశాడు. ఆ దినముల్లో వారు శాస్త్రీయ మనుషులు, కాని శాస్త్రీయంగా బుద్ధిపూర్వకంగా పాపము చేయుటకు అజ్ఞానులు. దురాశ వారిని గుడివారిగా చేసింది. ఆమె యొక్క దిగంబరత్వమును చూపించుటకు వారికి దేవుని యొక్క వాక్యం అవసరం. ప్రకటన 3లో చెప్పబడింది, నీ కన్నులు తెరవబడి నీ దిగంబరత్వమును చూడగలిగినట్లుగా నా యొద్ద కాటుకును కొనగమని నీకు హితవు చెబుతాను. కాటుక దేవుని వాక్యమయ్యున్నది. కన్నుల స్వస్థత నిన్ను సహజమైన లోక కార్యముల నుండి దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన సన్నిధిలోనికి నిన్ను రూపాంతరం చేస్తుంది. అప్పుడు నీవు చూస్తావు. నీవంటావు, ఒకప్పుడు నేను నశించాను, ఇప్పుడు కనుగొనబడ్డాను, నేను గుడ్డివాడను, కాని ఇప్పుడు చూస్తాను. చూడండి, అది భిన్నంగా ఉన్నది. ఈ దినమున సంగమునకు పిలుపు అదే. అదేమనగా, నీవు నా యొక్క కాటుకతో అభిషేకించబడినట్లు నా యొక్క కాటుకను కొనమని నేను నీకు హితవు చెబుతాను. అప్పుడు నీవు చూస్తావు. అక్కడ నిజంగా ఏదో కలిగి ఉన్న ఎవరిపైనో పరిశుద్ధాత్ముడు దిగునుగాక. ఒక స్వస్థత లోపల నుండి వస్తుంది. అది నీలో ఉన్న నీ ఆత్మ నుండి స్వస్థతను కరుగునిమ్ము. అది నిజమైన ఆత్మ అయి ఉన్నట్లయితే నిజమైన అభిషేకము అతన్ని ఒక దేవుని కుమారుడుగా లేక ఒక దేవుని యొక్క కుమార్తెగా ఫలింప చేయుట తప్ప ఇంకేమీ చేయదు. కాని నిజమైన ఆత్మ ఒక గురుగింజ మీద కూడా రావచ్చును. వర్షము గురుగుల మీద కూడా పడుతుంది. అది గోధుమలను జీవింపు చేసినట్లే వాటిని కూడా జీవింపు చేస్తుంది. కాని వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుంటారు. చూడండి, మనము దేవుని యొక్క ఫలవృక్షమయ్యున్నాము, వాక్యమును ఫలించుతున్నాము. యేసు అన్నాడు, ఒకడు తను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. అతడు తన విద్యను, తన జ్ఞానమును, అతని డిగ్రీలను ఉపేక్షించి అతను సిలువెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రజలు సభ్యతను గూర్చిన సాధారణమైన తలంపులను పోగొట్టుకుని ఉన్నారు. ఇక్కడ నేను చిన్న లేఖనముల మీద వెళుతున్నాను. ఒక 5 లేక 10 నిమిషములు నేను దీని గూర్చి తీసుకుంటాను. చూడండి, ప్రజలు ఒకరి మధ్య ఒకరు ఒక సాధారణ సభ్యతను కోల్పోయి ఉన్నారు. ఇక్కడ ఉన్న పెద్ద వయసు గల మనుషులు, నేనెరిగిన స్త్రీలు, సహోదరులు, ప్రజలు ఇది వరకు ప్రవర్తించి ఉన్నట్లుగా ప్రవర్తించట్లేదు. వారు సాధారణమైన గ్రహింపును కోల్పోయారు. మనము జీవించున్న ఈ శాస్త్రీయ అధునాతమైన ప్రజలపై ఉన్న మానసిక ప్రభావము ప్రజలు వారి యొక్క సహజమైన తర్కములను కోల్పోనట్లు చేసింది. ఒక సహోదరుడు, ఒక సహోదరిగా, ఒక స్త్రీగా వారు ఎవరినైనను గౌరవించలేకపోతున్నారు. అది ఏదో మురికిగా ఉన్నది. ప్రజల మధ్యకు వెళ్తూ స్త్రీలు తమను తాము అసభ్యంగా వస్త్రధారణ చేసుకుంటున్నారు. వారంటారు, నేను ఒక మంచి స్త్రీని. సరే, ఆమె దేని కొరకు బయట అలా ధరించుకున్నది? ఆమె గుడిది. ఇక్కడ ఉన్న సహోదరుల్లో ఒకరు ఆ యుక్త వయస్సులో మీ తల్లి గాని లేక తల్లి గాని అలాంటి వీధుల్లో ఇప్పుడు స్త్రీల వారే నడిచి ఉంటే వారు ఆమెను పిచ్చాసుపత్రిలో ఉంచేవారు. తగినన్ని బట్టలు ధరించుటకు తగినంత మనస్సు లేదు. అప్పుడు అది పిచ్చితనమైతే ఇప్పుడును అది పిచ్చితనమయ్యున్నది. అది ఇంకనూ అదే రకమైన స్త్రీలయ్యున్నారు. చూడండి, వారు వారి యొక్క సభ్యతనంతా పోగొట్టుకున్నారు. వారి గ్రహింపునంతా పోగొట్టుకున్నారు. వారు వారిని పోగొట్టుకున్నారు. అధునాతన అవగాహనతో, నాగరికతో మరియు విద్యతో అలా ఉండుట అది ఆరోగ్యంగా ఉంటుంది. అది పాపభూయిష్టమైనది మరియు మరణము. గమనించండి, ఓ వారు ఇది వరకు ఉన్నట్లుగా లేరు. సంఘ జీవితంలో గమనించండి, అది సంఘ జీవితంలో అలవాటైంది. చాలా కాలం క్రితం యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అని చెప్పవలసి ఉండెను. అప్పుడు ప్రజలు కదిలారు. వారు తిన్నగా దానితో నిలిచారు, వారు కదిలారు. కాని ఇప్పుడు వాడు నాకిష్టం లేదు, అతనిని బయటకు పంపుటకు ఓటేయండి. చూడండి చూడండి, వారికి ఎంత మాత్రము గ్రహింపు లేదు. ప్రజలకి ఎంత మాత్రము ఆత్మ ద్వారా కదులుటలేదు. దేవుని వాక్యమే ఆత్మ. మరియు ఆయన వాక్యము ఆయన ప్రవక్త యొద్దకు వస్తుంది. వాక్యము లోక కార్యముల నుండి దేవుని యొక్క కుమారులు మరియు దేవుని యొక్క కుమార్తెల స్వరూప్యములోనికి రూపాంతరం చేయవలసి ఉన్నది. వారు మాట్లాడుచుండగా వాక్యము ఈ ప్రవక్తల ద్వారానే రాగలదు. అది వాక్యమై ఉన్నదని చూపుటకు అది వాక్యము తో పోల్చబడవలసినది. అప్పుడు నీవు ఆ వాక్యమును అంగీకరించినప్పుడు అది నిన్ను రూపాంతరం చేస్తుంది. ఒక లోక కుమార్తె ఒక లోక కుమారుని నుండి ఒక దేవుని యొక్క కుమారుడుగా ఒక దేవుని యొక్క కుమార్తెగా నిన్ను రూపాంతరం చేస్తుంది. ఇక్కడ నిన్ను చూసుకో. మీలో ఎంతమంది ఆ అనుభవం కలిగి ఉన్నారు? మరలో ప్రతి ఒక్కరూ మనము ఆ అనుభవం కలిగి ఉన్నాం. ఎందువల్లంటే అది మాట్లాడబడింది, అది నమ్మబడింది, మరియు వాక్యం ముందుకు వచ్చి హృదయపు పరుపులో పడింది. అక్కడి నుండి అది తిన్నగా పెరుగుట ఆరంభమైంది. చూడండి, నిన్ను రూపాంతరం చేస్తున్నది ఆయన పరిశుద్ధాత్మ. ఆయన వాక్య విత్తనమును దాని పోలికలోనికి రూపాంతరం చేస్తున్నది. ఒక బేరిపండు బేరిపండును ఉత్పత్తి చేసినట్లుగా, ఒక ఆపిల్ చెట్టు ఒక ఆపిల్ పండును ఉత్పత్తి చేసినట్లుగానే అలాంటిది ఆయన వాక్యము దేవుని కుమారులను మరియు దేవుని కుమార్తెలను ఉత్పత్తి చేస్తుంది. అది అలాగునే ఉండవలసినది. ఒక దినమున ప్రపంచము చీకటిలో అధ్వాన్నముగా ఉండగా దేవుని యొక్క ఆత్మ ముందుగా నిర్ణయించబడిన విత్తనములపై అల్లాడింది. ఒక ముందుగా నిర్ణయించబడిన విత్తనము ముందుగా నిర్ణయించబడినది, అది రూపాంతరము చెంది ఉన్నది. అది యెషయా 9:6 తీసుకుంది. ఇప్పుడు ఆ ప్రవక్త అక్కడ నిలబడి ఒక మనిషి ప్రజలను దేశములను ఊపివేయవలసి ఉండెను. ఆ దినమున ఉన్న భక్తి గల ప్రజలు అతన్ని నమ్మారు. అందరూ కాదు, అందరూ అతన్ని నమ్మలేదు. కాని ఈ ప్రవక్త ఈ మనిషి ఖచ్చితమైన విషయములను మాట్లాడుతూ వారు చూశారు. అతడు చెప్పినది పరిపూర్ణమైనది మరియు అది నెరవేరినది. ఇక్కడ ఈ మనిషి ప్రజల ముందు నిలబడి చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఓ ఒక కారణమునకు బట్టి. కాని చూడండి, దేవుడు తనకై తానుగా స్వయంగా మాట్లాడలేదు, కాని ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు దాన్ని గూర్చి బైబిల్లో ఏమి వ్రాయబడలేదు, కాని ఈ ప్రవక్త నిలబడి యెషయా 9:6 ప్రకారము ఒక కన్యక ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడిను, ఆయనకు ఆలోచనకర్త సమాధానకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడొగు తండ్రి అని పేరు పెట్టబడును. ఇప్పుడు కన్యక గర్భవత్యగును ఆ మాట పలకబడింది. అది ఒక బీజమై ఉన్నది, పరుపు దాన్ని లోనికి స్వీకరించవలసి ఉన్నది. ఒక రోజున ఆయన దేశము గుండా వెతికాడు, అక్కడ ఎవరూ లేరు. ఆయన దేశముల గుండా వెళ్లి ఉన్నాడు, అక్కడ ఎవరూ లేరు. ఎన్నో వందల సంవత్సరముల తర్వాత ఆ ముందు నిర్ణయించబడిన విత్తనము ఒక పరుపు నేలను కనుగొన్నది, ఆమె ఎదిగి ఉన్నది. సరిగ్గా దేవుడు అదిలో చేసి ఉన్నట్లుగానే వెలుగు కలుగునుగాక. బహుశా 800 సంవత్సరముల తర్వాత వెలుగు వచ్చింది. ఒక చెట్టు కలుగునుగాక, అది మరలా ఆ రీతిగా పైకి వచ్చింది. ఆయన చెప్పిన సమస్తము ఇక్కడ ఒక ముందుగా నిర్ణయించబడిన విత్తనము ఇమ్మానుయేలును కనది. దేవుడు మనకు తోడు, ఆయనను అన్ని జనులు వెతుకుతారు, మరియు ఆయన్నే ఈ రోజు మనం వెతుకుతున్నాము. యేసు, మీరు చూడండి, ముందుగా నిర్ణయించబడిన విత్తనం. హవ్వకు చేసినట్లుగా సాతాను దానికి మందు చల్లుటకు ప్రయత్నం చేసింది, దాన్ని చల్లుటకు ప్రయత్నం చేసింది, కాని వాడు విఫలమయ్యాడు. ఆయన మీద ఉన్న విరుగుడు శక్తితో ఆయన ఒక ముందుగా నిర్ణయించబడిన విత్తనమై ఉన్నాడు. వారు ఆయన లోనికి తీసుకుని ఒక పరిసయుడిగా లేక ఒక సద్దూకేయుడిగా చేయలేకపోయారు. ఆయనను ఒక సంస్థకు చెందినవాడుగా చేయలేకపోయారు. ఆయన దేవుని యొక్క ముందుగా నిర్ణయించబడిన పలుకుబడిన దేవుని విత్తనమై ఉన్నాడు. సాతానుడు వాని అవిశ్వాసమును ఆయన మీద త్రోయలేకపోయాడు. ఆయన మీద మళ్లగొట్టు శక్తిని కలిగి ఉన్నాడు. దేవా, మమ్మలను విరుగుడి శక్తితో చలుము, అదే నా ప్రార్థన, అది నిజము. అప్పుడు ఆత్మ ఆయన మీద అల్లాడి కలవరికి ఆయన్ని పంపి ఉన్నది. ఈ దినమున సంఘము ముందుగా నిర్ణయించబడిన విత్తనములన్నిటికీ వెలుగు తెచ్చుటకు, దేవుని యొక్క కుమారులుగా మరియు దేవుని కుమార్తెలుగా రూపాంతరం చేయుటకు ఆయనను కలవరికి పంపింది. ముందు నిర్ణయం అను మాటను గూర్చి తొట్టెలవద్దు. నేను దాని గుండా వెళ్లాను. మీరు చూశారా, నేను మీకు FSC 1:5 చూపుకూర్చున్నాను. చూడు, నీవు నీ తండ్రిలో ఉండి ఉన్నట్లుగా మొన్నటి రాత్రి నేను చెప్పినట్లు నీవు ఆరంభంలోనే నీ తండ్రిలో ఉన్నావు. నీవు ఉండి ఉండకపోతే నీవు అక్కడ ఉండవు. కాని చూడు, నిన్ను ముందుకు తెచ్చుటకు అది ఒక పడక నేలపైకి వెళ్లవలసినది. ఇప్పుడు నీవు ఆయన కుమారుడువు, నీవు ఆయన కుమార్తెవు. చూడు, అది ఒక విత్తనమై ఉన్నది. నీవు ఒక క్రైస్తవుడువై ఇప్పుడు ఉన్నట్లయితే ఒక నిజమైన ముందుగా నిర్ణయించబడిన విత్తనము నీవు దేవునిలో ఎల్లప్పుడూ ఉండి ఉన్నావు. నీ యొక్క జీవ పంకురము అదే దేవుని యొక్క గుణలక్షణము, అదే ఆయన తలంపై ఉన్నది. ఉదాహరణకు చెబుదాము, ఈ చక్కని స్త్రీ ఇక్కడ కూర్చొని ఉన్నది. చూడు, దేవుడు అన్నాడు, ఆ దినమున ఒక బాలిక అక్కడ ఉంటుంది, ఆమె పేరు ఫలానా ఫలానా, ఆమె ఇలా 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 ఉంటుంది, ఆమె కూర్చుని వర్తమానం వింటుందని, ఎర్రటి బట్టలు ధరిస్తుందని, ఈ గడి సైతం ఆయన తెలుసు. చూడు, అదే ఆయన తలంపు. మీ భర్త ఎవరయ్యున్నారో, అతను ఎవరయ్యున్నప్పటికీ మిమ్మలను ఆయన ఒక్కటిగా చేస్తాడని, మీరు అక్కడ ఈ దినమున ఈ పట్టణంలో కూర్చుంటారని ఆయన తెలుసు. నీవు దాన్ని తప్పిపోవటకు అక్కడ ఏ మార్గమూ లేదు. ఎలాగా నీవు ఎదుగుతున్నావు, నీవు లోపల విత్తనమయ్యున్నంత కాలము నీవు ఎదుగుతూ ఉంటావు. విత్తనము నీవు ఏమి చేస్తావని చెప్పిందో నీవు దాన్నే ఖచ్చితంగా ఉత్పత్తి చేస్తావు. అది ఖచ్చితంగా, అది ఆయన వాక్యమై ఉన్నది. ఆయన తన వాక్యము నిలబెట్టుకుంటాడు, దాన్ని కాస్తాడు. నీవు నీ యొక్క తండ్రిలో ఒక జీవ పంకురంగా ఉండి ఉన్నావు, మరియు నీవు ఒక కుమార్తెగా ముందుకు వచ్చి ఉన్నావు. నీవు మీలో ప్రతి ఒక్కరూ సోదరి సోదరులారా, మీరు ముందుకు వచ్చారు. మీరు మీ యొక్క తండ్రిలో ఉండి ఉండకపోతే అప్పుడు మీరు ఇక్కడ ఉండేవారు కాదు. నీవు దేవునిలో ఉండి ఉండకపోతే, నీవు బైబిల్ వర్తమానమును నమ్మినట్లయితే, ప్రస్తుత దినం యొక్క వర్తమానము దాని యొక్క రుజువు, నీవిక్కడ కూర్చున్న కారణమేమనగా నీవిక్కడ కూర్చున్నట్టుకు ముందుగానే నిర్ణయించబడి ఉన్నావు. లేని ఎలా నీవిక్కడ ఉండేవాడో కాదు. మీలో కొందరు అక్కడ వీధిలో త్రాగిపడి ఉండేవారు, మరియు మీలో కొందరు మరొక పురుషుని భార్యతో బయట పరిగెత్తుతూ ఉండేవారు. వివాహమైన స్త్రీలైన మీరు మరొక స్త్రీ యొక్క భర్తతో బయట పరుగులెత్తూ ఉండేవారు, అలాంటిదేదో చేసేవారు. చూడండి, కాని నీవిక్కడ ఉండుటకు ముందుగానే నిర్ణయించబడ్డావు. చూడు, నీవు దానికి సహాయపడలేవు. నీవు ఒక తండ్రిని కలిగి ఉన్నావు, ఆయన దేవుడై ఉన్నాడు. నీవు ఒక విత్తనమై ఉన్నావు. ఆయన ఒక స్థలమునకు వచ్చినప్పుడు ఆయన నిన్ను పట్టుకున్నాడు. అప్పుడు నీవు ఆయనలో ఒక తలంపుగా ఉండి ఉన్నావు. ఇప్పుడు నీవు ఆయనతో సహవాసం చేయుటకు ఒక వ్యక్తివై ఉన్నావు. చూడు, ఆదిలో నీవు నీ యొక్క తండ్రుల్లో ఉన్నట్లుగానే, కాని ఇప్పుడు మీరు దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలై ఉన్నారు. కాబట్టి నీ యొక్క తండ్రితో సహవాసం చేయవచ్చు. ఇప్పుడు మనము దేవుని యొక్క కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నాము. తండ్రి అయిన దేవునితో సహవాసం చేయవారము. చూడండి, అది ఎంత చక్కగా ఉన్నదో. నీవు దాన్ని ఇష్టపడవా? తరువాత నీవు ఆయన వలే మారేవు. మనం కుమారులమై ఉండి ఉన్నట్లయితే అప్పుడు నీ యొక్క గుణ లక్షణములు ఆదిలో ఆయన యొక్క పోలికలో ఉన్నవి. గుర్తుంచుకోండి, ఆదిలో నీవు ఆయనతో ఉండి ఉన్నట్లయితే యేసు దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించాడు. అప్పుడు నీవు ఆయనలో ఉండి ఆయన తీసుకున్న అవమానముల కొరకు నిలబడ్డావు. నీవు ఆయనతో కలవరికి వెళ్లావు, ఆయనలో నీవు ఆయనతో చనిపోయావు, నీవు ఆయనతో తిరిగి లేచావు, మరియు ఇప్పుడు ఆయనతో పరలోక స్థలముల్లో కూర్చుండి ఉన్నావు. చూసారా, నేను ఒక అమెరికా వాణ్ణైతే ఆమె యొక్క అవమానం అంతటితో నేను నిలబడి ఉన్నాను, ఆమె యొక్క మహిమ అంతటితో నేను నిలబడి ఉన్నాను. ఆమె ఏమయ్యున్నదో నేనును అదే అయ్యున్నాను. నేను ఒక అమెరికా పౌరుడినయ్యున్నాను. నేను ప్లైమత్ బండపై దిగి ఉన్నాను. అవును, నేను ప్లైమత్ బండపై దిగి ఉన్నాను. అవునండి, వారు స్వాతంత్ర ప్రకటన మీద సంతకం చేసినప్పుడు ఆ ఉదయమున నేను ఆ హాల్లో ఉన్నాను. అది సత్యము. అతడు ఆ నద్దాటినప్పుడు వ్యాలీ ఫోర్డ్ వద్ద నేను వాషింగ్టన్ లో ఉన్నాను. ఆ ఉదయమున నేను అక్కడ ఉన్నాను. నేను అతనితో ప్రార్థించి ఉన్నాను. నేను, నీవు ఒక అమెరికా వాసిగా, నీవు ఒక అమెరికా వాసి అయితే నీవు ఉండి ఉన్నావు. ఏలైనగా అమెరికాలో ఉన్న సమస్తము నీవయ్యున్నావు. గామ్ మీద నేను జెండా ఎగరవేశాను. వారు దాన్ని చేయటానికి నేను సహాయం చేశాను. ప్రతి నగరిని నేను తీసుకున్నాను. ఒక ఉద్యమకారుడిగా ఆమె యొక్క అవమానం భరించాను. ఆమె ఏమయ్యున్నదో నేను అదే అయ్యున్నాను. క్రీస్తు ఏమయ్యున్నాడో నేనును అదే అయ్యున్నాను. ఆయన ఏమయ్యుంటాడో నేనును అదే అయ్యుంటాను. ఓ దేవా, ఆయన ఒక వెరువాడుగా లెక్కించబడితే నేను తప్పకుండా అదియే. ఆయన ఒక బెయల్జెబూబ్ అయితే ఆయన చేసిన ఆత్మ కార్యముల ద్వారా నేనును అదియే. ఆయన ఏమయ్యున్నాడో నేను అదియే. ఆయన ఏమయ్యుంటాడో నేను అదియే. ఆమె యొక్క అమర్త్యతకు, ఆమె యొక్క స్వేచ్ఛకు, లేక ఆమె యొక్క కీర్తికి, ఆమె యొక్క అవమానమునకు మనము తప్పక శిల్పకారులమై ఉన్నాము. మనము తప్పక ఆ రీతిగా ఉండాలి. మనము తప్పక సంగముగా యేసుక్రీస్తు యొక్క వధువుగా ఉండాలి. ఆయన జీవించినప్పుడు భూమి మీద నేను ఆయనతో జీవించాను. ఆయన చనిపోయినప్పుడు నేను ఆయనతో చనిపోయాను. ఆయన తిరిగి లేచినప్పుడు నేను ఆయనతో తిరిగి లేచాను. నేను ఆయనతో సమావేశమయ్యున్నాను, మరియు ఆయనతో పరలోక స్థలముల్లో కూర్చుండి ఉన్నాను. ఏలైనగా నేను ఆయనలో భాగమయ్యున్నాను. ఆయన ఏమయ్యున్నాడో నేను అక్కడే ఉన్నాను. నా సేవకుడు ఎక్కడుంటాడో నేనును అక్కడే ఉంటాను. ఇప్పుడు మనతో మరియు మనగుండా ఆయన సహవాసం చేయగలడు. ఆయన వాక్యమును మనలో విశ్రమింపనీయగలడు. అదే ఆయన వాక్యములో మనము భాగమై ఉన్నాము. ఆయన వాక్యమై ఉన్నట్లయితే మనం ఆయనలో భాగమై ఉన్నాము. అప్పుడు మనము వాక్యములో భాగమై ఉన్నాము. నాకు చేయలేదని నేను ఎలా కాదనగలను? ఒక దౌర్భాగ్యుడు ఏమి చెప్పినప్పటికీ లెక్కాదు. నన్ను మన్నించండి, ఏదో సైన్స్ నాకు చేయలేదని చెబితే నాకు చెయ్యి ఉందని నాకు తెలుసు. నేను దాన్ని వాడతాను. నాకు దేవుడున్నాడని నాకు తెలుసు. నాకు రక్షకుడున్నాడు. నేను ఆయన ఆత్మలో స్పృశిస్తాను. నేను ఆయనలో భాగమై ఉన్నాను. ఈ వాక్యం చెప్పేది అదే. నేను అదే అయ్యున్నాను. దానిలో ఒక భాగమని నేను కాదంటే, నేను కలిగి ఉన్న నా చేతిని, నా చెవిని, నా కంటిని నేను కాదన్నట్టే. నేను దాన్ని చేయలేను మరియు నా సరైన మనసుతో ఒక మనిషిగా ఉండలేను. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఏ భాగమునైనా కాదని నేను సరైన దేవుని ఆత్మను కలిగి ఉండలేను. నేను దాన్ని గూర్చి తప్పక సంఘశాఖ ఏం చెబుతుందో దానినన్నా తీసుకోవాలి, లేక దేవుడేమి చెబుతున్నాడో దానినన్నా తీసుకోవాలి. చూడండి, నీవు దాన్ని చేయలేవు. ఇప్పుడు రూపాంతరము, ఆయన తన వాక్యం ద్వారా మనల్ని రూపాంతరం చేస్తాడు. మనము దానిపై విశ్రమించవచ్చు. ఏలైనగా మనము దానిలో భాగమై ఉన్నాం. ఇప్పుడు నా సహజమైన జన్మను గురించి ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి, కానీ నేను మీకు చెబుతాను, నేను గొప్పలు చెప్పుకుంటానికి నాకు ఏమీ లేవు. ప్రారంభం నుండియే నా తల్లి ఒక పాపి, నా తండ్రి ఒక పాపి. వారు గొంతులు కోసే కెంటక్కీ గుంపు నుండి వచ్చిన వారు. తుపాకులతో పోరాడేవారు. త్రాగుబోతులు, దొంగసారాయి విక్రయించిన వారు. మరియు వారిలో దరిదాపు వారందరూ వారు బూట్లతోనే చనిపోయారు. సమస్తము చేశారు. నా తల్లి సకం జాతి ఇండియను. నేను గొప్పలు చెప్పుటకు ఏదీ లేదు. నా వంశవృక్షం మీద నేను గొప్పలు చెప్పలేను. కాని దేవునికి మహిమ, అక్కడ ఒక్కదాన్ని గురించి నేను గొప్పలు చెప్పగలను. అదే యేసుక్రీస్తు నుండి వచ్చిన నా రెండవ జన్మ. మనం కలిగి ఉన్న మూలమును గురించి నేను గొప్పలు చెప్పగలను. ఎలయనగా ఆయన నా తండ్రి అయి ఉన్నాడు. ఆయన నా రక్షకుడు. ఆయన నా విమోచకుడు. ఆయన కలిగి ఉన్న సమస్తమును బట్టి, ఆయన నాకు చేసిన దాన్ని బట్టి నేను గొప్పలు చెప్పగలను. ఎలయనగా ఇప్పుడు నేను ఆయన కుమారుణ్ణయ్యాను. నేను ఎంతమాత్రము చార్లెస్ బ్రెన్హామ్ యొక్క కుమారుడు కాదు, నేను యేసుక్రీస్తు యొక్క కుమారుడును. అది సత్యము. ఇప్పుడు నా జన్మను గూర్చి నేను గొప్పలు చెప్పుకోనగలను. నా మొదటి జన్మను గూర్చి గొప్పలు చెప్పలేను. అక్కడ ఏమీ లేదు. నేను దాని గూర్చి సిగ్గుపడుచున్నాను. కాని నా యొక్క రెండవ జన్మను గూర్చి నేను సిగ్గుపట్టలేదు. ఆయన ఎలా చేశాడు? వాక్య జలములతో శుద్ధి చేయటం ద్వారా. అది సత్యం. నిజముగా ముందుగా నిర్ణయించబడిన విశ్వాసులు వాక్యముతో నిలబడతారు, మరియు వారు దాన్ని వంకరగా చేయరు. ఓ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, దేవుని కుమారులు మరియు దేవుని కుమార్తెలతో మనము తప్పక కలిగి ఉన్న ఈ సహవాసమును మనం ఎందుకు కలిగి ఉండకూడదు? మనము తప్పక దాన్ని కలిగి ఉండాలి. కాని వారు దాన్ని చేయరు. అంతే కారణము, వారు నిజంగా దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలు కారు. చూడండి, మొన్నటి రాత్రి నేను చెప్పినట్లుగా నేను ఇక్కడ వ్రాశాను. నేను దాని ఎదుకు వెళ్ళుటకు నాకు సమయం లేదు. నేను దాన్ని ఇప్పుడు విడిచిపెడతాను. అంతరంగంలోని చిన్న అంతరంగము, అక్కడే నీవు ప్రారంభిస్తావు. అదే నీ ఆత్మ. తరువాత దాని నుండి వచ్చేది నీ మనస్సు. తరువాత నీవు ఒక జీవివి. ఇప్పుడు ఈ జీవికి తాకుటకు ఐదు జ్ఞానేంద్రియములున్నాయి. రెండవ దానికి ఐదు జ్ఞానేంద్రియములున్నాయి. అది బాహ్య శరీరము. చూచుట, రుచి చూచుట, స్పృశించుట, వాసన చూచుట, వినుట. దాని లోపల శరీరమునకు ప్రేమ, మనస్సాక్షి, అలా ఐదు పంచేంద్రియాలున్నాయి. కాని అంతరంగములోని అంతరంగము నియంత్రణ శిఖరము, అది దేవుడైనా లేక సాతానైనా ఉంటాడు. నీవు తాకే వీటితో దేన్నైనా ఒక క్రైస్తవుడిగా నీవు వాటిని అనుకరణ చేయగలవు, లేక నీవు ఒక క్రైస్తవుడిగా దయ్యములను వెళ్లగొట్టగలవు. కాని లోపల ఉన్న నియంత్రణ శిఖరము, ఆరంభము, మూలము దేవుని కాదు. అది ఎన్నడూ దేవుని ఎదుగు తిరిగి వెళ్ళదు. నీకు అర్థమైందా? యూదా దయ్యములను వెళ్లగొట్టలేదా? కైప సైతము ఆయనను మరణమునకు దోషిగా అప్పగించి ప్రవచింపలేదా? కాని అతడు వాక్యంతో నిలబడలేకపోయాడు. చూసారా, అది సత్యము. సంఘము నుండి, లోకము నుండి దేవుని కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా రూపాంతరం చెందుట. ఇప్పుడు ముగింపులో దీన్ని గమనించండి. ఇప్పుడు తిరుగులాడుచున్న దేవుని కుమారులు లోకములో బయట తిరుగులాడుచున్నారు. కొందరు ఈ సంఘశాఖ నుండి ఆ సంఘశాఖలోనికి తిరుగులాడు చుక్కల వలె తిరుగులాడుచున్నారు. ఎన్నడూ స్థిరంగా లేరు. అక్కడ ఆకురాకు కాలంలో నీళ్ల మీద ఉన్న ఆకు వలె మనము దాన్ని చూసేవారము. లియో ఆ వెనుక తూర్పున ఆకులు దాని మీద ప్రతి చిన్న గాలి వీచినప్పుడు ఈ వైపు నుండి ఆ వైపునకు ఎగిరిపోయేవి. కాని మనము స్థిరంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. యేసులో లంగరు వేయబడిన వారమై జీవిత తుఫానుల్లో ధైర్యంగా ఉండుట, క్రీస్తులో లంగరు వేయబుట్ట. నేను ఏ గాలులకు అలలకు భయపడను. చూడండి, అది ఏమైనప్పటికీ బాలబాలికలైన మీరు పాఠశాలలో ఉండగా ఇంచ్కేప్ గంట మీలో అనేకులకు గుర్తుంటుంది. వాగ్దానం చేయబడిన వాక్యం యొక్క పరిస్థితిని ఎదుర్కొనుటకు అబ్రహాము మరియు శారాల యొక్క శరీరము రూపాంతరం చెందింది. చూడండి, వారు వృద్ధులయ్యున్నారు. అబ్రహాము వాగ్దానం పొందినప్పుడు అతనికి 75 సంవత్సరములు మరియు శారాకు 65 సంవత్సరములు. ఆమెకు ఋతుస్రావం ఆగిపోయింది. ఆమె బాలికగా ఉన్నప్పటి నుండి అతడు ఆమెతో జీవించాడు. ఆమె అతనికి సకము సహోదరి. ఆ వాగ్దానమును నిలబెట్టుకు వారిద్దరు శరీరములు ఒక వృద్ధుడు ఒక వృద్ధ స్త్రీ నుండి ఆ జన్మ యొక్క వాగ్దానమును ఎదుర్కొనుటకు ఒక యవనస్తుడిగా ఒక యవనస్త్రీగా వారి యొక్క దేహములు రూపాంతరము చెంది ఉన్నవి. దేవునికి మహిమ. అది నాకెంతో మంచి అనుభూతిని కలిగిస్తుంది. చూడండి, నేను ఏమై ఉండినానో లెక్క కాదు, నేను ఎలా ఇక్కడికి వచ్చానో లెక్క కాదు. ఈ దినం యొక్క వాగ్దానమును మనం ఎదుర్కొనుటకు మనం రూపాంతరం చెందగలం. అప్పుడు మనము ఐక్యతతో పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యతతో సహోదరులు మరియు సహోదరులుగా ఏకంగా జీవించగలం. ఒక మాదిరిగా దేవుని కలుసుకుంటూ హనోకు యొక్క పూర్తి శరీరము మార్పు చెంది ఉన్నది మరియు మరణము చూడకుండా అతడు పరలోకమునకు కొనిపోబడ్డాడు. హనోకు ఏలియా అదే చేశాడు. యేసు యొక్క దేహము మృతమైన స్థితి నుండి రూపాంతరము చెందినది. చల్లని ఒలవబడిన ఆయన ప్రకటింపుకులు ఆయన యొక్క వీపును అతుక్కున్నట్లుగా ఆయన చిత్తగొట్టబడ్డాడు. ఆయన గుండె అంత వెడల్పు గల ఒక వీటితో ఆయన గుండె గుండా పొడవబడి గుచ్చబడింది మరియు రక్తము నీరు ప్రవహించాయి. ఆయన దేహములోని నీరంతయూ వెళ్లిపోయింది. ఆ ఈటి గుండా రక్తం ప్రవహించి ఆయన పాదముల గుండా నేల మీద బొట్లు బొట్లుగా కారింది. ఆయన ఎంతగా చనిపోయినాడనగా చివరకు నక్షత్రములు చంద్రుడు ఆయన చనిపోయాడని చెప్పారు. భూమి ఆయన చనిపోయాడని చెప్పింది. అవి నరముల బుద్ధిలోకి వెళ్లాయి. బండలు భూమి మీద నుండి బద్దలైనాయి. సమస్తము ఆయన చనిపోయి ఉన్నాడని సమస్తము చెప్పింది. దేవుడు సైతము ఆయన ముఖమును కప్పుకున్నాడు. ఆయన చనిపోయాడు, కాని ఆయన దేహం రూపాంతరం చెంది ఉన్నది. ఎందుచేత? ఏలైనగా దేవుడు చెప్పాడు, ఆయన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని పుళ్లు పట్టనీవు. దాన్ని ఆపుటకు అక్కడ ఏ మార్గము లేదు. ఈ దినముల్లో ఒక దినమున మన దేహములు సమాధి పెట్టులో పరచబడతాయి. నీవు వచ్చి నేను సమాధి పెట్టులో ఉండుటను చూస్తావు. నేను వచ్చి నిన్ను చూడవచ్చు. నీ మీద కొన్ని చివరి మాటలు అలాగ చెప్పవచ్చు, కాని నీవు ఎన్నడూ మమ్మలను సమాధిలో ఉంచలేవు. వారు నీ మీద బండలను ఉంచవచ్చు, నిన్ను వారు సముద్రంలో సమాధి చేయవచ్చు. వారు కోరినది చేయనివ్వండి, కాని దేవుని యొక్క రూపాంతరపరచు శక్తి. ఓటో తెస్సలోనికిలో చెప్పబడింది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. దేవుని యొక్క బోరు మ్రోగుతుంది. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము ఈ ఉదయమున ఆ పాట చెప్పబడినట్లుగా మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. రూపాంతరము చేయ దేవుని శక్తి ఈ చిన్నాభిన్నమైన సైన్స్ విద్య మరియు లోక కార్యముల నుండి మరియు అధునాతన దినం యొక్క గ్రహింపు నుండి ఇప్పుడు దేవుని యొక్క కుమారులు మరియు దేవుని యొక్క కుమార్తెలుగా మనలను రూపాంతరం చెంది ఉన్నది. మరణము సైతము మనల్ని సమాధిలో ఎన్నడూ ఉంచజాలదు. మనము ఒక్క క్షణములో రెపపాట్లో మార్పు చెందుతాం. ఓ, అది చెప్పుట నీ భావమా? అది సత్యమయ్యున్నదని చెప్పుట నా భావం. యేసు ఆ వాక్యం భూమి మీద నిలబడింది. అది వాక్యమయ్యుండను. ఆయనే లాజర్ను సమాధి నుండి లేపాడు. ఆయన అన్నాడు, పునరుద్ధానమును మరియు జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, మరియు బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. సజీవమైన వాక్యమును అక్కడ ఆపు ఏ మార్గమూ లేదు. అది తప్పక తిరిగి లేవాలి. ఈ చిన్నాభిన్నమైన మనము జీవించున్న అధునాతన శాస్త్రీయ ఏదేని నుండి, నాగరికత నుండి, సైన్స్ నుండి మరియు విధి నుండి, ఈ అధునాతన సరుకంతటి నుండి మనము తిరిగి లేస్తాం. ఈ మాంసపు వస్త్రము రాలిపోతుంది మరియు మనము తిరిగి లేచి ఒక రోజున నిత్యమైన బహుమానమును పట్టుకుంటాము. మనము ఈ గాలిగుండా వెడతాము. ఇదంతా సమాప్తమైపోతుంది. ఏలైనగా అధునాతన ఆలోచన నుండి మనలను పైకి తెచ్చిన దేవుని యొక్క వాక్యము మన మనస్సులను రూపాంతరపరిచి మన హృదయములను మనస్సులను దేవుని వైపు నూతనం చేస్తుంది. అదే ఆత్మ మాట్లాడి ఉన్నది, ఇంత దూరము మనలను రూపాంతరం చేసింది. అది ఆయన సన్నిధిలోనికి కూడా మనలను ఆయన మహిమలోనికి మహింపరచబడిన శరీరములోనికి తీసుకుని పెడుతుంది. వారు ఇళ్లు కట్టుకుంటారు, వాటిలో నివాసముంటారు, వారు ద్రాక్ష తోటలు నాటుతారు. మన శాస్త్రీయ పరిశోధనలన్నింటిలో మనము తోటలు నాటుతాము, మన కుమారులు వెంట వచ్చి దాని ఫలమును తీసుకుంటారు, మరియు అతని కుమారులు వచ్చి అతని నుండి దాన్ని తీసుకుంటారు. వారు నాటుతారు, మరొకరు తింటారు, వారు నిర్మిస్తారు, మరొకరు కాపురముంటారు. నా సేవకుల యొక్క దినములు దీర్ఘకాలముంటాయి, అక్కడ వారి పిల్లలు వారితో ఉంటారు. వారు కడతారు, మరొకరు నివాసం ఉండరు, వారు నాడతారు, మరొకరు దాన్ని తినరు. ఏమిటి? దేవుడే దేవుని వాక్యమును చెప్పిన ప్రవక్తయే చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, దీన్ని మనకు వాగ్దానం చేశాడు. మనము దాన్ని ఎలా పొందుతాము? మనం ఇప్పుడు ఒక మూలముగా దాన్ని అక్కడ కలిగి ఉన్నాము. చూడండి, కారణము దేవుడు ఆ రీతిగా చెప్పాడు, అది అలాగను ఉండవలసి ఉన్నది. ఆయన లాజర్ను అక్కడ లేపినప్పుడు ఆయన అన్నాడు, ఇది వింతగా తలంచవద్దు, ఏలైనగా ఒక గడి రాబోచున్నది, సమాధుల్లో ఉన్న వారందరూ దేవుని కుమారుని యొక్క స్వరమును విని పైకి వస్తారు, కొందరు అవమానమునకు కొందరు నిత్యజీవమునకు వెడతారు. అదేమిటి? రూపాంతరము. దేవుని వాక్యం ద్వారా రూపాంతరము మనలను దేవుని కుమారులుగా మరియు దేవుని యొక్క కుమార్తెలుగా చేస్తున్నాడు, మరియు రాబో లోకంలో నిత్యజీవమునిచ్చున్నాడు. ఓ అయ్యో, నేనింకా ఎక్కువ ఏమి చెప్పను? ఇతర సంగతులు వినవద్దు, వ్యర్థమైన ఈ లోక సంపదను ఆశించవద్దు, అది ఎంతో త్వరగా కుళ్ళిపోతుంది. నిత్యమైన వాటిపై మీ నిరీక్షను నిర్మించుకోండి, అవి ఎన్నడూ గతించవు. దేవుని యొక్క మారణ హస్తం పట్టుకో, మనము దాన్ని పాడదాం. దేవుని యొక్క మారణ హస్తమును పట్టుకో, అది ఇక్కడే ఉన్నది. నిత్యమైన వాటిపై మీ నిరీక్షణలను నిర్మించుకోండి. దేవుని యొక్క మారణ హస్తమును పట్టుకో. మన ప్రయాణము ముగించబడినప్పుడు మనము దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే మన గృహము మహిమలో ప్రకాశముగా చక్కగా ఉంటుంది. మన ఎత్తబడిన ఆత్మ దాన్ని వీక్షిస్తుంది. దేవుని యొక్క మారణ హస్తమును పట్టుకో, రూపాంతరం చెందుము. దేవుని యొక్క మారణ హస్తమును పట్టుకో, నిత్యమైన వాటిపై మీ నిరీక్షణ నిర్మించుకోండి. దేవుని యొక్క మారణ హస్తమును పట్టుకో. సైన్స్ ను గమనించవద్దు, అది వాక్యమునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే. సంఘమును గమనించవద్దు, అది వాక్యమునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే. ఏలైనగా మనము దేవుని యొక్క మారణ హస్తమును పట్టుకున్నాము. కాలములు మారవచ్చు, సైన్స్ మారవచ్చు, మారని హస్తమును పట్టుకో. నిత్యమైన వాటిపై మీ నిరీక్షణలను నిర్మించుకోండి. దేవుని యొక్క మారణ హస్తమును పట్టుకో. తండ్రివైన దేవా, నీ సన్నిధిలో ఒక దీర్ఘమైన పొడవైన బయటకు తీయబడిన వర్తమానమును తీసుకుని ఈ ఉదయం మేము ఇక్కడ కూడి ఉండగా, ఓ ప్రభువా, ఈ ప్రజల హృదయముల్లో ఈ విత్తనములు ఉంచుమని నేను ప్రార్థిస్తాను. గుర్తుంచుకోండి ప్రభువా, మేము పెడుసైన వారం, మా నిర్మాణములు పెడుసైనవి. మేము ప్రార్థిస్తున్నాము, కొన్నిసార్లు ఎటు తిరగాలో మాకు తెలియదు. ప్రియమైన దేవా, మమ్ములను నీవు త్రిప్పి నీ గొప్ప ఆత్మ ద్వారా మమ్మలను నడిపించుము ప్రభువా, మాకు సహాయం చేయము. మమ్మలను ఎన్నడూ ఒంటరిగా విడవద్దు తండ్రి, నీవు మమ్మలను విడువు అని వాగ్దానం చేశావు. నేను మిమ్మల్ని ఎన్నడూ విడువును, ఎడబాయను, నేను మీతో ఉంటాను. తండ్రివైన దేవా, మా సోదరుడైన లియోను జనేను నడిపించమని మేము ప్రార్థిస్తాము. ఇక్కడ నీవు కలిగి ఉన్న ప్రజలపై ఆ విధమైన నాయకులుగా వారిని చేయము ప్రభువా. వారు వారి సొంత ఆలోచనలు వాడకుండా వారు ఏమి చేయాలో ఆ గొప్ప పరిశుద్ధాత్ముడు వారిని నడుపునుగాక. ఈ స్త్రీ పురుషులను, యవన పిల్లలను ప్రభువా నా కొరకు దీవించుము. వారికి దీర్ఘాయువును దయచేయమని నేను ప్రార్థిస్తాను. ప్రభువా, అది సాధ్యమైతే ఆయన రాకడను చూసే వరకు మమ్మల్ని జీవింపనిమ్ము. మేము చూస్తామని మేము నమ్ముతాం. ఏలైనగా అంతా ఇప్పుడు దగ్గరగా ఉంది, అది ఎంతో దగ్గరగా ఉంది తండ్రి. దాన్ని దయచేయము. నిన్ను సేవించుటకు వారిని మమ్మలను మేము నీకు యేసు నామములో అప్పగించుకొనుచున్నాము. ఆమెన్. నేను మిమ్మలను చాలాసేపు ఉంచినందుకు మన్నించండి ప్రియో సోదరుడా.
And purchased.